సహోదర నేవిల్, ధన్యవాదాలు నీకు. ప్రభు నిన్ను దీవించును. స్నేహితులారా, ప్రాతకాలవేళ శుభములు. తిరిగి ఈ ఉదయము మందిరములో ఉండి దాని యొక్క అందమైన నిర్మాణాన్ని, ఈ దినాన ఆయన ఇంటిలో దేవుని బిడ్డ కూర్చున్న విధమును చూచుతా నిజంగా నా జీవితంలో ఒక ప్రాధాన్యమైన భాగ్యమని నేను ఎంచుకుంటున్నాను. నిన్నటి రోజు నేను ఇక్కడికి వచ్చి భవనం యొక్క రూపురేఖలు చూచినప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను. ఈ విధముగా అది ఉండునని కలలో కూడా నేను అనుకోలేదు. వారు కట్టడపు నమూనాను గీచినప్పుడు, నేను ఆ నమూనాను చూచినప్పుడు, మరి ఒక చిన్న గది ప్రక్కన పెట్టబడి నుండి నేను చూశాను. అయితే ఇప్పుడు అది అందమైన స్థలముగా ఉండుట నేను కనుగొనుచున్నాను. ఈ యొక్క అందమైన స్థలము కొరకు సర్వశక్తిమంతునికి మనము కృతజ్ఞులమై ఉంటున్నాము. ఈ ఉదయం నా భార్య మరియు నా బిడ్డల యొద్ద నుండి మీకు శుభాలు తీసుకుని వస్తున్నాను. ఈ ప్రతిష్ట కార్యక్రమం కొరకు, క్రీస్తుకు సమర్పణ చేసుకుని ఈ వారం కొరకు ఈ సమయంలో వారు ఉండవాలని వారు ఎంతో ఆశించారు. అయితే బిడ్డలు పాఠశాలలో ఉన్నారు. బయటికి వచ్చుట కఠినమైన కార్యము. ఇంటి నిమిత్తం వారు ఇంటి బెంగ పెట్టుకున్నారు. అయితే మీ నిమిత్తము భావన మమ్మల్ని బలహీనపరచదు. మీరు ఆ విధంగానే ఉందరు. స్నేహితులు అలా ఉంటుంది. ప్రతి చోటను నా స్నేహితులు నేను అభినందిస్తున్నాను. అయితే పాత స్నేహితులు గురించి ఒకటి ఉంటుంది. కొత్త స్నేహితులు నీవు ఎంతమందిని సంపాదించుకున్నాను, పాత స్నేహితులతో సరికాదు. నేనెక్కడ తిరిగినను, ఈ చోటు నాకు ఎల్లప్పుడూ పవిత్రమైనది. ఒక బురద గుంటగా తప్ప మరొకటి ఇది లేనప్పుడు, సుమారు 30 సంవత్సరాల క్రితము ఒక బురద గుంటలో యేసుక్రీస్తుకు ఈ చిన్న స్థలాన్ని నేను ప్రతిష్ఠించి, ఇదంతయు ఒక చెరువు. ఆ కారణము చేత వీధి అక్కడ మలుపు తిరిగి ఉన్నది, దాని చుట్టూ తిరగవలసి ఉన్నది. ఇక్కడున్న ఈ కొలను దాటుటకై ఇందులో తామరలు ఉండేవి, చెరువు తామరలు పెరిగేవి. తామర ఒక వింతైన పుష్పం. అది బురదలో పుట్టినను బురదలో నుండి అది నెట్టుకుని రావలసి ఉన్నది. అడు తర్వాత నీటిలో నుండి చిత్తల్లో నుండి వచ్చి తన సౌందర్యమును చూపుడు కొరకై దానికదే పైకి వస్తుంది. ఈ ఉదయం ఇక్కడ ఏమేమి జరిగినదో అదేనని నేను అనుకుంటున్నాను. అప్పటి నుండి చిన్న కొలలోని తామర తనకు తాను నెట్టుకుని వచ్చింది. నీటి పైభాగానికి అది వచ్చినప్పటికీ తన రెమ్మలను విరజిమ్మినది. చిన్న పుష్ప దళాలు బయటికి వస్తవి. లోయలోని వల్లీ పద్మాన్ని అది ప్రతిబింబం చేస్తుంది. అది చిరకాలమును కాక సంపూర్ణముగా దేవునికి సమర్పింపబడిన నిలయముగా అది ఉండును కాక. మందిరము 1933లో ప్రతిష్ఠ చేయబడి ఉన్నది. అయితే ఈ ఉదయం ఆలోచన చేస్తూ, ప్రత్యేకించి ఎవరైతే క్రీస్తు ఎడల తమ ప్రేమ భక్తి కలిగి ఇదంతా సాధ్యపడటానికి కారణమవుతారో అట్టి వారి కొరకు మరలా ఒక ప్రతిష్ఠ కార్యక్రమం, అది ఒక మంచి విషయం అవుతుంది. మరియు ఈ ఆలయాన్ని క్రీస్తుకు ప్రతిష్ఠయుటకు మీ యొక్క కానుకలు తదితరమైనవి మీరిచ్చిన వాటి కొరకై మీలో ఒక్కొక్కరికి నేను కృతజ్ఞతలు చెల్లింప ఆశించుచున్నాను. ఎవరైతే వారి పరిచర్యలను ఇందుకొరకు అంకితం చేసుకున్నారో అలాంటి వారు ఇక్కడ ఆలయంలో ఉన్న మన మంచి సహోదరుల పక్షమున ఈ మాటలు మాట్లాడుటకు ఇచ్చిన అవకాశం కొరకై సమాజమును నేనెంతగానో శ్లాఘిస్తున్నాను మరియు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను.
Our noble brother, Brother Roy Roberson, our noble brother.
మన గౌరవప్రదమైన సహోదరుడు బ్యాంక్స్ బోర్డ్, మన గౌరవప్రదమైన సహోదరుడు రాయ్ రాబర్సన్, ఇంకా నిస్వార్థతతోనూ ఏకత్వం గల ఏక మనస్సు గల అనేకులు ఇది ఇలాగూ కట్టుబట్టుకు నెలలు తరబడిగా అది మంచిగా కట్టబట్టుకు ఇక్కడ ఉన్నారు. నా జీవితకాలమంతా నేను ఎల్లప్పుడూ ఆశించినది ఈ వేదికను నేను చూచుటకు నేను లోపలికి వెళ్లాను. నేనేది ఇష్టపడతాను సహోదరుడు వూడ్స్ తెలియను, అతడు దానిని కడతానని చెప్పలేనే లేదు, అయితే అది అతడు కట్టాడు. భవనమును మరియు అది ఎలాగూ కట్టబడినదో అది నేను గమనించాను. అది సరిగా ఉన్నది, సర్వోత్కృష్టమైనదిగా ఉన్నది. నా భావనలు వ్యక్తం చేయుటకు మాటలు లేవు, అది చేయటానికి మార్గాలు లేవు. అవునా? అయితే దేవుడు అర్థం చేసుకుంటాడు. మీరిచ్చిన కానుకలకు మరియు ప్రభు యొక్క ఇంటిగా ఒక భవన రూపమును ఈ స్థలమునకు మీరు చేసిన దాని అంతటి కొరకు మీరు ప్రతిఫలము పొందుకుందురు కాక. భవనము లోపల బయట ఎంతో అందంగా ఉన్నది. నా యొక్క బావమరిది జూనియర్ వెబర్ ఇటుక పని చేశాడు. ఇప్పుడు ఉన్నదానికంటే ఏదైనా శ్రేష్టమైనది ఎలాగూ సాధ్యమా అని నేను అనుకోవట్లేదు. సంపూర్ణమైన పని. ఇక్కడున్న మరో సహోదరుడు, నేను మనిషిని కలవలేదు, చూడలేదు, ధ్వని పద్ధతులు ఏర్పాటు చేశాడు. అయితే ఇటువంటి చదరమైన భవనంలో కూడా ధ్వని తరంగాలలో ఇలాంటి ప్రతిధ్వని లేదు. పలు పలు విధాలుగా ఆ పైకప్పులు అవి ఉన్నవి. నేను ఎక్కడ నిలబడినా పర్వలేదు, అది ఒకే విధముగా ఉంటుంది. తుషారా, కట్టబడిన ప్రతి ఒక్క గదిలో స్పీకర్లు ఉన్నవి, ధ్వని బూరలు ఉన్నవి. నీవు ఎలాట ఎలాగా వినాలనుకుంటావో అలాగా అది చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినది సర్వశక్తిమంతుడైన దేవుని హస్తమని నేను నమ్ముతున్నాను. ముప్పై సంవత్సరాల నుండి మనము ఆయన ఆరాధించుటకు మన ప్రభు మనకు ఎక్కువగా ఒక భవనాన్ని ఎంతో అనుగ్రహించాడు. మనం బురద నేల మీద రంప పొట్టు వేసుకుని బొగ్గు పైలు పెట్టుకుని ఇక్కడ కూర్చుని ప్రారంభించితిమే. కాంట్రాక్ట్ అయిన సహోదరుడు వుడ్ వారిలో ఒకరు, సహోదరు రాబర్సన్ నాతో చెప్పుచున్నాడు, ఆ పాత బొగ్గు పొయ్యిల వలన ఆ స్తంభములపైనున్న ఇంటి వాసములు కాలిపోయి పొయ్యి నిప్పుల వలన అలా జరిగినది. బహుశా లోపల 2-3 అడుగుల లోతు వరకు కాలిపోయినని చెప్పాడు. ఎందుకది కాలిపోలేదు? కేవలము దేవుడు మాత్రమే దానిని కాపాడాడు. తరువాత కాలిపోయి మందిరం యొక్క బరువంతా దాని మీద పడ్డది. ఎందుకని అది పడలేదు? కేవలము దేవుని హస్తమే. ఇప్పుడు అది ఇనుముతో చుట్టబడి భూమిపై పెట్టబడినది, గట్టిగా నిర్మింపబడినది. ఇప్పుడు దేవుని కృప ద్వారా లోపల సరిచేయడం మన విధి అయి ఉన్నది. దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుటకు ఇది మనం వచ్చుటకు. ఇది కేవలము అందమైన భవనం మాత్రమే కాదు, కాని ఎవరైతే లోపలికి వస్తారో, లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరిలో అందమైన యేసుక్రీస్తు యొక్క గుణగణములను చూచెదరు కాక. సమర్పించుకున్న ప్రజల కొరకు ప్రభువు సమర్పిత స్థలముగా ఇది ఉండును కాక. ఎందుకనగా నిర్మాణం ఎంత అందంగా ఉన్నదని కాదు, మేము దాన్ని నిజంగా శ్లాఘిస్తున్నాం. ఆలయం యొక్క అందం ప్రజల యొక్క ప్రవర్తన అయి ఉన్నది. అందం ఎల్లప్పుడూ దేవుని యొక్క గృహమై ఉన్నది. అసలైన మూలరాయిని పెట్టినటువంటి ప్రతిష్ట కార్యక్రమంలో ఒక ఘనమైన దర్శనం వచ్చినది. నేను దాన్ని ప్రతిష్ఠించిన ఉదయం అది మూలరాయి పైన వ్రాయబడి ఉండెను. కొద్ది నిమిషాల క్రితము ఎందుకు నేను ఆలస్యంగా వచ్చానా అని బహుశా మీరు ఆశ్చర్యపడి ఉండవచ్చు. నా ప్రథమ కర్తవ్యము నూతన ఆలయంలోనికి నేను వచ్చుచు కార్యాలయంలో నిలబడిన ఒక యవన పురుషునికి స్త్రీకి నేను వివాహం చేశాను. ఆ దినం యొక్క ఉత్సవమునకు సంసిద్ధపడిన పెళ్లి కుమార్తెను తెచ్చుటకు నేను నమ్మకమైన క్రీస్తు సేవకునిగా ఉండుటకు అది ఒక పోలిక కాబోలు. ఇప్పుడు మనం ప్రారంభంలో చేసినట్లుగా చేద్దాం. ఆలయం యొక్క మొదటి ప్రతిష్టను మనం మొదలుపెట్టినప్పుడు, మూలరాతిని వేసినప్పుడు నేను కేవలం యవనస్తుడను, బహుశా 21-22 సంవత్సరాల వయస్కుడను. అది నేను వివాహము చేసుకునక ముందు. దేవుడు ఆరాధన చేయబట్టు కొరకు చూశారా, ఆయన ప్రజలతో దేవుడు ఆరాధించబట్టుకు సరైన క్రమము గల స్థలము చూడవలనది నా యొక్క ఆశ. మనం అది ఒక విధంగా చేయగలము, అందమైన భవనము ద్వారా కాదు, అని సమర్పణ జీవితం బట్టి అది చేయగలుగుతాము. మనం ప్రతిష్ట చేయక ముందు ఒక ప్రతిష్ట ప్రార్థన, కొంత లేఖనాలు చదువుదాం, తిరిగి దేవునికి ఆలయాన్ని ప్రతిష్ట చేద్దాం. ఆ తర్వాత రానున్న నా యొక్క వర్తమానము కట్టబడుకై స్వార్త మీద నా యొద్ద ఒక వర్తమానం ఉన్నది. ఈ రాత్రికి నేను ప్రకటన 5వ అధ్యాయాన్ని తీసుకోగోరుచున్నాను. అది 7 సంఘ కాలముల నుండి 7 ముద్రల్లోకి పోయి కలయచున్నది. సోమవారం రాత్రి తెల్లని గుర్రం మీద సవారీ చేయవాడు, మంగళవారం నల్లని గుర్రం మీద సవారీ చేయవాడు, అలాగో అలాగో 4 గుర్రాలపై సవారీ చేయవారు. తర్వాత 6వ ముద్ర ఇవ్వబడుట. ఆ తర్వాత ఆదివారం ఉదయం, ప్రభు చిత్తమైతే మనం తర్వాత చూద్దాం, తర్వాత అది ప్రకటన చేద్దాం. బహుశా తర్వాత ఆదివారం ఉదయం భవనములో రోగుల కొరకై ప్రార్థనా కూటం ఉంటుంది. తర్వాత ఆదివారం రాత్రి ముగింపుతో 7వ ముద్ర ఇప్పటానికి ప్రభు మనకు సహాయం చేయును కాక. అది అక్కడ చిన్న వచనం, అది ఇది చెప్తుంది, పరలోకములో 1 గంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఆ నిశ్శబ్దం ద్వారా ఈ ముద్రల యొక్క అర్థమేదో నాకు తెలియదు. బహుశా ఈ ఉదయం మీలో కొందరి వలె ఎరుగని స్థితిలో నేను ఉన్నాను. మనుషుల ద్వారా ప్రవేశపెట్టబడిన మత గురువుల సంబంధమైన భావాలు మనం కలిగి ఉన్నాము, అయితే అది దానిని తాకలేదు. మీరు గమనిస్తే అది ప్రేరేపణ ద్వారానే రావలసి ఉన్నది. అది దేవుడి ఆయన అయి ఉండవలసి ఉన్నది. అది చేయగలవాడు ఆయన ఒక్కడే, ఆయన గొర్రెపిల్ల. ఈ రాత్రి ఆ విమోచన పుస్తకమును గుర్చి, ఇందులో రోగుల కొరకు ప్రార్థనా కూటములు మొదలైనవి నేను ప్రకటింపకపోవుటకు కారణమేదనగా, నేను కొందరు స్నేహితులతో ఉంటున్నాను. నా సమయం యొక్క ప్రతి నిమిషమును చదువుటకు, ప్రార్థించుటకు నేను వినియోగించుచున్నాను. నేను విడిచి పశ్చిమానికి వెళ్ళక ముందు ఆ 7 ఉద్ధృతులు ఎగిరి వచ్చుట ఆ దర్శనం మీకు తెలుసా? కనుక కొద్దిసేపైన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు భవనములో అది ప్రతిష్ఠించబడితే లేక దేవునికి ఆరాధించుటకు అది కొద్ది నిమిషములలో ప్రతిష్ఠించబడబోతుండగా, ప్రతిష్ఠించబడబోతున్నట్లయితే దాన్ని ఆ విధముగా ఉంచవలసిన వరమై ఉంటున్నాము. మనము ఎన్నడూ భవనములో కొనకూడదు లేక అమ్మకూడదు. ఇక్కడ ఉన్న ఆడిటోరియంలో ఇలాంటి వ్యాపారము చేయకూడదు, అది ఇక్కడ జరగకూడదు. సేవకులు లోపలికొచ్చి పుస్తకాలు మొదలగునవి అమ్ముటకు అనుమతి ఇవ్వకూడదు. అది ఏమైనప్పటికీ అది చేయుటకు వేరే స్థలాలు ఉన్నవి. ప్రభు యొక్క ఇంటిలో మనము అమ్మకూడదు, కొనకూడదు. అది ఆరాధన స్థలముగా ఉండవలసి ఉన్నది. ఆ ఉద్దేశముల కొరకై ఇది పరిశుద్ధమైనది, సమర్పింపబడినది. అవునా, ఆయన మనకు మంచి స్థలాన్ని అనుగ్రహించాడు, దానిని ఆయనకు ప్రతిష్ఠిత చేద్దాం. దానితో పాటు మనను ఆయనకు సమర్పణ చేసుకుందాం. ఇప్పుడు ఇది వినటానికి అభ్యంతరంగా ఉండవచ్చు, అయితే ఇది దర్శించు స్థలము కాదు, ఇది ఆరాధనా స్థలము. ఇక్కడ ఒకరు ఒకరు ఆరాధన చేయడం తప్ప లోపల గుసగుసలాడుట చేయకూడదు. అది ఖచ్చితంగా అత్యవసరమైతే తప్ప. చూశారా, మనము గుంపులుగా కూడుకొనకూడదు. మనం భవనంలో పరుగులు తీయకూడదు. మనం పిల్లలు పరిగెత్తుటకు అనుమతించకూడదు. కనుక ఇది చేస్తూ ఇది చేయటను ఎంతో సేపని భావించక మనము జాగ్రత్త తీసుకుంటానక ఇది మనం కట్టి ఉన్నాం. మనం ఇది ఇక్కడ ఉంచి ఉన్నాము. అనేకులు క్రొత్తవారు ఉన్నారు. సర్వశక్తిమంతుని యొక్క పరిచర్య కొరకై భవనము ప్రతిష్ఠ చేయబడబోచున్నదని మందిరంలోని వారికి తెలుసు. కాబట్టి మనల్ని మనము ప్రతిష్ఠ చేసుకుంటూ పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించినప్పుడు ఒకరికొకరము నిశ్శబ్దంగా ఉండి దేవుని ఆరాధన చేద్దామని జ్ఞప్తించుకుందాం. మనలను ఒకరినొకరు సందర్శించవలేనంటే ఆ విధంగా సందర్శించడానికి స్థలాలు ఉన్నవి. అయితే చుట్టూ తిరగవద్దు. తద్వారా మీరు తలంచునవే మీరు వినలేరు. ఒకరిని లోపలికి వస్తే వారేమి చేయాలో వారికి తెలియదు. ఎంతో శబ్దం, అది కేవలము మానవత్వం. నన్నెంతగానో గాయపరచునంతగా దానిని నేను ఆలయాల్లో చూశాను. ఎందుచేతనగా ప్రభు యొక్క పరిశుద్ధ స్థలంలోనికి మనము ఒకరినొకరము కలుసుకుంటూ రాలేదు. దేవుని ఆరాధన చేయుటకు మనం ఇక్కడికి వచ్చాం, తరువాత మన గృహాలకు వెళ్తాం. ఈ పరిశుద్ధ స్థలము ఆరాధన చేయుటకు ప్రతిష్ఠించబడుతున్నది. బయట నిలబడు, అది నీకెంతగా మంచిగా పరిశుద్ధంగా ఉన్నంత వరకు నీవు కోరిందల్లా మాట్లాడు. ఒకరింటికి ఒకరు వెళ్ళు, ఒకరి స్థలాన్ని ఒకరు సందర్శించు. అయితే ఆ ద్వారాన్ని ప్రవేశించినప్పుడు నిశ్శబ్దంగా ఉండు. ఆయనతో మాట్లాడుటకు మీరు ఇక్కడికి వచ్చారు, అవునా? ఆయన తిరిగి మీతో మాట్లాడి ఇబ్బంది ఏదంటే మనం ఎక్కువసేపు మాట్లాడుతాం, తగినంతగా వినము. తరువాత మనము ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత ఆయన కొరకు వేచి ఉందాం. ఇప్పుడు పాత మందిరములో మేజర్ ఉల్రిచ్ సంగీతం వాయించినప్పుడు ఉన్నవారిలో, అక్కడ ప్రతిష్ఠ దినమున ఉన్నవారిలో ఏ ఉదయం ఒక్కరు కూడా లేరు. స్థలాన్ని ప్రతిష్ఠించిన కొరకై ఇక్కడ మూడు సిలువుల వెనకాల నేను నిలబడ్డాను. ఎవరిని నేను అనుమతించను. ద్వారం వద్ద ద్వారపాలకులకు నిలబడి ఉన్నారు. ద్వారపాలకులు ఎవరూ మాట్లాడకుండా చూడటానికి. మీరు బయట మాట్లాడుకోండి, లోపలికి రండి. మీరు వేదిక యొద్ద నెమ్మదిగా వచ్చి నిశ్శబ్దంగా ప్రార్థించుకోవాలనుకుంటే రండి. మీరు తిరిగి మీ స్థలాల్లోనికి వెళ్లిపోయి బైబిల్ తెరవండి. మీ పొరుగు వారు ఏమి చేసినను అది అతనికి సంబంధించినది, నీవేమి చెప్పనవసరం లేదు. నీవు అతనితో మాట్లాడవాలనుకుంటే బయట అతన్ని చూస్తాను అని చెప్పు. ప్రభును ఆరాధన చేయటకు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పు. ఆయన వాక్యాన్ని చదువు లేక నిశ్శబ్దంగా కూర్చో. అటు తరువాత సంగీతము. సహోదరి గెట్టి, ఆమె ఇక్కడ ఈ ఉదయం ఉన్నదో లేదో తెలియదు. సహోదరి గిప్స్, పాత పియానో నాకు జ్ఞాపకంత వరకు ఈ మూలలో వెనుక కూర్చొని ఉన్నారని అని అనుకుంటాను. నా రక్షకుడు ఎక్కడైతే చనిపోయాడో అక్కడ సిలువనొద్ద అను నిజమైన మాధుర్యమైన మెల్లని సంగీతమును పరిచర్య సమయం వచ్చే వరకు ఆమె నెమ్మదిగా వాయించును. పాటల నాయకుడు లేచి నిలబడి సభకు సంబంధించిన రెండు పాటలు నడిపించను. అటు తర్వాత ఏదైనా ప్రత్యేక గానం ఉన్నట్లయితే వారది పడుతారు, అయితే గుంపుగా కాదు. తరువాత సంగీతము కొనసాగుతూనే ఉంటుంది. తరువాత నేనది విని అది నేను బయటికి వచ్చు సమయం అని నేను తెలుసుకుంటాను. ప్రార్థించుచున్న ప్రజల సమూహమునద్దకు ఒక దైవ సేవకుడు, ఒక సేవకుడు ఆత్మ అభిషేకముతో నడుచుకుంటూ వచ్చినప్పుడు పరలోకం నుండి మీరు వినుటకు బద్ధులై ఉన్నారు. అందంతే దానిని అభ్యంతరపరచుటకు వేరే మార్గాలు లేవు. అయితే మీరు గందరగోళంలోనికి వెళ్లినట్లయితే అలాంటప్పుడు మీరు గందరగోళంలోకి వెళ్లిపోతారు. ఆత్మ దుఃఖపడతాడు, అది మనకు వద్దు వద్దు. ఇక్కడికి మనము ఆరాధన చేయటకు వచ్చాము. మనకు మంచి గృహాలున్నవి. ఒక నిమిషంలో నేను గురించి మాట్లాడబోతున్నాను. మన ఇళ్లలో మన స్నేహితులను దర్శించి వాని తీసుకుని వెళ్తాము. ఇది ప్రభు యొక్క గృహము. ఇప్పుడు చిన్న బిడ్డలున్నారు, పసిబిడ్డలు ఉన్నారు. ఎలాంటి వ్యత్యాసం వారికి తెలియదు. వారికి కావలసింది వారు పొందుకునే యొక్క ఒకే మార్గము, దాని కొరకు ఏడ్చుట. కొన్నిసార్లు అది త్రాగే నీటి కొరకు, కొన్నిసార్లు వారి ఎల్లా శ్రద్ధ చూపటి కొరకు. కాబట్టి ప్రభు కృపను బట్టి ఒక గదిని ప్రతిష్ఠించాము. అది పట్టీలో అరుపుల గది అని ఉన్నది. అయితే అది నేరుగా నాకు ఎదురుగానే ఉన్నది. మరి ఒక పదములో అది తల్లులు తమ పిల్లలను తీసుకుని వెళ్లునది. అది బహుశా అది నాకు ఇక్కడ వేదిక నొద్ద అంతరాయం కలిగించదు. అభిషేకంతో ఉన్నందున బహుశా నేనది గమనించలేను కూడా. అయితే మరికొందరు దగ్గరగా కూర్చున్నారు, అది వారికి అంతరాయం కలిగిస్తుంది. అవునా? పరిచర్య వినటానికి వారు వస్తారు. కాబట్టి మీ చిన్న బిడ్డ మూలగటం ప్రారంభించగానే మీరు దానికి ఏమీ చేయలేరు. మీరు దాన్ని తీసుకుని రావలసినది. ఒక నిజమైన తల్లి తన బిడ్డను ఆలయానికి తీసుకురాగూరును. అది నీవు తప్పక చేయవలసిన్నది. భవనం యొక్క ప్రతి మూలను మీరు చూడగలందుకు సభా మందిరమునంతా చూచుటకు అక్కడ ఒక గది మనకున్నది. అక్కడ ఒక స్పీకర్ ఉన్నది. మీరు కోరినట్లు మీరు దాని ధ్వనిని స్వాధీనపరచుకునగలరు. చివరన చిన్న అలంకరణ గది మరియు నీళ్ల బేసిన్, తల్లి సదుపాయముల కొరకు ఖచ్చితంగా ప్రతిదీ ఉన్నవి, కుర్చీలు మొదలైనవి ఉన్నవి. నీవు కూర్చునవచ్చును, బిడ్డను మార్చుకునవచ్చును. మార్చుకోవాలంటే అక్కడ కూర్చుంటానికి అన్ని ఉన్నవి, అంతా ఏర్పాటు చేయబడి ఉన్నది. అటు తర్వాత చాలా సార్లు యవన వయస్కులు మరియు కొన్నిసార్లు పెద్దవారు తెలుసా, ఆలయంలో యవనస్తులు కాగితాలు నోట్సులు కత్తిరించుకుంటూ అందించుకుంటూ ఉంటారు. అంతకంటే మంచిది మీరు ఎరిగిన వారు అవునా, అంతకంటే శ్రేష్టమైనది మీరు తెలుసుకునవలసి ఉన్నది. చూశారా, ఒక దినాన నిజమైన పురుషుడు నీవు కావలేనంటే మరియు దేవుని రాజ్యం కొరకై కుటుంబాన్ని పెంచవలేనంటే అలాగైతే ఆరంభం నుండి దాన్ని ప్రారంభించు. ఇస్తున్నారా, మంచి కార్యము చేయి, మంచిది చేయి. ఇప్పుడు ద్వారపాలకులు భవనం యొక్క మూలల్లో మొదలగు చోట్ల నిలబడి ఉంటారు. ఏదైనా సంభవిస్తే వారి కర్తవ్యం కొరకు వారు నిర్ణయించబడ్డారు. ధర్మకర్తలు ఇక్కడ ముందు కూర్చునున్నారు. ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వ్యక్తి నెమ్మదిగా ఉండమని చెప్పుటకు వారు ఆజ్ఞను పొంది ఉన్నారు. తరువాత ఒకవేళ ఆ మర్యాద వారి తెలియకపోతే స్థలాన్ని ఇంకొకరు పుచ్చుకున్నట్టుకు మంచిది. ఎందుకనగా వినగోరు వారు ఒకరున్నారు కనుక, వినుటకు ఆ ఉద్దేశం కొరకు వచ్చిన వారు ఒకరున్నారు కాబట్టి అందుకొరకు మనం ఇక్కడ ఉన్నాం. అనగా ప్రభు వాక్యము వినుట కొరకు కనుక ప్రతి ఒక్కరు వినాలని కోరుతారు. ఎంత నిశ్శబ్దంగా వినాలో అంత నిశ్శబ్దంగా, వారు ఉన్నా అంత నిశ్శబ్దంగా. అనగా గుంపుగా సంభాషించడం కాదు, అలాగ చేసుకుని పోవటం కాదు. ఒకరు ప్రభును ఆరాధిస్తున్నారు, అది అనుకున్నట్లే, అది అలాగ ఉండవలసి ఉన్నది. అందుకే నీవిక్కడ ఉన్నది, ప్రభును ఆరాధన చేయుట కొరకు. దేవుని స్తుతించుటకు నీవు భావన కలిగి ఉంటావా, కేకల పెట్టుకు ముందుకు సాగు. అవును, ఎందుకనగా అందుకొరకే నీవిక్కడ ఉన్నది. అయితే నీ సొంత విధమున ఆరాధించుటకు, ప్రభును ఆరాధించుటకు. అయితే నీవు మాట్లాడుతున్నప్పుడు, పుస్తకం చీటి రాసుకుంటున్నప్పుడు ఒకరు ప్రభును ఆరాధిస్తున్నారు. ప్రభును ఆరాధన చేయటం నుండి నీవు ఒకరిని ఆటంకపరుచుతున్నావు. చూశారా, కాబట్టి అది తప్పని మనము భావిస్తున్నాం. మన యొక్క సభలో, మన ఆలయంలో దాన్ని మనం ఒక చట్టంగా చేయకూరుతున్నాం. అనగా ఈ భవనము కొరకై, ఈ ఆలయము దేవుని రాజ్యం కొరకును, వాక్యము ప్రకటించు కొరకును, వాక్యం ప్రకటించుట కొరకును ప్రతిష్ట చేయబడబోతున్నది. ప్రార్థించుడి, ఆరాధించుడి. ఆ కారణము కొరకే మీరు ఇక్కడికి రావలసినది, ఆరాధించుడుకు. తర్వాత ఇంకొక విషయం, కూటము ముగించబడిన తర్వాత సహజంగా ఆలయంలోని ప్రజలు ఇక్కడ అలాగని నేను అనుకుంటలేదు, ఎందుకనగా నేనెప్పుడూ వెళ్లిపోతాను, అవునా, ఎందుకనగా నేను వెళ్తాను. సహజంగా ఇతర కూటాలలో ప్రసంగించినప్పుడు కూడా, అభిషేకం వచ్చినప్పుడు, దర్శనములు కలుగునప్పుడు నేను అలసిపోయి గదిలోనికి వెళ్లిపోతాను. ఒకవేళ బిల్లీ లేక అక్కడ మరికొందరు కొంచెం నాకు విశ్రాంతి కొరకు అందులో ఉండి నేను వచ్చుడు కొరకు ఇంటిలోనికి తీసుకుని వెళ్తారు. ఎందుకనగా అది ఎంతో బాధాకరమై ఉంటుంది. పరిశుద్ధ స్థలం అనంతటా పిల్లలు పరుగులు తీయుట, పెద్దలు గదిలో నిలబడి ఒకరితో ఒకరు అరుపులు అరుచుట సంఘాల్లో నేను చూశాను. ఆ రాత్రి వచ్చు కూటమునకు లేక ఏ సమయంలోనైనా కూటమైనా పాడు చేయు మంచి విధానం అవుతుంది అది. అవును, కూటము ముగిసిన వెంటనే సభాస్థలమును విడిచి వెళ్లడం, మీరు ఆరాధనలో ఉండి ఉంటుంది. తర్వాత బయటకు వెళ్లిపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మీరేమి చేయాలనుకుంటే అది చేయండి. మీకేమైనా ఉన్నట్లయితే, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకుంటే, వారిని చూడాలనుకుంటే వారితో వెళ్ళండి, లేక వారి ఇంటికి వెళ్ళండి, లేక ఏదైనా. అయితే సభాస్థలములో చేయవద్దు. దీనిని దేవునికి ప్రతిష్ఠ చేద్దాం. అవును, ఇది ఆయనను కలుసుకుని స్థలము, ఆయన్ను మనము కలుస్తాం. అవును, చట్టము పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళను, అది మన పరలోకపు తండ్రిని సంతోషపరచునని నేను నమ్ముతున్నాను. మీరు వచ్చినప్పుడు మీ మధ్య వరములు అగ్గుపడుట మీరు కనుగొనగలరు, అది ఇక్కడ ఉండవని నేను నమ్ముతున్నాను. అయితే ప్రజలకు కొత్త ఆలయం ఉన్నట్లయితే మొదటి విషయం ఏంటో తెలుసా, సమాజం గంజివలే బిగుసుకుపోతారు. అలాగ నీ వెన్నడూ ఉండకూడదు. ఇది ఆరాధన స్థలము, ఇది ప్రభు యొక్క గృహమై ఉన్నది. ఆత్మ సంబంధమైన వరములు మీ మధ్యకు వచ్చుట ఆరంభమైతే, నేను వెళ్లిన తర్వాత దేశంలోని వివిధ స్థలముల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి ఇది వారి గృహముగా చేసుకుంటారు. నేను కృతజ్ఞుడినై దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ప్రతిష్ఠించి ఒక యవనస్తునగా ఆ మూలరాత్రిని అక్కడ ఆ ఉదయం వేసినప్పుడు యేసుక్రీస్తు రాకడను చూచుటకు దాని యొక్క నిలకడకై ప్రార్థించుతని. నేను అలాగు చేసి వేల డాలర్లు అప్పు చేసి ఇంత సంఖ్య గల సమాజంలో ఇంత కానుక మీరు తీసిదిరి 30-40 సెంట్లు. మరియు మన ఖరారు కర్తవ్యము నెలకు 152 డాలర్లు. నేనది ఎలాగూ చేయగలుగుతాను? నేను పనిచేస్తున్నానని నాకు తెలుసు. నేనది చెల్లించవలనని నేను ఎరిగి ఉంటుంది. 17 సంవత్సరాలు కాపురత్వంలో ఒక్క సెంటు కూడా తీసుకునకుండా నాకు కలిగిందంతా, నేను నా జీవన వ్యయమునకు తప్ప నాకు కలిగిందంతా దేవుని రాజ్యము కొరకు వెనుక పెట్టిలో వేసిరవాడను. 1 సంవత్సరంలోగా ఇది వాహనాలు బాగు చేయు స్థలముగా మారుతుందని ప్రజలు ప్రవచించు చెప్పారు. ఒకసారి ఒక మోసకరమైన న్యాయసభ వివాదం ద్వారా సాతాను దీన్ని తీసుకునే ప్రయత్నం చేసినది. ఒక మనుష్యుడు తాను అందులో పనిచేస్తున్నప్పుడు తన పాదములు దెబ్బతగిలినదని చెప్పి మందిరము తీసుకున్న ప్రయత్నించి ఆశించి దావా వేశాడు. విధి నిర్వహణకై వారము వారములు నేను నిలబడ్డాను. అయితే ఈ అపార్థాలు ముందు పలుకులు ఇంకా వారు చెప్పినవి ఏమైనప్పటికీ ఈ దినానది ఒక అందమైన సభాస్థలంగాను సంయుక్త రాష్ట్రంలో ఒక అందమైన ఆలయముగాను ఉన్నది. అది నిజం. ఇక్కడి నుండి జీవంగల దేవుని వాక్యము ప్రపంచమంతటికి వెళ్లిపోయినది. హుషారా, ప్రపంచమంతటికి విరామము లేకుండా ఆకాశము క్రింద ఉన్న ప్రతి దేశానికి. నేను ఎరిగినంత వరకు ప్రపంచమును చుట్టి భూగోళమునకు వెళ్లిపోయినది. ఇంతవరకు ఇందుకొరకు మనం ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఇందుకొరకు మనం కృతజ్ఞులమై ఉంటున్నాము. మరియు మనమిప్పుడు నివాసముటానికి ఒక స్థలము, మన తలల క్రింద ఒక కప్పు, కూర్చుండుటకు పరిశుభ్రమైన అందమైన ఆలయము ఉన్నది. విధి కొరకు మనలను నూతనముగా ప్రతిష్ఠించుకుని మరియు క్రీస్తుకు అర్పణ చేసుకుందాము. సహోదరు నెవిల్ మన గౌరవప్రదమైన సహోదరుడు, నిజమైన కాపరి, జీవంగల దేవుని యొక్క సేవకుడు. ఆ మనుషుడు తాను ఎరిగినంత వర్తమానముతో తాను అది పట్టుకుని ఉన్నాడు. అవునది నిజం. అతడు సాధు స్వభావం గల వ్యక్తి. అతడు కొద్దిగా భయస్థుడు లేక భయమని కాదు నా అర్థం అది. అయితే అతడు ఎంతో సాధు. అతడు గట్టిగా మాట్లాడాడు. మీకు తెలుసా, కూర్చో లేక నిశ్శబ్దంగా ఉండు అని తీవ్రంగా కరుకుగా పలుకుట మాట్లాడాడు. అది నేను గమనించాను. దాని వెనక టేపుల్లో నేను విన్నాను. నేను అలాగూ చేయటం జరిగినది. కాబట్టి నా మాటలు మీరు జ్ఞాపకముంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇదంతా టేపు చేయబడుతున్నది. అవునా, ప్రతిదీ టేపు చేయబడుతున్నది. దయచేసి ప్రతి ఒక్క పరిచారకుడు తన విధి నిర్వహణలో ఉండవలసి ఉన్నది. ఆ విధిని పవిత్రంగా కాపాడుకు దేవుని యొద్ద నుండి నీవు ఆజ్ఞ పొందావని జ్ఞాపకముంచుకో. చూశారా, ప్రతి ధర్మకర్త అలాగే కాపరి తెచ్చును. అది చెప్పుట కాపరి యొక్క స్థానము కాదు, అది ధర్మకర్తల యొక్క స్థానము. నా యొక్క భావము పరిచారకుల యొక్క స్థానము అని అర్థం. ఎందుకనగా వారు సంఘం యొక్క రక్షక భటులు. అనగా ఒక యవన జంట బయటికి వచ్చి హారణం మ్రుగుస్తూ వారు సహజంగానే చేస్తారు తెలుసా, కూటమిలలో అలాంటిది చేస్తారు. బయటికి వెళ్తారు. తల్లి తమ కూతుర్ని ఇక్కడికి పంపినప్పుడు ఆమె ఒక తుంటరి పిల్లవానితో కారులో వెళ్లిపోతుంది. ఆమె తల్లి ఆమె ఆలయంలో ఉన్నదని అనుకుంటుంది. అలాగుంటుంది. దానిని సంఘ పరిచారకుడు చూడవలసి ఉంటుంది. నీవు ఇక్కడికి లోపలికి వచ్చి కూర్చుంటావా, లేదా నేను నిన్ను నా కారులో తీసుకుని వెళ్లి నీ తల్లి యొద్దకు నీ ఇంట్లోనికి తీసుకుని వెళ్తాను. చూశారా, నీవు తప్పక అది చేయవలసి ఉంటుంది. జ్ఞాపకముంచుకో. చూడండి, ప్రేమ ఎల్లప్పుడూ సరిదిద్దును. నిజమైన ప్రేమ దిద్దుబాటు చేయును. కావున దిద్దుబాటుకు నీవు నిలబడవలసి ఉన్నది. తల్లులు, మీ పిల్లలకు స్థలమున్నదని మీరు గుర్తెరుగుడి. యవ్వనస్తున్న బిడ్డలైన మీరు భవనములో పరుగులు తీయకంటే వ్యత్యాసమైనది. అవునా, పెద్దలైన మీరు మాట్లాడుచు భవనములో మీ సంభాషణ కొనసాగించుట చేయవద్దు. చూశారా, అది అలాగ వద్దు. అది దేవుని సంతోషపరచుట కాదు సుమా. యేసు చెప్పిన్నాడు, నా ఇల్లు ఆరాధనా స్థలముగా ఇల్లుగా ఆరాధన ఇల్లుగా చేయబడి ఉండని వ్రాయబడి ఉన్నది అని. అన్ని దేశముల ద్వారా ప్రార్థనా ఇల్లుగా ఎలా పిలువబడుతుంది? వారు కొనుచు అమ్ముతున్నారు. ఆయన త్రాలను పేనాడు. భవనంలో నుండి ప్రజల బయటికి పరుగులు తీసి వెళ్లిపోయారు భవనంలో నుండి. ఇక్కడున్న ఈ పరిశుద్ధ స్థలంలో ఏవేవి జరగటానికి మనం అంగీకరించవద్దు. కాబట్టి మన యొక్క జీవితాలు, మన ఆలయము, మన పరిచర్య, మనము కలిగి ఉన్న సమస్తము దేవుని రాజ్యానికి అర్పణ చేద్దాం. ప్రతిష్ట ప్రార్థనకు ముందు కొన్ని లేఖనాలను నేను చదవాలనుకుంటున్నాను. తరువాత అది పునః ప్రతిష్ట, ఎందుకంటే వాస్తవమైన ప్రతిష్ట 30 సంవత్సరాల క్రితమే జరిగినది. తర్వాత ఈ లేఖనము చదివి కొద్ది నిమిషాలు దాని మీద మాట్లాడుకుందాం. దేవుడు ఆయన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మరొక విషయం రికార్డింగ్ల కొరకు, ఇతరత్ర వారి కొరకు మనము అక్కడ ప్రత్యేక గది కలిగి ఉన్నాము. ఎవరైతే రికార్డింగ్ చేసుకుంటారో వారి కొరకు అక్కడ ప్రత్యేకమైన తగిలించుకున్న సాధనాలు, అక్కడ ముఖ్యమైన మైకులు ఉండి ఉన్నవి, నేరుగా ఉన్నవి. బాప్తిసం కార్యక్రమం కొరకు అక్కడ గదులున్నవి, బట్టలు ఉన్నవి. నిజంగా లేఖనాలు తెలియని అనేకులు, సిలువ ఆలయముల్లో ఉండుటను గూర్చి ఎరుగని అనేకులు ఎప్పుడు నన్ను చెడ్డగా తలుస్తారు. ఇక్కడ అందును గూర్చి ఒకటి జరిగి ఉండుట నాకు జ్ఞాపకం ఉన్నది. నేను మూడు సిలువలు ఉంచాను. ఒక సహోదరుడు ఉద్రేకపడి లేచి వెళ్లిపోయాడు, ఎందుకంటే సిలువ అనేది కేథలిక్ వారికి వారిది అని మరి ఒక సంఘర్షణకు చెప్పుట నేను విన్నాను. సిలువను కూర్చిన ఎన్నిక కేథలిక్ వారే కలిగిన్నారని చెప్పు ఒక విద్యార్థి కాని లేక మరొకరు కాని లేక తిరిగి జన్మించిన ఒక క్రైస్తవు నాకు కావలేను, నాకు చెప్పవలేను. క్రీస్తు యొక్క సిలువ కతోలిజానికి సంబంధం ఉండదు, అది దేవునికి రాజ్యానికి పోలిక చూపుతుంది. భక్తులు కతోలిజానికి పోలికగా ఉన్నారు. దేవునికి నరునికి మధ్యవర్తి ఒకరున్నారని మేము నమ్ముతున్నాం, ఆయన క్రీస్తు. అయితే కతోలికులు నమ్ముతారు అన్ని రకాలైన మధ్యవర్తులు ఉన్నారని వారు నమ్ముతారు. వేల కొలది స్త్రీలు పురుషులు ఉన్నారని వారు నమ్ముతారు. ఏదైనా ఒక మంచి కతోలిక వ్యక్తి చనిపోతే మధ్యవర్తి అవుతాడు. క్రీస్తు యొక్క సిలువ యేసు క్రీస్తుకు పోలిక. ఆరంభ సంఘం యొక్క పురాతన చరిత్ర ప్రకారము ఆరంభ క్రైస్తవుల గురించి మీకు తెలుసా? వారెక్కడికి వెళ్లినను క్రైస్తవులుగా వారు గుర్తించబడుట కొరకై వారి వీపుల మీద సిలువను మోసుకుని పోయారు. అది వారేనని కేథలికులు చెప్పుకుంటున్నారు. బహుశా ఆ మొదటి వారు వారే అని చెప్పినట్లయితే అప్పటికి కేథలిక్ సంఘము నిర్మాణాత్మకం కాలేదు, అవునా? అయితే క్రైస్తవులు సిలువను మోశారు. వెనుక సిలువ అని జనులు చెప్పుట మీరు వినియుంటారు. అది కేథలికకు సరిపోలుస్తుందా? పోలుస్తారా? ప్రపంచమందున్న విశ్వవ్యాప్తమైన పరిశుద్ధాత్మ సంఘము అది నిజమైన కేథలిక్. మనము కేథలిక్కులము, అసలైన కేథలిక్కులము, మరియు బైబిల్ నమ్మిన కేథలిక్కులము. అవును, వారు కేథలిక్ సంఘము సంస్థాపకము. మనము వారికి స్వతంత్రులము. అపోస్తల సిద్ధాంతం యొక్క కొనసాగింపులో ఉన్నవారం మనము. పరిశుద్ధాత్మ బాప్తిసములోని కొనసాగింపులో ఉన్నవారం మనం. మరియు ఆరంభ సంఘము నిలబడిన వాటి కన్నిటికి నిలబడిన వారం మనం. కేథలిక్ సంఘమునకు అవన్నీ లేవు, అవునా? ఏ ఒలీవ చెట్టు క్రిందనైతే యేసు ప్రార్థించాడు అక్కడ నుండి దానిని చెక్కి ఇక్కడ సిలువనుంచారు. సంవత్సరాల తరబడిగా తీయబడిన సిలువ అది. సహోదరు ఆర్గన్ బ్రైట్ వలన నాకు ఇవ్వబడింది అది. ఈ ఆలయంలో దాన్ని నేను ప్రతిష్ఠ చేయగూరుతున్నాను. ఎవరు అక్కడ తగిలించినా అదెంతో శ్లాఘించవలసిన విషయం. నా ఎడవ ప్రక్కగా అదెవరు తగిలించారో నాకు తెలియదు. ఆయన కుడివైపుననున్న దొంగను క్షమించాడు, అది నేనే. ఇంకొక దానిని అది పోలుస్తుంది. ఆయన తలను వంచుండగా ఆయన వేదనను మీరు చూస్తున్నట్లు అది బలిపీఠం వైపునకు చూస్తున్నది. పాపివైన నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నీవైపే ఆయన చూస్తున్నాడు. తర్వాత ఇక్కడ వారు చిన్న దీపం పెట్టారు. వేదిక పిలుపు పిలువబడినప్పుడు, ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ దీపము మెరయుచుండును, మెరుస్తుంది ఎందుకని అని మీరు అడగవచ్చు. ప్రతిమ అక్కడ ఉండకూడదు కదా అని అడగవచ్చు. చెక్కుడు ప్రతిమలను మీరు చేసుకునకూడదు అని చెప్పిన అదే దేవుడు రెండు కెరూబులను చేసి వాటి రెక్కలు ఒకటిగా కట్టి ఎక్కడైతే ప్రజలు ప్రార్థించెదరో వాటిని అక్కడ కరుణాపీఠం యొద్ద పెట్టుడి అని చెప్పాడు. చూశారా? అది అర్థం తెలియక, అవునా? కాబట్టి అది ప్రేరేపుల చేత నేరుగా శరీర స్థలంలో ఉంచారు. కుడివైపుననున్న ఒకరిలో నేనున్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడు. ఆయన నన్ను క్షమించాడని నేను నమ్ముతున్నాను. నేను ఎరిగినంత వరకు అక్షార్థంగా ఏదైనా దొంగిలించుట నేను ఎరిగినంత వరకు నా జీవితంలో నేను ఎన్నడూ చేయలేదు. అయితే ఆయన యొక్క సమయాన్ని నేనెంతగానో దుర్వినియోగపరిచి ఆ విధంగా దొంగిలించాను. నేను చేయకుండా అనేక విషయాలు నేను చేశాను. ఆయన నా పాపములు క్షమించినందుకు ఈ ఉదయవేళ నేను దేవునికి కృతజ్ఞుడను. ప్రతిష్టారాధన మీద సుమారు 5 నిమిషాలు మాట్లాడు కొరకై మొదటి దినాంతాల పుస్తకము 17 నుండి నేను చదవాలని కోరుచున్నాను. ప్రార్థించి వర్తమానంలోనికి వెళ్దాం. మొదటి దినాంతములు 17వ అధ్యాయంలో దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి, నేను దేవదారు మరణాలతో కట్టబడిన నగరంలో నివాసము చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెల్లచాటు ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడయ్యున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్టనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక, ఒకనొక గుడారములోనూ ఒకనొక డేరాలోనూ నివాసము చేసితిని. నేను ఇశ్రాయేలందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటేరేమి అని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాటైనను పలికింటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసిందేమనగా, సైన్యములకు అధిపతికి యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేల మీద అధిపతివైనట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్లిన చోటునెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసితిని. లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదును. ఈ స్థలములో మనము చూచిన దానిని దావీదు చూచి ఉండేనని నేను చెప్పాలనుకుంటున్నాను. దావీదు అన్నాడు, నా దేవుని యొక్క నిబంధన మందసము తెరలచాటున ఉండగా జనులైన మీరు దేవదారు మానులతో నాకు ఇల్లు కట్టుట సరికాదు అని అన్నాడు. అది గొర్రెల యొక్క జంతువుల యొక్క చర్మముతో కలిసి కుట్టినవి అవి. అతడు అన్నాడు, నా దేవుని యొక్క నిబంధన మందస్సము గుడారములో ఉండగా నాకు అందమైన గృహము ఉండుట మంచిది కాదు అని. కాబట్టి ఒక ఆలయము కట్టుటకు దేవుడు అతని హృదయములో పెట్టాడు. అయితే దావీదు అతడెంతో రక్తం వలికించిన వాడైనప్పటికీ దేవుని సమర్పణ ప్రేమ గల ఒక మనుష్యుడు. నాతాను అను ఆ కాలం యొక్క ప్రవక్త ఎదుట దావీదు ఇది మాట్లాడుచున్నాడు. దావీదును దేవుడు ప్రేమించున్నాడని నాతాను ఎరిగినవాడై అతడు చెప్పాడు, దావీదు, నీ హృదయములో ఉన్నదంతా చేయము, ఎందుకనగా దేవుడు నీతో ఉన్నాడు. ఎంతటి వివరణ! నీ హృదయములో ఉన్నదంతా చేయము, ఎందుకనగా దేవుడు నీతో ఉన్నాడు. దేవుని ఎడలనున్న ప్రేమకు గల దావీదు సమర్పణను చూపుట. తరువాత చూచినట్లయితే అదే రాత్రి అతని తప్పిదాలలో ఉన్నాడని ఎరిగి, అతనిది చేయుటకు అనుమతింపబడలేదని ఎరిగి, దేవుడు దిగివచ్చి నాతాన్తో మాట్లాడుటకు కృపగలవాడయ్యాడు. నేనెప్పుడు ఈ మాటలు ఇష్టపడతాను, వెళ్లి నా సేవకుడైన దావీదుతో చెప్పు, గొర్రెల దొడ్డి నుండి నిన్ను తీసితిని. అతడు కేవలము ఏమీ లేనివాడు. ఒక్క నిమిషం దాన్ని ఇక్కడ సరిపోల్చాలని ఇష్టపడుతున్నాను. ఒట్టి దానిలో నుండి నేను నిన్ను తీశాను, నేను నీకు ఒక పేరు ఇచ్చాను, భూమిలో ఉన్న గొప్పవారికి ఉన్న పేరు లాంటిది నీకున్నది. అంతరంగంగా అది నేను ఉపయోగించాలనుకుంటున్నాను. అయినను ఆ విషయం ఎత్తి చూపుటకు నేను తలస్తూ ఉన్నాను. కొద్ది సంవత్సరాల క్రితము నగరములో ఇక్కడ నిలబడి ఉన్నాను. ఎవ్వరూ నన్ను లెక్క చేయలేదు, ఎవ్వరూ నన్ను ప్రేమించలేదు. నేను ప్రజలను ప్రేమించాను, అయితే ఎవ్వరూ నన్ను ప్రేమించలేదు. కారణం మా యొక్క కుటుంబ పూర్వపరాలను బట్టి, నా యొక్క ప్రశస్తమైన తల్లిదండ్రులను బట్టి ఎటువంటి అగౌరవము కాదు. ఈ ఉదయం వేళ అమ్మ జీవించి ఈ పరిశుద్ధ స్థలంలో ఉండాలని నేను ఆశపడితిని. అనేక మంది పాతకాలపు వారు ఇది ఇక్కడ నిర్మించుటకు వారు డబ్బు సహకరించిరి. ఒకవేళ దేవుడు ఈ ఉదయం అక్కడి నుండి చూచుటకు అనుమతించును కాక. త్రాగుడు వలన బ్రెనహాం కుటుంబంకు మంచి పేరు ఇచ్చట్లేదు. ఎవ్వరూ నాతో ఏ కార్యము చేయుటకు ఇష్టపడరు. ఎవ్వరూ నాతో మాట్లాడుటకు ఎవరిని నేను సంపాదించలేకపోయానని కొంచెం కాలం క్రితము నా భార్యతో చెప్పినది నాకు జ్ఞప్తులు. ఎవరూ నన్ను లెక్క చేసేవారు కాదు. కొద్ది విశ్రాంతి కోసము దాగుకొనవలసిన పరిస్థితుల్లో ఉంటిని. ఇప్పుడు ప్రభు మనకు ఈ గొప్ప స్థలమును ఇచ్చి ఉన్నాడు, మరియు ఈ గొప్ప కార్యములు జరిగించాడు. చెడ్డ పేరు కాకుండా కొందరికి, కొందరి గొప్పవారికి అనుగ్రహించిన పేరు ఆయన నాకు దయచేశాడు. నేను ఎక్కడికి వెళ్ళాను, ఆయన నా శత్రువులను నిర్మూలన చేశాడు. అది ఎక్కడికి వెళ్ళాను, దాని ఎదుట ఏది నిలవలేదు. అయితే అందుకొరకు నేను ఎంతగానో కృతజ్ఞుడను. నాకు ఎలాగూ తెలియను, చింపిరి గుడ్లు ధరించిన ఒక చిన్న బాలునిగా ఇన్గాన్విల్ పాఠశాలకు ఇక్కడికి 2 లేక 3 వీధుల దూరంలో చింపిరి గుడ్లు ధరించి అలాగ ఉన్నందున చెరువులో జారుట ద్వారాను పాఠశాలలో హాస్పాస్పదంగా ఉండి నాకు ఎలాగూ తెలియను. ఆ చెరువు అడుగు భాగాన ఈ విధముగా వికసించు లిల్లీ విత్తనము పడి ఉన్నదని నాకు ఎలాగో తెలియను. ఎవరు నాతో మాట్లాడని వానికి ఆయనను, నాకు ఆయన ప్రజల మధ్య గౌరవప్రదమైన పేరును ఆయన ఇచ్చునని నాకు ఎలాగో తెలియను. ఆలయము ఖర్చుకు దావీదు అనుమతించబడలేదు, అది అతడు చేయలేడు. అయితే ఆయన చెప్పాడు, నీ సంతానములో ఒకని పుట్టించదను, అతడు ఆలయమును కట్టును, అది నిత్యముండు ఆలయము. నీ కుమారుని మీద, దావీదు కుమారునికి నిరంతరము రాజ్యముండును, అతడు స్వాధీనం చేసుకును. సలమను ప్రకృతి సంబంధంగా, ప్రకృతి సంబంధమైన బలము వలన కలిగిన దావీదు కుమారుడు సొలొమోను ప్రభు కొరకు ఒక ఇంటిని, ఆలయమును కట్టాడు. అయితే దావీదు యొక్క నిజమైన సంతానం వచ్చి, దావీదు కుమారుడు వచ్చి ఆ ఆలయానికి రాతి మీద రాతి ఉందని ఒక కాలం వచ్చునని ఆయన చెప్పాడు. అయితే ఆయన మరొక ఆలయమును చూపుటకు ప్రయత్నించాడు. ప్రత్యక్షత కలిగిన యోహాను అక్కడ ప్రకటన గ్రంథములో ఈ మందిరాన్ని అతడు చూశాడు. ప్రకటన 21, పరలోకం నుండి నూతన ఆలయము దిగివచ్చుట, తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె ఉండుట అతడు చూశాడు. ఆలయములో నుండి ఒక స్వరం వచ్చి ఇలాగు చెప్పినది, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడు వారితో ఉండి వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇక ఆకలినను, దుఃఖమైనను, బాధైనను, మరణమైనను ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేను అని చెప్పబడినది. అటు తర్వాత నిజమైన దావీదు కుమారుడు ఈ వారంలో రాబోతున్న ఈ పాఠములలో మనము చూడబోతున్నాము. తరువాత ఆయన ఆలయంలోనికి వచ్చుట దేవుని యొక్క ఆలయం ఆయన ఇప్పుడు కట్టుటకు వెళ్లిన నిజమైన మందిరము. ఎందుకంటే యోహాను 14లో ఆయన చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దాని ద్వారా ఆయన యొక్క అర్థం ఏంటి? అది ముందుగానే నిర్ణయించబడినది. మీ కొరకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. నేను మరలా వచ్చి మిమ్మలను నా యొద్దకు చేర్చుకుందును. బహుశా అది ఘనమైన కాలమవుతుందని మనందరికి తెలుసు. నిజమైన దావీదు సంతానము సింహాసనమును స్వీకరించను. ఆయన యేసుక్రీస్తు ఇంటిలో ఆయనతో కలిసి ఆయన యొక్క పెళ్లి కుమార్తె వలె సంఘం యొక్క పరిపాలన ఉండును. నిత్యత్వ మంతటిలో ఇస్రాయేల్ 12 గోత్రముల పైన ఈ చిన్న స్థలాలు నిజమైన దేవుని యొక్క మందిరాన్ని దావీదు కట్టలేకపోయాడు. ఎందుకనగా అది చేయుటకు అతడు సిద్ధపడలేదు. అతడు ఏమీ చేయలేదు. అతడు మర్త్యుడు, రక్తము చిందించిన వాడు. కాబట్టి మన యెడల ఈ రోజు అంతే. దేవుని యొక్క నిజమైన మందిరమును కట్టుటకు మనము సంసిద్ధపడలేదు. ఒక్కరే ఒకరు అది చేయగలరు. అది ఇప్పుడు దాని యొక్క నిర్మాణములో ఉన్నది. సలమోను ఆయన కొరకై నిర్మించిన ఆలయముతో కలిపి ఈ చిన్న మందిరము మిగతావి కలిపి భూమి మీద నిజమైన ఆలయము ఆయన నిలబెట్టు వరకు ఇవి కేవలము తాత్కాలిక స్థలాలే. నీతి ఆకాశము ఆ చివరి నుండి ఈ చివరి వరకు పరిపాలన చేయను. ఇక దుఃఖముండదు. ఆ మందిరములో ఇక సమాధి సంబంధమైన బోధలుండవు. ఇక వివాహాలుండవు. నిత్యత్వము ఉండు ఒక ఘనమైన వివాహముండును. ఎలాంటి సమయమో అది. అయితే ఈ దినాన మన హృదయంలో నిశ్చయించుకుందాం, రాబోవచ్చున్న ఆ మందిరము జ్ఞాపకార్థము కాను ఎదురు చూచున్నదిగాను ఉండి ఆయన ఆత్మ వలన ఎంతో గుణగణములు గల వారమై ఉండి ఆ యొక్క మరో స్థలములో మనమున్నట్లుగా ఈ స్థలములో ఆరాధన చేద్దాం. ఆ స్థలం వచ్చుటకై ఎదురు చూస్తూ మనము లేచి నిలబడదాము. పరిశుద్ధ లేఖనము నేను చదువుతుండగా అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను. సముద్రమును ఇకను లేదు. మరియు యోహాను అను నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని.
And I heard the voice out of heaven saying, Behold, the tabernacle of God is with man. Appudu,
idigo, devuni nivasamu manushulato kuda unnadi. Ayina varito kaapurumunnaru. Vaaru ayina prajalayunduru. Devudu thane vaari devudayundi, vaariki thodayundunu. Ippudu manam tallavanchukundamu.
Our heavenly Father, we stand in awe.
పరలోకపు మా తండ్రి, భక్తి పూర్వకముగా మేము నిలబడి ఉన్నాము. మర్యాద పూర్వకంగాను పరిశుద్ధమైన భక్తి భయముతోనూ మేము నిలబడి ఉన్నాము. ప్రభువా, నీ కొరకు ఒక ఆరాధన స్థలాన్ని నిర్మాణము చేయుటకై నీవు మాకు కృపను ధనాన్ని మాకు దయచేశావు. అట్టి మా బహుమతిని నీవు అంగీకరించుమని నిన్ను అడుగుచున్నాము. దేవుని యొక్క ఆత్మ నివాసముంటానికి యోగ్యమైనది భూమి మీద సిద్ధపరచుటకు ఎలాంటి స్థలమును కాని లేక ఇంకొకటి గాని లేదు. అయితే ప్రభువా, నీ ఎడలగల భావాలకు ఒక ప్రేమ చిహ్నముగా ఇది నీకు అర్పణ చేస్తున్నాము. నీవు మాయళ్ళ చేసిన సమస్త కార్యముల కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరియు ఇప్పుడు భవనమును భూమియు నీ పరిచర్య కొరకు చాలా కాలం క్రితము ప్రతిష్ఠ చేయబడి ఉండెను. ఏమై ఉండెను అట్టి జ్ఞాపకాల కొరకు మేము నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువైన దేవా, సంవత్సరముల క్రితము ఒక దర్శనం వచ్చినట్లు ఒకనాడు పాత భవనములో ఉన్న ప్రజలు వారు మరమ్మత్తు చేసి కొత్తది చేయుటకు నేను చూచితిని. నేను నది ఆవలకు పంపబడును చూచితిని.
We stand as the people of thy fold. We stand as the
ప్రభువైన దేవా, ఆకాశానికి భూమికి సృష్టికర్త, నీ దొడ్డిలేని జనముగా మేము నిలబడి ఉన్నాము. నీ రాజ్యం యొక్క ప్రజలుగా మేము నిలబడి ఉన్నాము. దేవుని యొక్క పరిచర్య కొరకు మరియు దేవుని గౌరవ భయభక్తుల కొరకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నాతో కలిసి కాపరి మరియు సంఘము ప్రజలు కలిసి సర్వశక్తిమంతుడైన దేవుని పరిచర్యకై ఈ భవనమును ప్రతిష్ఠిత చేయుచున్నాము. అందులో నుండి దేవుని మహిమ వెళ్ళుచుండుట చూచుటకై భూగోళం యొక్క నాలుగు దిక్కుల నుండి లోకము వచ్చునట్లు అది చేయునట్ల ఈ స్థలము నుండి సువార్త ఎంతగానో ప్రవహించును కాక. నీవు గతములో చేసినట్లు భవిష్యత్ మరింతగా ఘనమౌను కాక. తండ్రి, మాలో ఉన్నదానంతటితో వాక్యము ద్వారా పరిచర్యకై మాకు మేము ప్రతిష్ఠ చేసుకుంటున్నాము. ప్రభువా, సభ మరియు ప్రజలు వాక్యం వింటాని కొరకై ఈ ఉదయం వారికి వారే ప్రతిష్ఠ చేసుకున్నారు. సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుట కొరకై సమస్త విధమైన జ్ఞాన శాంతముతో గర్ధించుటకు బుద్ధి చెప్పుటకు సేవకులుగా మేము ప్రతిష్ఠ చేసుకుంటున్నాము. 30 సంవత్సరాల క్రితము మూలరాయి మీద వ్రాయబడినట్లు నీవు చెప్పింటివి. జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును అని. ప్రభువా, ప్రజలకు నీ వాక్యమును పట్టుకుంటూ మేము ప్రయత్నించుచుండగా మేము రెండంతలుగా ప్రేరేపించబడి బలము పొందుదుము కాక. ప్రభువా, రెండంతల ఆత్మ పరిశుద్ధాత్మ స్థలమును తాకును కాక. ఆలయ ప్రతిష్ట దినమున సొలొమోను ప్రార్థించినప్పుడు వలె అగ్ని స్తంభముగాను మేఘముగాను పరిశుద్ధాత్మ ముఖద్వారం యొద్దకు వచ్చి కెరూబులను చుట్టుచూ వచ్చి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లి అక్కడ విశ్రమించెను. సొలొమోను చెప్పాడు, ఓహో దేవా, నీ జనులు ఎక్కడైనను ఆపదలో ఉండి ఏ పరిశుద్ధ స్థలం వైపు చూచి ప్రార్థించిన ఎడల పరలోకం నుండి వారి మనవి ఆలకింపుము. ప్రభువా, ఈ ఉదయవేళ ఇక్కడున్న ప్రతి హృదయంలోకి సమర్పించబడిన ప్రతి ఆత్మలోకి పరిశుద్ధాత్మ వచ్చును కాక. బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క తేజస్సు అధికంగా ఉన్నందున దేవుని యొక్క మహిమకై పరిచారకులు సేవ చేయలేకపోయేది అని. ఓ ప్రభు అయిన దేవా, పరిచర్యకై ప్రతిష్ఠించుటలో సంఘముతో మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా తిరిగి అది జరుగును కాక. అది ఇలాగ వ్రాయబడినది, అడుగుడి మీకు ఇవ్వబడును అని. సంఘం యొక్క అర్పణతో పాటు ఈ ఉదయం నీకును పరిచర్యకు కడవరి దినపు వెలుగు కాంతుల కొరకు సాయంకాల వేళ వెలుగు కాంతుల కొరకు మమ్మల్ని అర్పించుకుంటున్నాము. తద్వారా ఆదరణ పొందినట్లుగాను పెండ్లి కుమారుని రాకడకై ఎదురు చూచుచున్న వారి విశ్వాసమునకై ప్రభుని యేసును స్వీకరించుటకై క్రీస్తు సువార్తలో ఒక పెళ్లి కుమార్తెను అలంకరించుటకు మమ్మను సమర్పించుకుంటున్నాము. నాకు నేనుగాను సహోదరు నెవిల్ మరియు సమాజము యేసుక్రీస్తు నామములో దేవుని పరిచర్యకై ప్రతిష్ఠిత చేయుచున్నాము. ఆమేన్. మీరు కూర్చునవచ్చు.
David said,
యెహోవా మందిరముకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుదని అని దావీదు అన్నాడు. అది ఆ విధముగా నిర్వచింపబడినప్పుడు అది మనతో అలాగుండును కాక ప్రభు యొక్క గృహములో మనము కూడుకున్నప్పుడు మనము ఆనందంగా ఉంటాము. ఆమేన్. ఇప్పుడు చిన్న ప్రతిష్ట పరిచర్య తర్వాత నాకు ఒక గంట సమయం ఉన్నది. దేనికి మనము ప్రతిష్ట చేసుకున్నామో జ్ఞాపకముచ్చుకోండి. భయభక్తులతో పరిశుద్ధతతో ప్రభు ఎదుట నిశ్శబ్దముగాను ప్రభును ఆరాధించుటకు ప్రభు యొక్క గృహములో ఎంత భయభక్తిగా ఉండవలెనో అంతగా. కూడిక ముగించబడగానే కూడిక ముగింపబడిన వెంటనే భవనములో ఉండి బయటికి వెళ్ళుడి. అవును, అది ద్వారపాలకునికి సమయం ఇవ్వబడుతుంది. లోపలికి వచ్చి తరువాత సమయం కొరకు అది శుభ్రం చేసి సిద్ధం చేస్తాడు. తరువాత ప్రభు యొక్క గృహములో గందరగోళం ఉండదు. కూటములు ముగించిన వెంటనే స్థలము సిద్ధపరచబడుతుంది. సుమారు 15 నిమిషాలలో స్నేహంగా ఉంటుకుని నిర్ధారించుకోండి. ప్రతి ఒక్కరితో కరస్పర్శ చేయుడి. ప్రతి ఒక్కరిని మళ్ళా రమ్మని ఆహ్వానించుడి. ఈ రాబోతున్న వారంలో ముందు ఎన్నడూ మందిరములో జరిగినటువంటి గంభీరమైన కూటములకై మనం ఎదురు చూద్దాం. అందుకై మనం ఎదురు చూద్దాం. గత రాత్రి కొద్ది గంటల వరకు ఆరంభము కాలేదు. ప్రార్థనలో ఒకటి చూచుటకు నేను ప్రారంభించాను. కాబట్టి ఇది గొప్ప సమయమని నేను నమ్ముతున్నాను. ప్రభు మనకు సహకరించినట్లయితే గొప్ప సమయమని నేను చెప్పినప్పుడు ఈ ఉదయం ఒక దాని మీద నేను మాట్లాడబోతున్నాను. మనుష్యుడు గొప్పది అని పిలిచినప్పుడు కొన్నిసార్లు అది కాదు. అయితే గొప్పది అని దేవుడు పిలిచిన మనుష్యుడు వెర్రిది అని పిలుస్తాడు. మరియు వెర్రిది అని దేనిని దేవుడు పిలిచును మనుష్యుడు గొప్పది అని పిలుస్తాడు. కాబట్టి మన మనస్సులు అది ఉంచుకుని ప్రతి వాక్యము తూనిక తుచుదాం. కూటములు పెద్దవి, అవి ఆ విధముగా అమర్చబడినవి. ఎందుకనగా అది ఒక కఠినమైన కూటము. ఎంతో ఉపదేశము సమర్పణ ఉండవలేను. నేనుంటున్న స్థలములో ప్రతి దానితో నేను భుజింప ప్రయత్నము చేస్తారు అన్నారు. సహోదరుడు అబ్రహాం, నీవెంతో బరువును కోల్పోయావు అని. అయితే నేను ఎడతెగగా పరిచర్యలో ఉన్నాను. మెక్సికోలో ఇంకొకటి నేను చేరుకున్నట్టు కొరకై తర్వాత ఆదివారం రాత్రి ఇక్కడ నేను విడవలసి ఉంటుంది. కాబట్టి ఇది కఠినమైన విషయం. కాబట్టి అయితే మరింత తినుట మానుకుని నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. ఈ ఉదయం సహోదరుడు జూనియర్ జాక్సన్ ను చూచినట్టు బట్టి మరియు సహోదరుడు రెడల్ ను చుట్టూనున్న మొదలైన మిగతా సేవకులను చూచుట బట్టి నేను సంతోషంగా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. నేను ఇక్కడ కొంత వివరణ వ్రాసుకున్న అంశం పైన ఈ ఉదయం నేను మీతో మాట్లాడ ఆశించుచున్నాను. మొట్టమొదట నేను యెషయా పుస్తకంలోని 53వ అధ్యాయం నుండి నేను చదవగోరుతాను. దాన్ని మీరు తీయచుండగా 1 లేక 2 ప్రకటనలు చేయ ఇష్టపడుతున్నాను. అది ఈ రాత్రి ఈ పుస్తకం మీద నేను మాట్లాడి ఆఖరి సంఘకాలానికి ముద్ర విప్పుటకు మధ్య అది వారధి కట్టెగా మాట్లాడగోరుచున్నాను. అందులో మరింత ఎడమ ఉన్నది. ముందుగా సంఘకాలములు నేను ముగించినప్పుడు దానియేలు యొక్క 70 దివాలములను గుర్చి కూడా నేను మాట్లాడాను. వెంటనే అది దాన్ని వెంబడించుతున్నట్లుగా, ఎందుకనగా దానికి అది బంధం ఉన్నది కాబట్టి. నేను చెప్పాను 7 ముద్రలను నేను ఎప్పుడైనా తీసుకున్నట్లయితే ముద్రలలో ముడివేయబడుటకై ముద్రలలో ముడివేయుటకై బంధము కలిగినటుకై ఈ దానియేలు 70 వారములు నేను విడిచిపెట్టవలసినది. 1 తెరవబడుటకై విడిచిపెట్టుట, అది 5వ అధ్యాయం. 7 ముద్రలు ముద్రింపబడిన గ్రంథము. ఈ రాత్రి అది తీసుకుందాము. ఈ రాత్రి పెందలికడ ప్రారంభించడానికి ప్రయత్నిద్దాం. నీవు ముందుగానే తెలియచేసావా? అవునా, పెందలికడని. 7 గంటలకు మీరందరూ సుమారు ఇక్కడ ఉండగలరా? సరే, క్రమంగా కూటమును 6:30 ప్రారంభిద్దాం. పాటలు పరిచర్యను ఇక్కడ 7 నేను అనుకుంటాను నేనుంటాను. తర్వాత వారమంతా పెందలికడనే చేద్దాం. క్రైస్తవుల వలె పాటలు పాడటానికి ఎవరూ ఇష్టపడరు. మనము పాడుటకు ఇష్టపడతాం, వాటిని మనం ప్రేమిస్తాం. అయితే మనం ఇంకొక కార్యం నిమిత్తమై ఉన్నాం. మనము వాక్యములో ఉన్నాం, అవునా? ఇప్పుడు దాని మీదనే మనం నిలబడదాము. మనం వెళ్లబోతున్నాం, మనం ఉపదేశములో ఉన్నాం. నా మీద ఎంతటి ఒత్తిడి ఉన్నదో మీరు గ్రహించవలసి ఉన్నది. ఎందుకనగా నేను ఏదైనా తప్పు బోధిస్తే అందుకొరకు నేను జవాబు చెప్పవలసి ఉంటున్నది. అవునా? కాబట్టి ఎవరో చెప్పినది నేను తీసుకోకూడదు. అది ప్రేరేపించబడినై ఉండవలసి ఉన్నది. ఈ ఏడుగురుములు ఎవరైతే పట్టుకున్నారో ఆ ఏడుగురు దూతలు అది అనుగ్రహించునని నేను నమ్ముతున్నాను. అవును. ఇప్పుడు యెషయాలు 53వ అధ్యాయం, యెషయా 1:2 నేను ఈ ప్రశ్నను అడగనయ్యున్నాను. ఇది ఎంత మాత్రము ఏడు ముద్రలకు సంబంధించినది కాదు. ఇది కేవలం ఒక వర్తమానం. ఎందుకనగా ప్రతిష్ట చేయవలసినదని నాకు తెలుసు. నేను అందులోనికి వెళ్లలేను. ఎందుకనగా నాకు సమయం ఉండదు. అయితే నేను అనుకున్నాను, కొద్దిపాటి ప్రతిష్ట కూటమి కొరకు, ఈ సంఘం యొక్క చిన్న జ్ఞాపకార్థముల కొరకై, లేక చిన్న ప్రతిష్ట ఆరాధన కొరకు నేనేమి చెప్పదలుచుకున్నానో అందులోనికి వెళ్ళుటకు సమయం ఉండదు. హుషారా, ఈ గ్రంథము విప్పబడటను గూర్చి కాబట్టి ఈ రాత్రికి చెప్తాను. ఇప్పుడు ఇది ఒక చిన్న కూడిక, ఇలాగైనా దానితో ఇది కలిసి ఉంటుంది. కాబట్టి ప్రతి వాక్యమును వినండి, అది పట్టుకునుడి. అది మీరు టేపుల మీద తెలుసుకోవాలనుకుంటే లేక ఏదైనాను, అలాగైతే టేపు ఉపదేశం పైన నిలబడండి. టేపు చెప్పింది తప్ప ఏమీ చెప్పొద్దు. టేప్ ఏం చెప్పినదో ఖచ్చితంగా అదే చెప్పుడి. అవునా? ఎందుకనగా అందులో కొన్ని విషయాలు ఇప్పుడు ఇందును కూర్చి ఇది మనం ఎంతో అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అది ఎందుకు అపార్థం చేయబడవలను? అవునా? టేపు ఏమి చెప్పినదో అదే చెప్పుటకు మీరు నిశ్చయించుకునవలను. ఏమి చెప్పవద్దు. చూశారా? కారణం నా సొంతముగా నేనేమి చెప్పుట్లేదు, అది చెప్పున్నది ఆయనే. మీరు గమనించారా? చాలా సార్లు గందరగోళములు జరుగుతుంది. ప్రజలు లేచి ఫలానా వారు అది చెప్పారు, అది అది అర్థం అని చెప్తారు. అది ఉన్నట్లుగానే దాన్ని వదిలివేయండి. బైబిల్ ఆ విధముగా ఉండవలసి ఉన్నదని మేము కోరుచున్నాము. బైబిల్ ఏ విధముగా చెప్పుచున్నదో అది అలాగే ఉండవలనని మేము కోరుచున్నాము. ఆ విధముగా ఉండవలసినది. దానికి స్వంత అనువాదము చేయవద్దు. అది ముందుగానే అనువాదం చేయబడినది. మీరు గమనించారా? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ఇప్పుడు మరలా జాగ్రత్తగా చదవనివ్వండి. మా సమాచారమును ఎవడు నమ్మెను? ప్రశ్న. మరియు యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? మరో మాటల్లో మీరు మా యొక్క సమాచారమును నమ్మేలా, అప్పుడు యెహోవా బాహువు బయలుపరచబడెను. అవునా? మా సమాచారమును ఎవడు నమ్మెను? మరియు యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ఇప్పుడు పరిశుద్ధ మత్తయి పుస్తకములోని నేను చదవగోరుతాను. పరిశుద్ధ మత్తయి 11వ అధ్యాయం. మీరు రికార్డు లేనట్లయితే మీరు మీ కాగితాలు తదితరమైనవి తీసుకోండి. మీరది పొందుకోవాలలాగున మీ కాగితాలు తీసుకురండి. పరిశుద్ధ మత్తయి 11వ అధ్యాయము 25 మరియు 26 వచనాలు. మంచిది. ప్రార్థనలో యేసు మాట్లాడుతున్నాడు. కొంచెం ముందుగా నేను ప్రారంభించబోతున్నాను. 25 మరియు 26 వచనాలు చూద్దాం. నేను ప్రకటించినది అక్కడే అనుకుంటున్నాను. ఎందుకనగా ఇక్కడ బైబిల్లో నేను గుర్తుపెట్టుకున్నాను. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసి బాలులకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. ఆ రెండు లేఖనాలు పట్టుకోండి. మా యొక్క సమాచారమును ఎవడు నమ్మెను? మరియు యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? చివరికి జ్ఞానులకును వివేకులకును దేవుడు మరుగు చేసి పసి బాలులకు తెలియచేసినందులకు ఆయన్ను యేసు స్తుతించెను. ఎందుకనగా అలాగు చేయుట దేవుని దృష్టికి అనుకూలమాయెను. ఈ పాఠము నుండి చదవబడిన ఈ లేఖనం నుండి ఈ పాఠమును నేను తీసుకోగోరుతున్నాను. దేవుడు సామాన్యతలో తనకు తాను మరుగు చేసుకుని అడుతర్వాత ఆ విధముగానే ఆయనను బయలుపరచుకును. టేపుల కొరకు నేను మరలా చెప్పుచున్నాను. మీరు గమనిస్తున్నారా? ఎందుకనగా అది వారు టేపు చేస్తున్నారు. చూశారా? దేవుడు సామాన్యతలో తనకు తాను మరుగు చేసుకుని అటు తర్వాత ఆవితముగానే ఆయనను బయలుపరచుకును. అలాంటి దానిని దేవుడు ఎలాగూ చేయునా అనే ఆలోచన చేయుట అది ఒక వింతైన విషయం. దేవుడు ఎంతో ఒక సామాన్యమైన ఒక దానిలో మరుగు చేసుకున్నాను. జ్ఞానులు అది లక్షల లక్షల మైళ్లు పోగొట్టుకోవటానికి కారణమవుతుంది. తర్వాత అదే మార్గంలో తిరిగి తాను క్రియ చేయు సామాన్య పద్ధతిలో క్రియ చేసి తిరిగి ఆయన్ను బయలుపరచుకున్నాను. 7 ముద్రల యొక్క గంభీరమైన ఉపదేశముల కొరకై మనం వెళ్లక ముందు మనమది పట్టణము చేయుటకు ఇది ఒక పాఠము అవుతుందని నేను తలుస్తున్నాను. ఆయనకు ఆయన బయలుపరచుకుంటూ వలన అనేకులు ఆయన్ను పొగుట్టుకుంటారు. దేవుడు ఎలాగుండవలను మరియు దేవుడు ఏమి చేయబోచున్నాడు అనుదాన్ని గురించి మానవులకు తమ సొంత భావాలు ఉన్నది. పాతకాలపు వివరణ నేను చాలాసార్లు చెప్పినట్లు మానవుడు ఎన్నటికీ మానవుడే. మానవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన చేసిన దాని కొరకై దేవునికి స్తుతి చెల్లించుచు, ఆయన ఏమి చేస్తాడా అని ఎదురు చూచుచు, ఆయన ఏమి చేయుచున్నది వదిలివేస్తాడు. అవునా అవునా, ఆ విధంగా వారు పోగొట్టుకుంటారు, వెనుదిరిగి చూస్తారు ఏ గొప్ప విషయమో ఆయన చేశాడా అని. అయితే ఆయన చేయుచున్న సాధారణమైన దానిని వారు చూడలేకపోతారు. చూశారా, వారు ఎదురు చూస్తూ జరుగు గొప్ప కార్యము వచ్చుటకు చూస్తారు. 10కి 9 సార్లు వారి మధ్య అది ముందుగానే జరిగినది. అదెంతో సామాన్యమైనది. అది వారు ఎరుగునంతగా చూశారా. ఒక దినాన యుటికాలో ఒక మనిషి ఉన్నాడు. అతని యొక్క జనులు ఇక్కడ ఉన్నట్లయితే మనిషి యొక్క తీవ్ర భావాలు ఏవైనవి ఎత్తి చూపుటకు ఇది నేను చెప్పట్లేదు. అంతర్యుద్ధంలో అతడు అనుభవశాలి. ఏ ప్రక్కన అతడు ఉన్నాడో నాకు తెలియదు, కాని అతడు తిరుగుబాటుదారుడని నేను అనుకుంటున్నాను. అయితే అతడు నాస్తికుడు, దేవుడు అనున్నటువంటి కార్యము లేదని అతడు వాదిస్తాడు. అతడు ఉటికాలో నివసిస్తున్నాడు. అతని పేరు జిమ్ డార్సీ. మీలో అనేక మందికి అతడు తెలిసి ఉండవచ్చును. నేను చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడు అతడు నాకు చాలా పుచ్చకాయలు ఇచ్చాడు. అతడు అడుగు భాగాన నది వద్ద అతడు పుచ్చకాయలు పండించేవాడు. నా తండ్రికి ప్రాముఖ్య స్నేహితుడు. అయితే ఒక రోజు అతడు అన్నాడు, అతడు ఏనాడు చెప్పినటువంటి గొప్ప కార్యములకు భేదముగా చెప్పడు. ఆ దినాలలో నేను చాలా చిన్నవాడను.
In contrast to his belief that caused him to walk away and drop his head.
Aithe atha nammakaniki vetrekamuga atha talavunchukoni yeristu velinatlu chese dinni batti aa manushudu sumaru 85 samvatsala vayassulo mahimakaramuga marchabaddadani nenu grahinchanu. ఒకానొక రోజు ఆదివారబడి నుండి వస్తున్న ఒక చిన్న బాలికను అతను అడిగాడు, అటువంటి విషయాన్ని చేయటం వలన తన సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అని. ఆమె చెప్పింది, ఎందుకనగా ఒక దేవుడు ఉన్నాడని ఆమె నమ్మింది కనుక అని చెప్పింది. మిస్టర్ డార్సీ చెప్పాడు, బిడ్డా అలాంటి ఒకటి నీవు నమ్ముటం వలన నీవు పొరబడుతున్నావు అని అన్నాడు అతడు. ఆ చిన్న బాలిక వంగి నేలపై నుండి ఒక పువ్వును తీసుకున్నది, దానిలోని రెమ్మలను లాగివేసినది. డార్సీ, ఇది ఎట్లు జీవించుచున్నదో నీవు చెప్పగలవా అని అడిగినది. అది సంగతి. అతడు తిరిగి పరిశోధన చేసుకోబోతుండగా, సరే భూమి మీదది పెరుగుతుంది అని అతడు చెప్పగలిగాడు. తర్వాత తిరిగి తిరిగి ప్రశ్నలు వచ్చినవి, భూమి ఎక్కడి నుండి వచ్చినది, ఆ విత్తనం అక్కడికి ఎలాగ వచ్చినది, అది ఎట్లు జరిగినది. ఆ విధంగా అది పొడిగించబడి 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 అతడు అది చూచే వరకు వెళ్లిపోయినది. చూశారా, మనము తలంచే ఆకర్షణీయమైన గొప్ప విషయాలు కావు, కాని సాధారణమైన వాటిలో సామాన్యతలో దేవుడు ఎంతో నిజంగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఆయనకు ఆయన బయలుపరచుకుంటకు అది ఆయనకు సంతోషము కలిగిస్తుంది. తర్వాత తనకు తానే మరుగు చేసుకుంటును. తర్వాత ఆయన మరుగు చేసుకును మరియు చిన్న విషయాల్లో సాధారణంగా ఆయనకు ఆయన బయలుపరచుకును. అది మనిషిని తల మీద పోవుచున్నది. ఎందుకనగా ఎందుకు నీతిగల దేవుడు అలాగూ చేస్తాడు అని అడుగుతారు. ఎందుకనగా ఆదిలో మానవుడు తనపై తాను ఆధారపడకున్నట్లు సృజించబడ్డాడు. సంపూర్తిగా దేవుని మీద మానవుడు ఆధారపడినట్లుగా మనుష్యుడు నిర్మించబడ్డాడు. ఆ కారణం చేత మనము గొర్రెలుగా లేక గొర్రెలుగా పోల్చబడ్డాము. ఒక గొర్రె తనకు తానుగా నడవలేదు, అతనికి ఒక నాయకుడు కావలసి ఉన్నది. పరిశుద్ధాత్మ మనలను నడిపించవలను. కాబట్టి మనుష్యుడు ఆ విధముగా నిర్మించబడ్డాడు. సాధారణమైన వారు దాన్ని అర్థం చేసుకుందరు కొరకై దేవుడు ఆయన అన్ని కార్యములు సాధారణమైనవిగా చేశాడు. సాధారణమైన వారి ద్వారా అర్థం చేసుకుంటానికై సాధారణతో దేవుడు తనకు తానే సాధారణమైన వాడయ్యాడు. మరో విధముగా యెషయా 35లో ఆయన చెప్పాడు, మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందురు. అదెంతో సాధారణమైనది. దేవుడు ఎంతో గొప్పవాడని మనకు తెలుసు. ఏదో ఒక గొప్ప విషయము అగునట్లుగా అది మనం ఎదురు చూస్తున్నంతగా సామాన్యమైన వాటిని మనము వదిలిపెడతాము. సామాన్యమైన వాటి యందు మనము తొట్టిల్లుతాము. ఆ విధముగా మనము దేవుని పొగొట్టుకుంటాము. సామాన్యమైన వాటిలో తొట్టిల్లుట వలన దేవుడు ఎంతో సామాన్యత గలవాడు. ఎంతవరకనగా నేటి దినాల్లోని పండితులు మరియు అన్ని కాలాల్లో ఉన్నవారు లక్ష లక్షల మైళ్ళ దూరంగా ఆయన పోగొట్టుకున్నంతగా సామాన్యులు. ఎందుకనగా వారి యొక్క తెలివితేటల్లో ఆయన వంటి గొప్పవాడు లేరని వారు తెలుసుకున్నారు. అయితే ఆయన యొక్క ప్రత్యక్షతలో దాన్ని ఆయన ఎంతో సామాన్యతగా చేశారు. దాని ఉపరితలములకు వెళ్లిపోయి దాన్ని పోగొట్టుకుంటున్నారు. దానిని పఠనము చేయడి, అదంతా పఠనము చేయడి. ఇక్కడ సందర్శన ప్రజలైన మీరు మీ విడిది గదులకు వెళ్లినప్పుడు ఆ విషయాలు తీసుకుని వాటిని లోతుగా ఆలోచన చేయడి. అవి విడదీయబడినట్లుగా అవి విడదీయటకు నాకు సమయం లేదు. అయితే మీరు మీ విడిది గదికి లేక బాడుగు గదికి వెళ్లినప్పుడు లేక మీరెక్కడ నివాసం ఉంటున్నారు అక్కడికి వెళ్లిపోయినప్పుడు ఇంటికి వెళ్లినప్పుడు మీరది చేయాలని కోరుతున్నాను. అన్ని కలిపి అవి చదవండి. ఆయనకు ఆయన బయలుపరుచుకున్న విధమున ఆయన పోగొట్టుకుంటాము. ఎందుకనగా ఆయన ఎంతో గొప్పవాడు అయినప్పటికీ అల్పులకు ఆయన తెలియపరచుకుంటుకై సామాన్యతలో ఆయన దాక్కుంటాడు. చూశారా, గొప్పవాటిలో ఆయన పొందుకుంటూ ప్రయత్నించవద్దు. ఎందుకనగా దానిపై నుండి ఆయన దాటిపోతాడు. అయితే దేవుని యొక్క సామాన్యతను వినండి. అప్పుడు సామాన్యమైన మార్గములో ఇక్కడే దేవుని మీరు కనుగొంటారు. అత్యధికముగా మెరుగులు దిద్దిన లోక జ్ఞానం విద్య ఎల్లప్పుడూ ఆయన్ను పోగొట్టుకున్నట్లుగా చేస్తుంది. నేను ఎరిగిన ఇద్దరు ముగ్గురు పాఠశాల ఉపాధ్యాయులు ఇక్కడ కూర్చుని ఉన్నారని నాకు తెలుసు. పాఠశాలకు విద్యకు నేను వ్యతిరేకము కాదు. నిరక్షరాస్యతను నేను హెచ్చించుటకు ప్రయత్నం చేయుచున్నానని కాదు. అందుకొరకు నేను ఇక్కడ లేను. అయితే అదేమనగా ప్రజలు దాని మీద అధికముగా ఆధారపడతారు. చివరకు సెమినేరీలు మొదలైనవి కూడా వారు దేవుడు వారి ముందుంచిన వాటినే వారు పోగొట్టుకుంటున్నారు. ఆ కారణము చేత సంఘశాఖలలో ఉన్న సహోదరులకు నేను వ్యతిరేకము కాదు, కానీ సంఘశాఖల పద్ధతికి నేను వ్యతిరేకిని. ఎందుకనగా దానికదే ఘనపరచబడ కోరుతుంది మరియు తన యొక్క సేవకులను ఫలానా ఫలానా స్థానములో విద్యను అభ్యసింపజేస్తుంది, తర్బీతునిస్తుంది. ఎంతవరకనగా వారికి తగినంత తర్బీతు విద్య లేనట్లయితే వారు బయటకు గెంటివేయబడతారు మరియు వారు మానసిక వైద్యుని పరీక్షకు మొదలైన వాటికి తట్టుకోవలేమను. ఒక మానసిక వైద్యుని వలన ఒక సేవకుడు పరీక్షించబడుట దేవుని చిత్తం అని నేనెన్నడూ అనుకోను. అయితే వాక్యము ద్వారా పరీక్షించబడవలసి ఉన్నది. అవునా, వాక్యము కలిగినటకు ఆయన పంపు ఆయన మనిషికి అది దేవుని యొక్క పరీక్ష మార్గమై ఉంటుంది. వాక్యమును ప్రకటించుము. ఇప్పుడు ఈ రోజు మనము తత్వశాస్త్రమును ప్రకటించుచున్నాము. మనము మత విధానమును సంస్థాపక విధానమును ప్రకటిస్తున్నాము మరియు వాక్యమును విడిచిపెట్టుచున్నాము. ఎందుకంటే అది అర్థం కాదు అని వారు చెప్తున్నారు. అది అర్థం అవుతుంది, అది చేస్తానని ఆయన చెప్పి ఉన్నాడు. అది చేయమని మనం ఆయన్ను అడుగుతున్నాము. కొద్ది నిమిషముల కొరకు ఇక్కడ కొన్ని పాత్రలను మనము తీసుకోబోతున్నాం. నోవహు దినములను మనము గమనిద్దాం. నోహు దినములు లోక జ్ఞానము ఎంతగానో ప్రాముఖ్యతను ఇవ్వబడుతుంది, గౌరవించబడును. దేవుడు చూశాడు ఆయన యొక్క గొప్పతనమును చూపుటకు. ఆయన ఒక సామాన్య వ్యక్తి ద్వారా సాధారణ వర్తమానమును పంపాడు. మనం ఎరిగున్నాము నోహు దినాల్లో నాగరికత ఎంతో గొప్పగా ఉండినని వారు చెప్పుచుండరి. ఎంతవరకనగా మన నవనాగరికతలో ఇంకా హద్దును అందుకోలేనంతగా ఉన్నారు. అది ఆ స్థితికి వచ్చునని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా మన ప్రభువు చెప్పాడు, నోహు దినములో ఉన్నట్లుగా మనిషి కుమారుడు వచ్చు దినమున ఉండును. ఆయన కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. వారక్కడ ఈజిప్ట్ లో పిరమిడ్లను మరియు స్పినిక్స్ లను కట్టారు. వారు మహా గంభీరమైన కట్టడాలు కట్టారు. ఈ రోజు అలాంటి వాటిని కట్టుటకు మనకు శక్తి లేదు. పరిమళ ద్రవ్యములు పోయే విధము వారికి కలదు. ఈ రోజు వరకు అది యథాతథంగా కాన్పించుటకు శరీరానికి వారు సుగంధ ద్రవ్యాలు పోస్తారు. మనము చేయలేము. ఈ రోజు మనము మమ్మీలు, చెడిపోకుండా సహజంగా ఉండు శరీరాలు, అలాంటి వాటిని చేయలేము. అలాంటి పదార్థం మన యొద్ద లేదు. నాలుగు లేక 5,000 సంవత్సరాల నుండి రంగులు వారికి ఉన్నవి. అది ఇంకా అదే రంగులు కలిగి ఉన్నవి. చూశారా, అలాంటివి ఈ దినాన మనకు లేవు. మన నవనాగరికతకు చెప్పబడు అనేక విషయాలు ఉన్నవి. కాబట్టి విద్య, విజ్ఞానము మనము వదిలిపెట్టిన వాటికి ఎంతగా గొప్ప చిహ్నాలుగా ఉన్నవో నీవు ఊహించగలవు. ఎంతటి గంభీరమైన నాగరికత ఉంటుంది. సరే, ఈ జ్ఞాపకార్థాలు ఎంతగా విజ్ఞానము, నవనాగరికత, విద్య ప్రజల్లో ఉండవలసి ఉండెను. వారు ఉండవలసి ఉండేది, వారికి ఉండవలసి ఉండెను. వారిలో అందరూ చదువుకున్న వారుగా ఉండి ఉండిరని నేను ఊహిస్తున్నాను. కాబట్టి దేవుడు ఆ దినాన ఉన్నటువంటి ఆ గొప్ప క్రమమును చూచి, వారి పద్ధతులను చూచి సరైన వ్యక్తిని కనుగొనలేకపోయాడు. ఒక అవిద్యాపరుని, వ్యవసాయదారుని, గొర్రెల కాపురివాడైన నోవహు అను పేరు కలిగిన ఒకరిని కనుగొన్న వరకు ప్రజలకు ప్రకటించుటకు ఆయన వర్తమానమును అతనికిచ్చాడు. ఆ దినమున వారి యొక్క పాండిత్యానికి అదెంతో సామాన్యమైనది. వర్తమానం యొక్క సామాన్యత వలన ప్రజలు తొట్టిల్లినంతగా సామాన్యమైనది. అయినప్పటికీ వర్తమానము విజ్ఞాన శాస్త్ర పరిగణలో హేతుబద్ధమైనది. అక్కడ పైన వర్షమే లేనప్పుడు ఆకాశంలో వర్షము ఎలాగుండును? అవునా? ఓడను కట్టుటయను సామాన్య వర్తమానం. లోపలికి వెళ్ళుటకు ఒక దానిని కట్టుట, అది తేలాటానికి అక్కడికి నీరే లేనప్పుడు అతనొక పిచ్చివానిగా ఎంచబడ్డాడు. మనం ఏమని పిలుద్దాం? నేటి దినాన ఉచ్చరణను మీరు క్షమించితే అతడొక వింత బంతి అయ్యాడు. సర్వసాధారణంగా దేవుని ప్రజలందరూ వింత బంతులే. అవును, వారట్లే ఉంటారు. వారిలో ఒకటిగా నేనున్నందుకు నాకు సంతోషమే. కాబట్టి మీకు తెలుసా, నవ నాగరికత విధమునకు వారు వ్యత్యాసంగా ఉంటారు. కాబట్టి వారు విడ్డూరంగా, వింతంగా ఉంటారు. ఆయన చెప్పాడు, ఆయన ప్రజలు ప్రత్యేకించబడిన వారు, విడ్డూరంగా, వింతగా ఉంటారు. అయితే ఆత్మ సంబంధమైన యాజకులు, రాజ్య వంశపు వారు, దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు, తమ పెదవుల ఫలములు ఆయన నామములకు స్తుతి చెల్లించేవారు. ఎంతటి ప్రజల వారు! వారిని ఆయన కలిగున్నాడు. గమనించుడి, ఒక విధమైన మూఢభక్తి గలవాడు ఆలయానికి వచ్చి దారికంతటికి వేరుగా అగుపించి సువార్తను ప్రకటిస్తే, వారి నమ్మికకు వేరేది చెప్పినట్లయితే, ఆ దినాన అదెంతటి గొప్ప విషయం అవుతుంది. శాస్త్రజ్ఞులు అన్నారు, ఏంటి ఇదంతా పిచ్చి అని అన్నారు. అక్కడ వర్షము లేదని శాస్త్రరీత్యా ఎలాగూ నిరూపించగలరు? అయితే గొర్రెలు కాచుకునే ఈ సామాన్యుడు నమ్మాడు. అది చెప్పినట్లయితే, దేవుడు చెప్పినట్లయితే వర్షము కురియును అని. వర్షము కురియును. అవును, ఒక స్వస్థపరచుటను గుర్చి ఈ దినాన పోల్చి చూడు. వారంటారు, అది కేవలం ఉద్రేకం, అది క్యాన్సర్ లేక ఆ పదార్థం లేక ఆ వస్తువు ఇంకా అక్కడ ఉన్నదని శాస్త్రరీత్యా నేను నీకు రుజువు చేయగలను అని. అయితే సామాన్య విశ్వాసకైతే అది వెళ్లిపోయినది. చూశారా, ఎందుకనగా అతడు పదార్థం వైపు చూచట్లేదు, అతడు వాగ్దానం వైపు చూస్తున్నాడు, నోహో మాదిరిగా. కనుక నీవు చూచట్లేదా, నోహో దినముల్లో ఇలాగుండును, మనిషి కుమారుని రాకడ యందు ఉండును. శాస్త్రరీత్యా వైద్యుడు చెప్పగలడు, ఇటు చూడు నీ గడ్డ అక్కడే ఉన్నది, నీ యొక్క క్యాన్సర్ అట్లే ఉన్నది, నీ కుంటి చేయి అలాగే ఉన్నది, నీవు వెర్రివాడు అని చెప్తాడు. జ్ఞాపించుకో, నోహు దినాల నుండి అదే ఆత్మ అది చెప్పుచున్నది. పైన నీళ్లు లేవు, సాధనాలతో చంద్రుని మేము ఛేదించగలము, అక్కడ నీళ్లు లేవు. అయితే దేవుడు చెప్పినట్లయితే అక్కడ వర్షం ఉన్నది. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటూ రుజువు అయినది. విశ్వాసము దాని యొక్క కడపటి విశ్రమ స్థానమును దేవుని వాక్యంపైనే తీసుకును. అక్కడే అది దాని విశ్రమ స్థానమును కనుగొనగలను. మీరు అర్థం చేసుకున్నారా? దాని యొక్క విశ్రమ స్థానము దేవుని వాక్యంపైనే. అలాగని దేవుడు చెప్పాడు. అక్కడే నోహు తన విశ్రమ స్థానమును తీసుకున్నది. అది అయిపోయినది. మీరు మళ్ళా గమనిస్తే నోహు అటువంటిది నమ్ముటి వలన ఒక మూఢభక్తి గలవాడుగా అయ్యాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఈరోజు ఎవరు నమ్ముతారు? వారు అంతే. సంఘం చెప్తుంది వీరు మూఢులు అని అంటారు. వారు ఉద్రేక పూర్తులై భీతి చేత దెబ్బతిన్న వారి కంటే మరొకరు కాదు అని పిలుస్తారు. అయితే దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది అది కొద్దిగా మాత్రమే తెలుసు. అది ఒక వాగ్దానము. నోహులకైతే ముసలివాడు మతి తప్పిపోయాడు. శాస్త్రరీత్యా అతడు తప్పు, మనస్సు రీత్యా అతడు తప్పు అని వారి ఎంత అన్నప్పటికీ, అయితే నోహువుకైతే అది ప్రభు యొక్క వాక్యము. నోహువు దానితోనే నిలబడ్డాడు. దాని యొక్క సామాన్యతను గుర్చి జ్ఞానులు వేకులు తొట్టిల్లారు. వారి ఉనికిని పోగొట్టుకున్నారు. అది అంతటి గద్దింపు ఆ తరానికి. చాలా మంది అంటారు అక్కడ వెనుకటి దినాల్లో నేను ఉన్నట్లయితే అని. లేదు, నీవు అదే విధంగా ప్రవర్తించిందు. ఎందుకనగా ఈ దినమును తిరిగి అదే విషయము మరలా ప్రత్యుత్పత్తి అవుతుంది ఇంకొక రూపాన. అప్పుడు వారు చేసినట్లుగా ఈ రోజు దానిపైన వారు తొట్టిల్లుతారు. సందేహము ఏమీ లేదు. వారి యొక్క దినాలలో చాలా చాలినంత మంది బోధకులు వారికి ఉన్నారు. నోహు అయితే దేవుని చేత ప్రేరేపించబడినవాడు. మరియు ఏమి జరగబోచున్నదో నోహు చూడగలిగాడు. ఆ వ్యభిచారపు చెడ్డతనమును దేవుడు ఉండనివ్వడని అతడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈ దినమున ఏమి చేయగలము? అదే విషయాన్ని చూచుడు తప్ప నవీన సదమా గుమ్మర. తుషారా, వ్యభిచారులైన దుష్ట ప్రజలు పాండిత్యము చేత ఎంతగానో పూత పూయబడినవారు. ఆయన ఎందు, ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షత ఎందు, ఆయన వాక్యము చూపు సామాన్యతలో తొట్టిల్లుతారు. ప్రపంచంలో ఇటువంటి వ్యక్తిగాని లేడు. రోజల్లా లేక సాక్షాత్తు దేవుని యొక్క వాక్యము మనతో ప్రత్యక్షమవుతా మేము చూడలేదని చెప్పరు. కడవర దినముల వాగ్దానము ప్రకాశించవలసిన సాయంకాల వేళ వెలుతురులు అవి చూచుటకు ధనులై ఉంటాము. అధికముగా పూతపోయబడిన వారు నాగరికత చెందినవారు. ఇది వారికి మరుగు చేయబడినది. తండ్రి అయిన దేవునితో యేసు చెప్పాడు. ఆయన ఇలాగూ చెప్పాడు, వారి యొద్ద నుండి నీవు అది మరుగు చేయుట, అది నీకు ప్రియమై ఉన్నది. అవును తండ్రి, నీవది మరుగుపరచితివి అని. ఆదియందు పాపమనే పేడలో బంతిని దొల్లించినది జ్ఞానమే. హవ్వ సాతానును కలిసి ఆమె జ్ఞానమును వెతుకుతున్నప్పుడు సాతాను ఆమెకు అది ఇచ్చినది. జ్ఞానము వాక్యమునకు విరుద్ధము. మనము జ్ఞానము కలిగి ఉండవల్లని కోరబడలేదు. ఏదైతే ముందుగా చెప్పబడినదో దానిమీద విశ్వాసము కలిగి ఉండవల్లని కోరబడుచున్నాము. సుశరా, కాబట్టి ఈనాడు పండితులు దానిని ఎంతగానో మెరుగులు దిద్ది దానిని పైన పెట్టి దానికి వారి స్వంత అనువాదాన్ని పెడుతున్నారు. ఎప్పుడూ అంతే. అదే దానిని వారు ఈరోజు చేస్తున్నారు. అదే కుల ప్రమాణంతో చేస్తున్నారు. లేదా ఆనాడు ప్రజలు పోగొట్టుకున్నట్లుగా ఈనాడు అది తప్పిపోతున్నారు. అదే విషయం వారు చేయుచున్నారు. వారిది పోగొట్టుకుంటానికి కారణం వారు తెలివితేటలు గలవారుగా ఉన్నందున అది నమ్మలేకపోయారు. వర్తమానం ఎంతో సామాన్యమైనది. వర్తమానం యొక్క సామాన్యతను నమ్మలేనంత తెలివైన వారు వారు. ఓహో, సత్యమందు దేవుడు దానిని ఎంతో సామాన్యతగా చేశాడు. తెలివి గలవారు, జ్ఞానవంతులు అది పోగొట్టుకునేంత వరకు. ఎందుకనగా అది ఎంతో సాధారణమైనది. అదే దేవుని యొక్క ఔన్నతను గొప్ప చేసినది. ఎందుకనగా మహోన్నత స్థితి యందుండి తనకు తాను సామాన్యత చేయుచున్నది. నేటి దినాన మనుష్యులు వారు దేవుని సంబంధులు కారని చూపించుకొనుచున్నారు. వారు గొప్పవారు కావాలని వారు గొప్పవారుగా అగుపించుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద బిషప్ డాక్టరు హోలీ పోపు వారు తమకు తాము అడుగుచున్నారు, తమకు తాము అలాగూ అగుచున్నారు. వారు నిజముగా కాకపోయినను దేవుడు మహోన్నతయై ఉండి సామాన్యునిగా తనకు తాను దిగివచ్చెను. సామాన్యతయే గొప్పతనము. మనము జెట్ ప్లేన్ ను కట్టగలము, మన యొక్క రాకెట్ ను పేల్చగలము, కక్షలో క్షపణిని పెట్టగలము. ఇవన్నీ మనం చేయగలుగుతాము. అయితే ఒక గడ్డి పూసను నిర్మించలేము. ఆమేన్. ఏంటది? అయితే వెనుకకు తిరిగి వచ్చి ఆ గడ్డిని చేసినదేదో చూచి ఆ గడ్డిని చేసిన సాక్షాత్తు దేవుని అంగీకరించడానికి బదులుగా ఒకరు నిర్మించిన దానికంటే వేగముగా పోవు ఒక దానిని తయారు చేయటకు ప్రయత్నిస్తున్నాము. అవునా? మనము మన యొక్క ఆలయంలో ఎంతో తెలివైన వారముగా వివేకవంతులుగా ఉంటున్నాము. ఎంతవరకంటే $1,000,000 కట్టడము లేక $10,000,000 భవనమును నిర్మించినంతగా ఆయనను. అయితే మెథడిస్ట్ వారి కంటే ఒక ఉత్తమైన భవనాన్ని, శ్రేష్టమైన భవనాన్ని నిర్మించ ప్రయత్నిస్తున్నాము. లేక ప్రెస్బిటేరియన్ల కంటే ఒకటి నిర్మించ బాప్టిస్టులు ప్రయత్నించుట, మరియు పెంతికోస్తులు ఎలుకల పందేల్లో ఉన్నారు. అయితే విషయం ఇది, మనము ఆ మూల జరుగు చిన్న సేవలో దేవుడు ఉన్నాడను కార్యమును గుర్తించుటకు మనము తగ్గించుకోలేక అధిగా తెలివిగల మరమై మన స్వంత మార్గముల మీద ఉన్నాము. చూశారా? అవునది నిజం. మన సామాన్యతలో తొట్టిల్లుట వారు ఎల్లప్పుడూ అదే చేశారు. ఇప్పుడు వారు ఎంతో తెలివైన వారైనందున అలాంటి సాధారణమైన వర్తమానమును నమ్మలేకపోయారు. వారు కలిగి ఉన్న విజ్ఞాన శాస్త్ర సంబంధమైన పరిశోధనలకు అది తగినంతగా మెరుగుపరచబడలేదు. ఆ దినమున వారికి ఉన్నటువంటి విద్యా ప్రణాళికలకు తగినంతగా వర్తమానం లేదు, విజ్ఞతగా లేదు. చూశారా? దేవుడు ఉన్నాడని తెలుసుకుంటానికి వారు చదివి ఉండిరి, ఆయన గొప్పవాడని వారు చదివి ఉన్నారు. తమను తాము ఆయనతో గొప్పగా కట్టుకుంటూ ప్రయత్నం చేశారు. పైకి వెళ్లు మార్గం ఎల్లప్పుడూ క్రిందనే ఉంటుంది. ఉత్తర ధ్రువము అని ఎవరికి తెలుసు? లేక దక్షిణ ధ్రువము ఉత్తరమని, లేదా ఉత్తర ధ్రువము దక్షిణమని, దక్షిణ ధ్రువము ఉత్తరమని, ఏది పైన ఏది క్రింద? మనము శూన్యములో వెళ్లాడుతున్నాము. మనం అంటాము ఉత్తర ధ్రువం పైన అని. నీకెలాగూ తెలుసు? దక్షిణ ధ్రువము ఉత్తరము కావచ్చును. చూసారా? మనకు తెలియదు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ వాక్యం అంటారు సహోదర బ్రహం, పైన క్రింద అని నీవెలాగూ చెప్పగలవు అని. యేసుక్రీస్తు మాటను ఆధారం చేసుకుని ఆయన చెప్పి ఉన్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, కాని తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. అలాగైతే ఖచ్చితంగా పైన క్రింద, క్రింద పైన అవుతుంది. షికాగోలో ఒక రుద్రైన భక్తుడు చెప్పినట్లు, ఒక సంస్థాపకు నుండి వచ్చిన ఒక సేవకుడు కొందరు పెంతికొస్తు వారి ముందు లేచి నిలబడ్డాడు. అతను తన యొక్క అన్ని బుద్ధి కుశలతలు కలిగి ఉన్నాడు. అతను లేచి నిలబడి పెంతికొస్తులు ఏమి ఎరుగని మాటలు వినియోగించాడు. పెంతికొస్తు వారికి అర్థం కాలేదని అతడు చూశాడు. అతడు తన గుండె విరిచి అతడు ఫలానా ఫలానా పరిశుద్ధ డాక్టర్నని, షికాగోలోని ఫలానా ఫలానా పెద్ద పాఠశాలకు చెంది ఉన్నానని చెప్పాడు. అతడు చుట్టూ చూశాడు. ఆ పెంతికొస్తు వారు ఒకరినొకరు చూచుకున్నారు. అతడు ఏమని మాట్లాడుతున్నాడో వారికి తెలియదు. అతడు ఎంతో విద్యావంతుడు, తెలివైన వాడు, పండితుడు, వారికి తెలియదు. అది ఒక సెనిటరీ సభలోని సభ్యుడో లేక ఒక మనిషి ఈ మధ్యనే అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయినట్లు ఉంటుంది. టక్ కోర్స్ నాతో అన్నాడు, నేను తల్లి ఫోర్డ్ యొక్క సమాధి కార్యక్రమం బోధిస్తూ పునరుద్ధానం గురించి మాట్లాడుతూ పునరుద్ధానం యొక్క నిశ్చయతను చెప్తున్నాను. సూర్యుడు తిరిగి లేచుట ఎంత నిశ్చయమో నేను లేస్తాను. ఆకులు రాలు కాలములో గడ్డి చనిపోవుట ఎంత నిశ్చయమో ఆకులు చెట్ల నుండి రాలిపోతవి, అవి తిరిగి వస్తవి. భూమి కక్ష చుట్టూ తనకు తాను తిరుగుచూ సరిదిద్దుకున్నప్పుడు అది తిరిగి లేవలసి ఉన్నది. టక్ అన్నాడు, బిల్లి ఆ వర్తమానాన్ని నేను అభినందిస్తున్నాను అని. నేను సహోదరుడు నెవిల్ కారులో కలిసి కూర్చున్నాం. నేను అన్నాను, టక్ నీ వర్తమానాన్ని నేను అభినందిస్తున్నాను. నేను అన్నాను, టక్ నాకు విధి లేదు. అతడు చెప్పాడు, అందును గూర్చి మంచి భాగము అదే. చూశారా? సరే, ఆ మనిషి నన్ను క్షమిస్తాడని నేను అనుకుంటున్నాను. అడల్ స్టీవెన్సన్ మీకు తెలుసా, అతనివి 15 నిమిషాలు విన్నానని చెప్పాడు. మిస్టర్ స్టీవెన్సన్ తెలివిగల బోధకుడు అయ్యుంటాడు. మీకు తెలుసా, థక్ చెప్పు వరకు కళాశాల విద్య గలవాడు అనుకుంటాను. అతడు చెప్పాడు, అతడు అక్కడ కూర్చొని నిద్రపోయాడు అని. అతని మాటలు వింటూ 15 నిమిషాల్లో నిద్రపోయాడు. అయితే చెప్పాడు, కళాశాల చదువు ఉన్నప్పటికీ నేను అర్థం కోసం చేసుకోలేదు. అయితే కొద్ది మాటలే అతను చెప్పాడు, అవి ఎంతో మెరుగుదిద్దినవి. అతడు అన్నాడు, నీ కూడికల్లో నేను నిద్రపోవడం నీవు చూడలేదు. అవునా సహోదర బ్రహం? కాబట్టి చూశారా, దాని యొక్క సామాన్యత, సాధారణ సామాన్యత, అక్కడే దేవుడు ఉంటాడు. దేవుడు సామాన్యతలో చేయు కార్యములు అర్థం చూచుటకు ఆ దినాన వారెంతో తెలివైన వారుగా ఉండిరి. వారి కొరకై అది మెరుగులు దిద్దలేదు. అది మెరుగులు దిద్దబడవలసి ఉండెను. అదెంత మిన్నగానో రంగులు పూయబడవలసి ఉండెను. లేదా దానిని వారు పొగొట్టుకుంటారు. అయితే ఘనమైన యెహోవా ఆ వాక్యమునందు మరుగు చేసుకున్నాడు. ఆయన వాక్యములో నమ్మిన ప్రజలను వారిని రక్షించడం ద్వారా మరియు సామాన్యమైన వర్తమానము తెచ్చడం ద్వారా ఆయనను బయలుపరుచుకున్నాడు. నోవా యొక్క సామాన్య వర్తమానమును దేవుడు అది నెరవేరినట్లు చేశాడు. ఇప్పుడు అది గమనించుడి. ఇప్పుడు అది తర్వాత మరలా మోషే యొక్క దినమును గమనించు. ఇంకొక విమోచన యొక్క కాలము. దేవుడు తన యొక్క ప్రజలను విమోచించడానికి ఒకటి చేయబోతున్నప్పుడు దేవుడు ప్రజలకు వర్తమానము పంపును. అదెంత సామాన్యమైనది. ఈ ముద్రను విప్పునప్పుడు మనమది పట్టుకుంటాము. ఇది ప్రప్రథముగా తెచ్చుట్లో అదే నా ఉద్దేశం. ఆ ముద్రలు విప్పబడుట ఎంతో సులభమని దానిని మనము కనుగొంటాము. తెలివైన వారు మిలియన్ల మైళ్లలో పోగొట్టుకుంటారు. చూశారా, అందుకొరకై దేవుడు నన్ను అభిషేకించునని నేను నిరీక్షిస్తున్నాను. చూశారా, చూశారా, అది పైనుండి పోగులు. ఆ కాదము చేతనే ఈ ఉదయం ఈ వర్తమానం గురించి తలస్తున్నాను. దేవుని యొక్క సామాన్యత మీద పునాది వేయడం. చూస్తున్నారా, దేవుడు ఏ విధముగా సామాన్యతని మీద తనకు తాను మరుగు చేసుకున్నది, ఎలాగూ అనున్నది, శ్లాఘించదగిన తగినది. అలా ఆలోచించు. వారు అణువులను పగలగొట్టగలరు, ప్రతిదీ చేయగలరు. అయితే జీవము దగ్గరికి వచ్చినప్పుడు అది ఎక్కడి నుండి వచ్చిందో కూడా వారు చెప్పలేరు. ఒక సాధారణమైన గడ్డి పూచ, దేవుడు దానిలో దాగియున్నాడు. చంద్రుడిపైకి రాకెట్ వారు ప్రయోగించగలరు, రాడార్ ను అక్కడికి పంపగలరు, మరి ఏమేమో చేయగలుగుతారు. అయినప్పటికీ గడ్డి పరకలోని జీవాన్ని వివరించలేరు. చూశారా, అవును, అదెందుకనగా అది వివరణ చేయబడదు. అదెంతో సాధారణమైనది. అది వారు చూడలేకున్నారు. ఇప్పుడు మోషేను గమనించు. ఆయన వాక్య ప్రకారంగా దేవుడు ఇశ్రాయేలును విమోచించు దినాన ఆయన ఏం చేశాడు? ఆయన ఒక సామాన్యమైన కుటుంబమును ఎన్నుకున్నాడు. వారిని గుర్చిన వివరణ మన యొద్ద లేదు. చూశారా, కేవలము లేవీ కుమారుడనే మనకు తెలుసు. చూశారా, మరియు అతని యొక్క భార్య కేవలము ఒక సాధారణమైన వారు. బహుశా లోకము తలంచినట్లుగా మట్టి పూత పోయేవాడు. అక్కడ ఉండి శత్రువుకు ఇటుకలు తయారు చేస్తున్నాడు. అతడు కేవలము ఇస్రాయేల్లో సాధారణమైన బానిస. అయితే విమోచుకుని తెచ్చుడుకై దేవుడు ఆ కుటుంబమును ఎన్నుకున్నాడు. కేవలము సాధారణమైన యూదా కుటుంబము. ఆయన వెళ్లి రాజవంశములోని వారిని కాని, ఖ్యాతిగాంచిన వారిని కాని, లేక మరెవరనూ కాని తీసుకునలేదు, లేక చివరికి పూజారిని తీసుకునలేదు. ఆయన సామాన్యమైన సాధారణమైన కుటుంబమును తీసుకున్నాడు. చూశారా, సమాన్యత. ఆయన ఏమి చేశాడు గమనించు. ఎప్పుడు ఆయన ఒక బిడ్డను తెచ్చాడు, ఒక సాధారణమైన మానవుడు. వాణ్ణి విమోచించుటకు ఆయన కోరినట్లయితే ఆయన సూర్యుని నియమించగలడు. వాణ్ణి విడిపించుటకు ఆయన గాలిని నియమించగలడు. వాణ్ణి విడిపించుటకు ఆయన ఒక దేవదూతను నియమించగలడు. ఓ హల్లెలూయా! ఆయన ఏమి చేయాలనుకుంటే దేవుడది చేయగలడు. సరే, అది నీకు ఎలాగ తెలుస్తును సహోదర బ్రహం అని అంటావు. దేవుడు ఆయన ప్రణాళికను వదలడు. ఆ కారణము చేతనే ఈ దినము అది సామాన్యముగా ఉండవలసి ఉన్నది అని మేము ఎరిగి ఉన్నాము. చూశారా, ఆయన ఎల్లవేళ సామాన్యతలో పనిచేయును. అయితే దేవుడు ఆరంభంలో సువార్తను ప్రకటించుటకు సూర్యుని చేయగలడు, లేక సువార్తను ప్రకటించుటకు గాలిని చేయగలడు, లేక సువార్త ప్రకటించుటకు ఒక దేవదూతను చేయగలడు. అయితే ఆ ఉద్దేశం కొరకు మానవులను నియమించాడు, మరియు దానిని ఆయన ఎన్నడూ మార్చడు. ఆయన సంఘ శాఖలను నియమించలేదు, మనుష్య గుంపులను ఆయన నియమించలేదు. సువార్తను ప్రకటించుటకు మనుషులను ఆయన నియమించడు. యంత్రములను కాదు, యంత్ర సామ్రాజ్ఞిని కాదు, లేక ఎలాంటి దేవదూతను కాని నియమించలేదు. అది మానవుడు. అక్కడున్న ప్రజలకు ఆయన విమోచన తెచ్చుట కొరకై బానిసల గుంపులో ఉన్న సామాన్య కుటుంబంలో పుట్టిన సామాన్య మానవుని ఆయన పంపాడు. ఆహా, ఎటువంటి దేవుడు ఆయన? సామాన్యతలో తనకు తాను బయలుపరచుకును. గమనించుడి, ఆయన అతనికి లోక జ్ఞాన విషయంలో తద్బీతునిచ్చాడు. తద్వారా అతడు ఓడిపోటు కొరకై మరియు మనము విముక్తి చెందే జ్ఞానము అది కాదని చూపుటి కొరకై అలాగూ చేశాడు. విశ్వాసము ద్వారానే మనము విడుదల పొందవలసి ఉన్నది. ఐగుప్తులకు బోధించునంతటి వాణిగా, జ్ఞానమునిచ్చునంతటి వాడిగా, విద్యనభ్యసించు వానిగా ఆయన అతన్ని అనుమతించాడు. అతనెంతో తెలివైన వాడు. దేవుడు ఆ యొక్క సామాన్య కుటుంబంలో ఉండెను. బహుశా వారు వారి పేరును వారు వ్రాయలేరేమో. మోషే ఉన్నతమైన పాండిత్యాన్ని అభ్యసించాడు. అటువంటి గొప్ప విద్యతో ఉపదేశమును అతడు జ్ఞానమును ఉపదేశింపగలిగాడు. అతడు పండితులకు బోధించగలిగిన వాడు. అవును, ఆ విధముకతడు ఎదుగుటకు ఆయన అనుమతించాడు. కాబట్టి దీనత్వంలో ఆయనకు ఆయన బయలుపరచుకోవటానికై జ్ఞానం వల్ల ప్రయోజనమేమీ లేదని చూపుటకు ఆయన దీనత్వంలో బయలుపరచుకోగలిగాడు. మోషే తన యొక్క మేధాశక్తిలో ఘోరముగా విఫలుడైపోయాడు. ఆయన ఉద్దేశము కొరకు అతడు ఆ మార్గమందు ఉండుటకు అనుమతించాడు. తద్వారా అతడు విఫలుడైన కొరకై అతడు అపజయం పొందాడు మరియు అతడు పడిపోయాడు. కాబట్టి శక్తి చేత బలము చేత కాదని చూపించుటకు, అయితే ఐగుప్తు జ్ఞానము చేత కాదు, మన పాఠశాల జ్ఞానము చేత కాదు, సెమినరీల పాఠశాల బలం వలన కాదు, అయితే సమస్థాపకముల ఐక్యత వలన కాదు, మన పాండిత్య ఉపదేశం వలన కాదు, అయితే నా ఆత్మ ద్వారానే దేవుడు చెప్పుచున్నాడు. అతని యొక్క జ్ఞానము దాని అంతమున అదృశ్యమైపోయినది. దేవుడు అతనిని అక్కడ మండుచున్న పొద యొక్క కలిసినప్పుడు అతడు తన చెప్పులు తీసి తన్ను తాను దీనత్వంతో తగ్గించుకుంటానికి మరియు అతని జ్ఞానాన్ని గురించి మర్చిపోయాడు. దేవుడు విమోచనము తీసుకుని వచ్చును, విమోచనాన్ని తీసుకుని వచ్చును, జ్ఞానముతో అతనికి తగ్గుతి ఇవ్వవలసి వచ్చును. అతడు పడిపోటు కొరకై నీవు నీ స్వంత తెలివియగు బాహువు మీద లేక మరొకరి తెలివి మీద ఆనుకునలేవని ఆయన బాహువును చూపుటకు అతడు పడినట్లుగా చేశాడు. మీరది చూడగలిగితేరా? అలాగు చేయట్లో దేవుని యొక్క ఉద్దేశ్యమేదనగా దీనత్వంలో ఆయనకు ఆయన కనపరుచుకుంటా ఉన్నత స్థానాన్ని మోషే పొందుటకు ఆయన అంగీకరించాడు. ఫరో తరువాత అంతటి వాడవుటు వరకు అతడు శక్తిగల సైన్యాధిపతి. చరిత్ర ప్రకారంగా మోషే తాను ఒక్కడే చుట్టుపక్కల దేశాలను జయించాడు. తరువాత తనకున్న అన్ని సామర్థ్య యోగ్యతలతో ప్రభు యొక్క కార్యములకు అతడు తిరిగి వచ్చినప్పుడు అతడు తలకిందునగట్లుగా చేశాడు. తద్వారా అతనిని అక్కడి ఎడారిలో ఉంచి అతనిలో ఉన్నవన్నీ కొట్టివేశాడు. తరువాత అతనికి అగుపించాడు. దీనత్వంతో ప్రజలను విమోచించుటకు అతని చేతిలో ఒక కర్రతో అతన్ని పంపాడు. ఒక సైనిక శిక్ష ద్వారాను, ఒక విద్య ద్వారాను, ఒక విజ్ఞాన విద్య ద్వారాను అతనది చేయలేకపోయాడు. సైనిక బలము ద్వారా అతను చేయలేకపోయాడు. ఆయన అతనికి ఎడారిలో ఒక వంక కర్ర ఇచ్చాడు. అతని ద్వారా ఆయన చేశాడు. దేవుడు దీనత్వములో సామాన్యతలో ఉంటాడు. దేవుడు ఒక కర్రలో మోషేలో ఉండెను. మోషే యొద్ద కర్ర ఉన్నంత కాలం అది దేవుని యొద్ద ఉన్నట్లే. ఎందుకనగా దేవుడు మోషేలో ఉండాడు. నిశ్చయం గమనించు, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే, అయితే నా యొక్క చిన్న విశ్వాసము ద్వారానే. తన తల్లి యొక్క ఉపదేశం వలన మోషే తాను విమోచకుడు అవుతాడని అతడు గ్రహించి ఉండెను. అలాగు చేయుటకు సైనిక శక్తితో అతడు తద్భీతి పొందెను. అయితే అది సఫలత కాలేదు. చూశారా, అతనికి తెలివి ఉన్నది, అతనికి విద్య ఉన్నది, అయితే అది పనిచేయలేదు. కాబట్టి అదంతా అతడు మరచిపోవలసి ఉండెను. మరియు సామాన్య స్థితియగు దేవుని ఆయన వాక్యమును తీసుకుని స్థితికి వచ్చి తరువాత ప్రజలను విమోచించాడు. అవునండి, దేవుడు విమోచించును. దేని ద్వారా? ఆయన వాక్యమందలి విశ్వాసము ద్వారా. ఎల్లప్పుడూ అంతే. మనకు సమయం ఉంటే మనం అది చూద్దాం. మనకు సుమారు ఇంకా 20 నిమిషాలు ఉన్నది. కయ్యూను మరియు హెబెల్ను చూద్దాం. ఒక విధమైన సౌందర్యము ద్వారా కయ్యూను ఏ విధముగా దేవుని సంతోషపరచినది, సంతోషపరచాలని కోరినది. మరో విధము ప్రజలు తలస్తారు. గంభీరమైన అందమైన వస్త్రము ధరించిన సభ ద్వారా, పూజారుల ద్వారా, అంగీలు ధరించిన సేవకులు, వస్త్రాలు ధరించిన గాయకులు, ఇవన్నీ ధరించుట అది దేవునికి సంతోషం కలుగు చేయును అని ప్రజలు తలస్తారు. అది ఎక్కడి నుండి వచ్చినదో మీరు చూడగలిగారా? కయ్యూను అలాంటిదే ప్రయత్నం చేశాడు. అతడు ఆయనకు ఒక బలిపీఠము కట్టాడు. అతడు దాన్ని అందంగా తయారు చేశాడు అనటానికి సందేహము లేదు. ఆ మనుష్యుడు యథార్థవంతుడు. అతడు ఆరాధన చేశాడు, నేను విధేయుడిగా ఉన్నంత కాలము ఇలాంటి వ్యత్యాసం ఉండదు అని అతడు అనుకున్నాడు. అది వ్యత్యాసం కలిగించును. నీవు యథార్థంగా ఉంటే తప్ప తప్పే. గమనించు, అతడు ఈ బలిపీఠమును కట్టాడు, పూలు చక్కగా పెట్టి అందమైన ఫలములు పెట్టి. నిజంగా మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిర్మలుడు, అందమైన దేవుడు ఆ అర్పణను స్వీకరించును అని తలంచాడు. అయితే గమనించుడి, తన స్వంత జ్ఞానముతో దానిని అతను చేశాడు. తన స్వంత తలంపులతో అతను అది చేశాడు. అదే ఈరోజు కూడా వారు వారి స్వంత జ్ఞానము చేత, వారి స్వంత పాండిత్యం చేత, వారి విద్య చేత మరియు వారు నేర్చుకున్న నీతి శాస్త్రము చేత. అయితే హెబెలు ప్రత్యక్షత ద్వారా, విశ్వాసము ద్వారా ఎంతో శ్రేష్టమైన అర్పణను దేవునికి అర్పించాడు. మానవత్వ రీతిలో మాట్లాడినప్పుడు అది చూడగా అందును గూర్చి పరిశుభ్రత ఏమీ లేదు, ప్రత్యేకత ఏమీ లేదు. ఆ చిన్నదానిని మెడపట్టుకుని గట్టిగా లాగుచు ఆ విధంగా చుట్టూరా ద్రాక్ష తీగ చుట్టి దాని బలిపీఠం వద్దకు లాక్కొచ్చాడు. దాని గూర్చి అందమైనది ఏమీ లేదు. బలిపీఠం పైన దాన్ని పరుండబెట్టి ఒక పదునైన రాతితో దాని చిన్న గొంతు కోశాడు. దాని రక్తం తన మీద చిందింపబడింది. అది అరుపులు అరుస్తూ చనిపోయేంతగా లాక్కొచ్చాడు. అది చూచుటకు భయంకరమైన దృశ్యం అయినను అది సామాన్యమైన విషయం. సామాన్యతలు తన తండ్రి యొక్క రక్తమునకు తాను జన్మించాడని అతనికి తెలుసు. తన యొక్క తల్లి రక్తం వలన, తన తండ్రి రక్తం వలన అని తెలుసు. పడిపోవుటకు కారణమైనది రక్తము. కాబట్టి రక్తమే దానిని తిరిగి తెచ్చుటకు కారణమవుతుంది. కనుక దేవునికి శ్రేష్టమైన అర్పణను అతడు అర్పించాడు. కారణం అది అతనికి బయలుపరచబడెను. మరికొందరు సహోదరులు వారు యాపిళ్లు పేరు వారు తినియుంటారని అనుకుంటున్నారు. గత దిన వార్తాపత్రికల్లో విపరీతమైన విషయం నేను చూశాను. హవ్వ తిన్నది వారు చెప్పారు యాపిల్ కాదని, రూ చేస్తామన్నారు. అది ఆప్రికాట్ అని వారు అన్నారని అనుకుంటాను. చూడండి, ఓ ఎక్కడి నుండి ఆ ఆత్మ వచ్చిందో చూడుడి. వారు అన్నారు మోషే ఎర్ర సముద్రంలో దాటలేదు, అవి అక్కడ రెల్లు కుప్పలు ఉన్నవి, రెల్లుగడ్డి సముద్రము. అతడు ఇస్రాయేలును రెల్లుగడ్డి సముద్రం నుండి తీసుకుని వచ్చాడు. సముద్రం యొక్క చివరన అక్కడ రెల్లు కుప్పలు కుప్పలుగా ఉంటుంది. మోషే సముద్రమును దాటాడు, అయితే అతడు రెల్లు సముద్రాన్ని దాటాడు. ఎత్తైన గడ్డి మొదలైనవి అక్కడ ఉన్నవి అతడు దాటాడని వారు చెప్తారు. ఎంతటి హాస్యాస్పదమది. నీళ్లు బైబిల్ చెప్తున్నది కుడి ఎడమలకు విభజింపబడెను అని, వేరుపరచుటకు బలమైన తూర్పు గాలిని దేవుడు పంపెను అని. అవునా? అవునా. వారు వారి స్వంత మార్గాలలో అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు ఆ విధముగా ఎల్లప్పుడూ తప్పిపోయారు. వారు తప్పిపోతూనే ఉంటారు. ఇవన్నీ మీకు తెలుసు. ఎవరైతే పైకి భక్తిగా ఉంటాడో అట్టి ఈనాటి ప్రకృతి సంబంధమైన మనిషికి కయ్యూను ఒక పోలిక, బాహ్యంగా ఒకటి చేయాలనుకున్నాడు. అయితే అతడు ఆలయములకు వెళ్ళును, భవనము కొరకు చాలా పనులు చేయును. సంఘము ఒకటే ఒకటి ఉన్నది, అందులో నీవు చేరలేవు. ఇవన్నీ అద్దె ఇల్లు. చూశారా, నీవు మెథడిస్టు అద్దె ఇంట్లో చేరుతావు, బాప్టిస్టు అద్దె ఇంట్లో చేరుతావు, ప్రెస్బిటేరియన్ అద్దె ఇంట్లో చేరుతావు, పెంటికాస్టు అద్దె ఇంట్లో చేరుతావు. అయితే సంఘములో నీవు జన్మిస్తావు. అవునండి. చూశారా, ఇవన్నీ అద్దె ఇల్లులు. అవి సంఘాలు కావు, అవి అద్దె ఇల్లులు. మెథడిస్టు సంఘమని లేక పెంతికోస్ సంఘమని లేవు, లేదు. అలాంటివి లేవు, లేదు. అదంత తప్పు. చూశారా, అవునది నిజం. ప్రజలు చేరే అద్దె ఇల్లు అవి. అయితే నీవు జీవముగల దేవుని సంఘములో జన్మించావు. అది రూపుదాల్చుచున్న మరోమైన యేసుక్రీస్తు శరీరము. అయితే చిందింపబడిన రక్తంలోనున్న సామాన్య విశ్వాసం వలన హెబెలుకు ఆయన రహస్యాన్ని బయలుపరచుటకు దేవునికి ప్రీతికరమైన, ఓహో నాకు సమయం ఉంటే కొద్దిసేపు దాని మీద ఉండాలని నేను ఆశపడుతున్నాను. అవును. అయినప్పటికీ కయ్యూను తన జ్ఞానమంతటితో ఉన్నాడు, తెలివైన వాడు. ఓ సహోదర బ్రహాం, నీవు అతన్ని పాండిత్యం గల మేధావిగా చేయటకు ప్రయత్నం చేస్తున్నావే అని అంటావు. అతడు అలాంటి వాడే. అతడు తెలివైన వాడు. అతని వంశాన్ని చూడు, అతని బిడ్డలను చూడు. వారిలో ప్రతి ఒక్కరు శాస్త్రవేత్తలు, వైద్యులు మరియు తెలివిగల వారు, ప్రతి ఒక్కరు. అయితే షేతు యొక్క వంశావళిని చూడు. వారు దీనులు, వారు కాపరులు, వారు వ్యవసాయదారులు, అలాగూ నాశనమగు వరకు. అయితే కయీను యొక్క సంతానము తెలివైన వారు, జ్ఞానవంతులైన గుంపు. రాగిని కరిగించి లోహాలు తయారు చేశారు, భవనములు నిర్మాణం చేశారు. వారు తెలివైన మనుషులు. ఈ మిగతా మనుషులు గుడారాలలో నివసించేవారు. వారు గొర్రెల కాచుకున్నవారు. దేవుని వాగ్దానం మీద ఆధారపడ్డారు. అవునా? చూశారా అది ఏమైండినో? చూశారా వారి యొక్క వంశావళిని, వరుసగా చూచి అది అవునో కాదో చూడండి. చూశారా, దేవుని వాగ్దానం మీదనే వారు ఆధారపడ్డారు. ఆ విధమైన ప్రజల నుండి నోహువు ఆ విధముగా ఎన్నుకోబడ్డాడు. ఆ విధముగానే పావులు తన మంద నుండి తీసుకునబడ్డాడు. చూస్తున్నారా, ఆ విధముగానే జాన్ వెస్లీ, మార్టిన్ లూథర్ మరి ఇతరులు ఎన్నుకోబడ్డారు. ఈ రోజు మీరు ఏమై ఉన్నారు, ఆ విధంగా మీరు రాగలిగారు. అలాగనే దేవుని యొక్క సామాన్యమైన వాగ్దానము నమ్ముటకు అనుకువుతో వచ్చారు. ఇప్పుడు గమనించుడి, గుర్తింపబడుట దేవునికి అది ప్రీతికరమై ఉన్నది, అది సత్యమా లేదా అని దేవుడు ఎల్లప్పుడూ రుజువు చేస్తాడు. చూశారా, మిలియన్ల మైళ్ల దూరములో దేవుడు ఉన్నట్లు అనేకులు ప్రవర్తించుటకు ప్రయత్నించుదురు. అవునది నిజం అయితే దేవుడు తిరిగి వచ్చి అది నిజం అని అది నొక్కి చెప్తే అప్పుడు అది నిజమని తెలుసుకుంటారు. అర్పణలు బలిపీఠం మీద ఉండగా దేవుని గురించిన బుద్ధి కుశలతో కూడిన అవగాహనను దేవుడు తృణీకరించాడు. అయితే ఆయన హెబెలను చూచినప్పుడు అది యాపిల్ కాదు, లేక పొలంలోని ఫలాలు కాదు, అయితే అది రక్తమని నమ్మిన చిన్న విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి అది అతడు నమ్మాడు. దేవుని ఎదురుండి వచ్చిన ప్రత్యక్షత ద్వారా అతడు నమ్మాడు. అతని అర్పణను అంగీకరించడం ద్వారా దేవుడు ఆదామును రుజువు పరిచాడు. చూశారా, రోగుల కొరకు ప్రార్థించున్నప్పుడు మరి దేనిలోనైనా అదే మనం అక్కడ తలంచున్నది. యేసు చెప్పిన్నాడు, మీరు నాయందును నా మాటలు మీయందును నిలచియుండినట్టయితే మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని. ఇప్పుడు మనము త్వరగా క్రిందకి వస్తున్నాము, 20 నిమిషాలు ఇక ఉన్నవి. గమనించు, ఏలీ యొక్క దినము సామాన్యమైన వ్యక్తిలో దేవుడు ఆయనకు ఆయన మరుగు చేసుకుంటూ ఏర్పరచుకున్నాడు. అది ఆలోచించుడి, దేవుడు ఎన్నుకున్నాడు, అది ఆయన ఎన్నిక. జ్ఞాపకముచ్చుకో, వారికి రబ్బిలున్నారు, యాజకులున్నారు, వారి దినాలలో గొప్పవారున్నారు. చివరికి రాజైన అహాబు తాను ఒక యూదుడై ఉన్నాడు. ఆ దినమున దేశంలో అతనికి గల్లైన వారున్నారు. అయితే దేవుడు సామాన్యమైన మనుషుల్లో తనకు తాను మరుగుపరుచుకున్నాడు. ఒక మేధావిలో కాదు, లోకంలో ఖ్యాతిగాంచిన మనుషులు కాదు, ఒక గరుడైన సైన్యాధిపతి అయిన మేధస్సు గల ఒక మనుషులు కాదు, పెద్ద పేరు గల వ్యక్తిలో కాదు. చివరికి అతని తల్లి తండ్రి ఎవరో మనకు తెలియదు, అతని వంశావళిని గూర్చి మనకు తెలియదు. కేవలము ఒక చోటనున్న సాధారణమైన వృద్ధుడైన వ్యవసాయదారుడు, ప్రవక్త యొక్క పరిచర్యకై పుట్టినవాడు. అరణ్యములో తనకై తాను బ్రతుకులాగున దేవుడు అతన్ని ఉంచుకున్నాడు. మనకు తెలిసినది అది ఒకటే, అతడు ఎక్కడి నుండి వచ్చి నడుచుకుంటూ వచ్చి సమస్త మత పద్ధతులను గద్దించాడు. ఓహో, అతని గూర్చి వారు ఏమనుకున్నారో మీకు తెలుసా? ఏ పాఠశాల నుండి అతడు వచ్చాడు? చూశారా, ఏ సంఘశాఖ అతడు? అతడు పరిశైలులతో ఉన్నాడా, సద్దుకాయలతో ఉన్నాడా, లేక ఇంకేవో వారికున్నవి? వాటిలో దేనికి అతడు చెందినవాడు కాదు. అయితే సమస్తాన్ని ఖండించాడు. చూశారా, అది చేయుటకు దేవుడు ఎన్నుకున్నాడు. అయితే సామాన్యమైన ఒక మనుష్యుడు, అవిద్యాపరుడు, పాఠశాలకు ఎక్కడకు వెళ్లాడా అను స్థలం మనకు లేదు. అతని గూర్చి మనకేమీ లేదు. ఒక సామాన్యమైన మనిషి, ఆ సామాన్యమైన వ్యక్తిలో దేవుడు మరుగైయుండుటకు ఇష్టపడ్డాడు. అక్కడ దేవుడు ఈ సామాన్య మనిషిలో మరుగుగా యుండుట, అది మీరు అర్థం చేసుకోగలిగారా? లోకమునకు విద్యలేని వెర్రివాణిలు దేవుడు మరుగు చేసుకున్నాడు. అన్ని విధాలా అతన్ని వారు దూషించారు. మీకు తెలుసా, చివరికి మాంత్రికుడైన ఏలియా అని కూడా అన్నారు. ప్రవక్తలందరూ దూషించబడ్డారు, అవునా? కనుక యేసు కూడా వారిలో ఒకరిగా దూషించబడ్డాడు, అవునా? బయల్జెబూబు వెర్రివాడు అని అన్నారు. నువ్వు పిచ్చివాడవు అన్నారు. నీవు దయ్యం పట్టిన వాడవు అని అన్నారు. నీవు మతిపోయిన వాడవు అని అన్నారు, అవునా? అక్కడ ఆయన వారికి చెప్పాడు, అది కడవరి దినములకు వచ్చినప్పుడు అలాంటిది చేయుట దేవదూషణ అవుతుంది. ఆయన వారిని క్షమించాడు. అయితే అది ఈ కడవరి దినముల్లో క్షమించబడదు. నిత్యముగా వారు వేరుపరచబడతారు. అది క్రయము చెల్లించవలసి ఉంటుంది. ఈ లోకములో గాని రాబో లోకములో గాని క్షమాపణ ఉండదు. ఏలియా ఒక వెర్రివాని వలె పరిగణింపబడ్డాడు. నవీన దినముల్లో వలె స్త్రీలు అలాగ వెంట్రుకలు కత్తిరించుకున్నారు. నేను ఊహిస్తున్నాను, దేశంలోని ప్రథమ స్త్రీయగు ఎజబెల్ వలె రంగులు పూసుకున్నారు, మరియు బోధకులందరూ లోక కార్యకలాపాలకు వెళ్లి ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? తర్వాత వృద్ధులైన ఏలియా బయటికి వచ్చి ఎజబెల్ మొదలుకొని అందరినీ గద్దించాడు. ఎందుకు అని వారు అనుకున్నారు. మేము నీ మాట వినవసరం లేదు, మాకు కాపరులు ఉన్నారు అని వారు అంటున్నారు. నిజమే, వారు వినవసరం లేదు. అయితే అతడు వారి యొక్క కాపరే. ఇలాగైనా అతడు ఎజబెల్ యొక్క కాపరి, ఆమెకు అది అవసరం లేదు. వేరే విధమైన వారు ఆమెకు ఉండవచ్చు. అయితే దేవుడు పంపిన వాడు అతడై ఉన్నాడు. చూశారా, ఆమె కొరకై దేవుడు పంపిన కాపరి అతడు. ఆమె అతను ద్వేషించింది. అయితే అతడు కాపరి ఎప్పటి వలనే గమనించుడి, ఏలియా తను తాను తగ్గించుకుని దేవుడు ఏమిని చెప్పాడో అంతగా అతడు దేవుని వాక్యముతో నిలబడ్డాడు. ఏలియా నుండి అదే ఆత్మ తీసుకుని 3 సార్లు దానిని మరలా పంపుటకు దేవునికి ప్రీతికరమైనది. హుషారా, ఆమేన్. ఆయన అది చేశాడు. ఆమేన్. ఖచ్చితంగా ఆయన చేశాడు. ఖచ్చితం. అది ఆయన వాగ్దానం చేశాడు, అది వచ్చును అని. అతను విని వెంట వచ్చిన వాడగు ఎలీషా మీదకి అది వచ్చాను. అడి తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను మీదకి వచ్చాను. మల్లాకి 4 ప్రకారముగా కడవర దినమున అది ఇక్కడ ఉండవలసి ఉన్నది. అవునా? అక్కడ అడవులలో ఎక్కడో ఒక చోట అడవి మనిషి అవిద్యాపరుడు సామాన్యమైన వాణి మీదనున్న ఆ ఆత్మను దేవుడు ప్రేమించాడు. అది ఆయన వాక్యానికి ఎంతో విధేయత కలిగి, ఎంతవరకనగా ఏలియా ఇది చేయి అని ఆయన చెప్తే ఏలియా అది చేయను. అలాంటి సామాన్యత ఎందు దేవుడు ఆయనకు ఆయన మరుగు చేసుకుంటాడు. ఆ ముసలి వెర్రివాడు అతనితో పనిలేదు అని వారంతా అన్నారు. అయితే ఒక దినమున అతడు వృద్ధుడైపోయాడు. అతనికి బట్టతల అతని నెరసిన మీసాలు కిందకు వేలాడుతూ ఉన్నవి. మిగిలిన కొద్ది వెంట్రుకలు అతని భుజాలపైకి వేలాడుతున్నవి. చేతులకు అంటుకుపోయిన చిన్న ముసలి చేతుల మాంసపు కండరాలు అలాగా ఒగులాడుతూ ఉన్నవి. సమరిగిపోవు దారిన వస్తున్నాడు. చేతిలో వంకరికర పట్టుకుని ఆ కళ్ళు ఆకాశవైపు చూస్తున్నవి. అతడు చూచుకు ఏ విధంగా అంత ఆకర్షణగా లేడు. అయితే అతడు ఆ దినానికి గల యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుదాన్ని కలిగి ఉన్నాడు. దానితో అతడు తలబడలేదు. అతడు నత్తిగా మాట్లాడలేదు. మహోన్నతుడైన అహాబు అని అతడు చెప్పలేదు. అతడు నేరుగా నడుచుకుంటూ వెళ్లి, నేను తిరిగి దాని కొరకై అడుగు వరకు ఆకాశం నుండి మంచైనను పడదు అని చెప్పాడు. హల్లెలూయా. తుషరా, దేవుడు అతని సామాన్యతను గౌరవించాడు. మీరు గమనించారా, అది సామాన్య మార్గంలో ఉండగా ప్రతి ఒక్కరూ అతనికి వ్యతిరేకమే. ప్రతి ఒక్కరూ అతని చంపవల్లని ఉన్నారు. సమస్త సేవకులు, సంఘమంతా, ప్రతి ఒక్కరూ అతని గొంతు కొరకు కాచుకుని ఉన్నారు. అతని తప్పించుటకు ప్రయత్నిస్తున్నారు. అయితే అతని కూటాలలో వారు సహకరించకపోయినను, అతని ఇతరత్రా వాటిలో సహకరించకపోయినను, ఆ సామాన్యతలోనే ఉండెను. అతడు వెర్రివాడని ప్రతి ఒక్కరూ తలంచారు. దేవుడు తనకు తాను మరుగు చేసుకున్నాడు. అయితే ఆ నాటబడిన విత్తనము ముదురు కాలం వచ్చినప్పటికీ దేవుడు ఆకాశం నుండి పంపబడిన అగ్ని వచ్చి అర్పణను నాకగా దేవుడు ఆయనకు ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు సామాన్యతలో తను మరుగుపరుచుకుని తరువాత ఆయన బయలుపరుచుకున్నాడు. చూశారా, అది ఖచ్చితం. అది చేయుటకు దేవునికి ప్రీతికరమైనది. ఆ విధముగానే ఆయన అన్ని వేళల్లో చేశాడు. అవునండి, ఆయన ఈ విషయాలు వాగ్దానం చేసిననే మనం చూస్తున్నాము. ఈ రోజు ఇబ్బంది ఏంటంటే మనలో చాలా చాలా మంది ఎంతో సెమినరీ పొందుకోవాలని, సంఘశాఖల విద్యా సంబంధమైన మనస్సు పొందాలని కోరుకుంటున్నారు. తద్వారా దేవుడు మనలను వాడుకొనడు. ఒకటి చేయుటకు దేవుడు ఒక మనిషిని ఒకటి అనుగ్రహిస్తే, అతనికి పరిచర్యనిస్తే, ఇతరులు చెప్పు వాటిని సమకూర్చుకోవటానికి వెళ్తాడు. మొదటి విషయం ఏంటో తెలుసా? అతనంతా చుట్టుకుపోయి పెద్ద గుంపులోకి పడిపోతాడు. అటు తర్వాత దేవుడు తన హస్తాలు తీసివేసి అతన్ని ఒంటరిగా ఉంచుతాడు. చూశారా, చూశారా? తర్వాత ఆయన కొరకు ఇంకొకరిని కనుగొనటానికి ప్రయత్నించును. అది చేయి ఒకరిని. చూశారా, ఆయన వాక్యమును తీసుకుని ఒకరిని, దైవిక ప్రత్యక్షతను తీసుకుని ఒకటిని ఆయన కనుగొనవలసి ఉంది. దానితో కదలక ఆయన వాక్యముతో సరిగ్గా నిలబడి ఒకరిని కనుగొనవలసి ఉన్నది. ఆ విధముగానే ఆయన అది చేస్తాడు. ఆయన ఎల్లప్పుడూ ఆ విధముగానే అది ఆయన చేస్తాడు. కాబట్టి ఒక మనుషుడు బాగా విద్యను అభ్యసించి తెలివిగలవాడైనప్పుడు అతను తన సొంత అనువాదమును పెట్టుటకు ప్రయత్నము చేస్తాడు. వారు పరిశుద్ధాత్మను గురించి చెప్పినట్లుగా వారు అంటారు, ఓ అది మరొక దినానికి సంబంధించినది అని. అయితే అది వారి కానట్లయితే అది ఇంకొక దినానికి కాదు. అయితే నేను చెప్తున్నాను నీకు, పెంతికోస్తు దినం అది వచ్చినట్లు అది రాదు. మేము నమ్మినప్పుడు మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాము. అలాంటిదంతా చెప్తారు. చూశారా, యేసుక్రీస్తు నామ బాప్తిస్మం గురించి మాట్లాడు ఆ విధముగానని బైబిల్ చెప్తున్నప్పుడు నీవంటావు, మరి అయితే సెమినరీ చెప్తుంది మరియు ఫలానా ఫలానా వారు చెప్పారు, అది రాజీపడడం. చూస్తున్నారా, అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకొన్నాడు. అవును, ఆ విధముగా ఒక మనుషుడు దేశమంతటా కొట్టబడి మరియు మనుషులు విలువేయబడి అపహాస్యం చేయబడి హేళన చేయబట్టుకు ఆయన అనుమతించును. అయితే నిజమైన పరీక్ష సమయం వచ్చినప్పుడు అదే సామాన్యతలో దేవుడు అతని ప్రక్కన నిలబడి తన్ను నిరూపించుకుంటాడు. పువ్వు వలె వికసించును విత్తనము, అది అయిపోయినట్లుగా కాన్పించి అది చనిపోవును మరియు భూమిలో పడిపోవును. చిన్న విత్తనాన్ని పైకి త్రవితే అది మురిగిపోయి ఉంటుంది, తారుమారు కాన్పించును, తారుమారుగా కాన్పిస్తుంది. అయితే మరి ఒక పువ్వు మరలా ప్రత్యుత్పత్తిగుటకు అక్కడి నుండి జీవాన్ని తెచ్చుటకు ఉత్పన్నం చేయును. దేవుడు సామాన్యతలో ఉన్నాడు, దానినే ఆయన చేస్తాడు. పైకి వెళ్లే మార్గము ఎల్లప్పుడూ కిందకే. మిమ్మల్ని మీరు తగ్గించుకోనుడి. ఓహో, నాకు ఇది ఉంది అది ఉంది అని ఎన్నడూ చెప్పవద్దు. నీ యొద్ద ఏమీ లేదు, జ్ఞాపకముంచుకో. దేవుని కృప నీకున్నట్లయితే అందుకొరకై కృతజ్ఞత కలిగుండు, అందుకొరకై దీనుడివయ్యుండు. నిన్ను నీవు తగ్గించుకోను. నేను తొందరపడిపోతున్నాను, కారణం మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచాలని అనుకుంటలేదు. ఎందుకనగా మిమ్మల్ని అలసిపోనట్లు చేయుటకు నేను ఇష్టపడలేదు. ఈ వారమంతా మనకు చాలా సమయం ఉంది. ఇప్పుడు ప్రజలు ఎంతో తెలివైన వారిగాను విద్యావంతులుగాను ఉండటం మనం కనుగొంటున్నాము. ఇప్పుడు ఇంకొకటి మీకు చూపించగలుగుతాను. మిగతా వారు మరో ప్రక్కకు దూరానికి వెళ్తారు. వారు మూఢ భక్తి కలిగి భక్తి గల వారుగా తయారవుటకు ప్రయత్నిస్తారు. ఆ గుంపు వారున్నారని మనకు తెలుసు. అవును, వారు ఆ ప్రక్కకు వెళ్లెదరు. వెలుగు మార్గం నుండి కొంచెం కాలం క్రితము విడిపోయిన గుంపు సహోదరులతో అక్కడే నేను ఏకీభించట్లేదు. జరిగించబడిన అద్భుతమును వారు చూడలేక కెనడాలో ఒక గుంపుగా వారికి వారే తయారై వారిలో నుండి కొందరిని అపోస్తులుగా, ప్రవక్తలుగా మరియు అటువంటి కార్యాలు చేస్తున్నారు. మరియు అది పడిపోయినది. తుషారా, అది ఎల్లప్పుడూ అలాగే ఉండును. అవునా? వారు అది భావించారు. ఇతర విషయాలు ఎంతగానో వారు ఖండించారు. వారు మరోవైపునకు ఒరిగిపోవులాగున చూడండి. ఒక పక్క అధిక తెలియగల వారు, చల్లని వ్యత్యాసపరులైన వారు అక్కడ అన్నింటినీ తృణీకరిస్తున్నారు. మిగతా వారు ఆవుల వైపు నుండి తీవ్ర భావం గల ఉద్రేకపూరితులై వాక్యమును తృణీకరిస్తున్నారు. అయితే నిజమైన సంఘం సరిగ్గా రహదారి మధ్యలో ఉన్నది. మీరు గమనించితే దేవుడు ఏమి చెప్పి ఉన్నాడో ఆ బైబిల్ తెలివిని కలిగి ఉన్నది. అది దాని హృదయంలో వెచ్చదనం ఉంటు కొరకై తగినంత ఆత్మీయంగా ఉన్నది. అది రహదారిపై ఉన్నది. అది ఆ విధముగా ఉండునని యెషయా చెప్పాడు. అతను చెప్పాడు, ఒక రాజమార్గము ఉండును అని. శుభప్రదమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన నజరేను సంఘ స్నేహితులు బలమైన చిన్న కదలికను దేవుడు ప్రారంభించాడు. అయితే వారేం పొందారు? సంఘములో దేవుడు భాషలతో మాట్లాడటం ప్రారంభించగానే వారెంతో మతావేశ పరులైపోయారు, ఎంతో గంజి పెట్టుకున్న వారైపోయారు. దానిని వారు దయ్యమని పిలిచారు. వారికి ఏమి జరిగిందో మీకు తెలుసా? తుషారా, తుషారా, వారు నీకంటే పరిశుద్ధుడు, ఇవన్నీ విత్తనం ఎద్దుకు వెళ్లి నేరుగా చనిపోవునని మనం చూస్తున్నాం. అవునా? మరోవైపున ఒకవైపున మూఢభక్తి అవుతుంది, మరోవైపు చల్లని గంజి పెట్టింది అవుతుంది. యెషయా చెప్పాడు, ఒక రాజమార్గము ఉండును అని. నజరేనులు పరిశుభ్రతను చెప్పు పాత గుంపు వారు చెప్తూ ఉంటారు. శుభప్రదమైన పురాతన రాజమార్గమా? దేవునికి మహిమ, పురాతన రాజమార్గమును మేము నడుస్తున్నాము. అయితే మీరు జ్ఞాపకముంచుకోండి, అతడు చెప్పినది ఖచ్చితంగా అది కాదు. అతడు చెప్పాడు రాజమార్గముండును అని. మరియు అనేది సంయోగ పదము. మరియు ఒక మార్గము, అది పరిశుద్ధమైన రాజమార్గం అని పిలువబడదు. అయితే పరిశుద్ధ మార్గము, ఒక పరిశుద్ధమైన రాజమార్గము. ప్రజలు తమకు తాము పరిశుద్ధులుగా ఉండటకు ప్రయత్నిస్తారు. నీవది చేసినప్పుడు క్రితం నేనది చెప్పినట్లుగా ఉంటుంది. అది అలాగుండును. అది గద్ద పావురపు రెక్కలు పెట్టుకున్నట్లుగా ఉంటుంది. దాని ద్వారా పావురము అగుటు కొరకై. అతని స్వభావం ఇంకా గద్ద స్వభావమే. అది కాకి పావురపు రెక్కలు పెట్టుకుంటానికి, నెమలి రెక్కలు పెట్టుకుంటానికి ప్రయత్నించినట్లుంటుంది. మరియు చూడు, నేను అందమైన పక్షిని అని చెప్పినట్లు ఉంటుంది. చూశారా, అది ఒక విధంగా తయారు చేసుకున్నట్లు అవుతుంది. అయితే నెమలి నెమలి ఈకలు తాను కలిగిన్నానా లేదా అని బాధపడదు. పావురము పావురపు ఈకలు తాను కలిగింటానా లేదా అని బాధపడదు. తన స్వభావము పావురము స్వభావముగా ఉన్నంత కాలము అది పావురపు ఈకలు కలిగిండును. చూడుడి, పరిశుద్ధ గుంపు వారు చెప్తూ ఉంటారు, స్త్రీలు పొడవాటి వస్త్రాలు ధరించాలి, పొడవాటి వెంట్రుకలు కలిగిండాలి, మరియు ఇవన్నీ పొడవాటి లంగాలు మరియు పెండ్లి ఉంగరాలు పెట్టుకునకూడదు, ఏ విధమైన ఆభరణాలు ధరించరాదు అని చెప్తారు. చూశారా, అది ఒక స్వనీతి పరిశుద్ధతగా మారుతుంది. అవునా? చూశారా, అది తయారు చేయబడిన పరిశుద్ధత. అయితే నిజమైన జీవము గల దేవుని సంఘం సంఘ శాఖలకు ఏమీ సంభవించినదో చూడండి. వారంతా పెంతికోస్తు వారి వలె తదితరుల వలె కత్తిరించుకున్న వెంట్రుకలు. వారందరూ అంతా ఉంగరాలు మొదలైనవి ధరిస్తారు. సంవత్సరాల క్రితం ఉన్న పెంతికోస్తు వారిని చూడు. దానిమీద వారు ఎలా వీణ వాయించారో చూడు. మేమే సంఘం, మేమే సంఘం. సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఇతరుల మధ్య అది అఖండమైన ఒక వస్తువు, అనగా అది దేవుని రాజ్యంలో జన్మించినది, లోపల నుండి బయటికి వచ్చినది, అది తనంతట తానే జీవించున్నది. ఒక గొర్రెను నీవు ఉన్ని పుట్టించమని ఉత్పత్తి చేయమని అడగనవసరం లేదు అని నా అర్థం. గొర్రె ఉన్నిని ఉత్పత్తి చేయని అవసరం లేదు. ఈ సంవత్సరం నా యజమానుడు కొంత ఉన్ని కావలసి ఉన్నదని కోరుచున్నాడు, నేను ఎక్కువ పని కలిగి ఉండవలను అని అతను చెప్తే, లేదు, అతను చేయవలసిన ఒకే ఒక విషయం అతడు గొర్రెగా ఉండవలసినది, అంతే. ఉన్ని తనంతట తానే అది వచ్చును, అతనది పుట్టించును. మనము ఫలములు పుట్టించమని అడగబడట్లేదు, మనము ఫలములు ఉత్పత్తి చేయవలసిన వారమై ఉన్నాము. చూశారా, పుట్టించవలసిన వారమై ఉంటున్నాము. అవునా, మనం ఫలములు పుట్టించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క ఫలములు గల చెట్టువై నీవు ఉన్నంతకాలము, దేవుని వాక్యముతో నీవు ఉన్నంతకాలము. దేవుని యొక్క వాక్యము దానికదే రుజువు చేయును, అందులో వాక్యం ఉన్నంతకాలము అది ఫలము ఫలించును. యేసు చెప్పాడు, మీరు నాయందును నా మాట మీయందును నిలిచి ఉనయడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది జరుగును. అవునా, అది మీరు తయారు చేయని అవసరం లేదు. అంతవరకు మీరు పనిచేయుట కాదు, వాస్తవంగా అది అక్కడ ఉన్నది, అది అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు మనం త్వరపడదాము, కొద్ది నిమిషంలో మనకు మిగిలి ఉన్నవి, తర్వాత మనం ముగిద్దాం. ఇతరులు మూడు వలయంతో దూరంగా వెళ్తారు, వారు మరో ప్రక్కకు వెళ్తారు, పైకి క్రిందికి వారు దూకారు. కనుక వారు ఒక విధమైన ప్రేరేపణ లేక ఉద్రేకం పొందారు కాబట్టి, లేక మంచిగా జరిగిన ప్రవచనం ఇచ్చారు లేక అలాంటిది చేశారు. కనుక వారు అనుకుంటారు అది అదేనని వారు తలస్తారు, అది వారు పొందుకున్నారు అని అనుకుంటారు. అయితే అది అది కాదు. యేసు చెప్పాడు, ఆ దినాన అనేకులు నా ఎదుకు వచ్చి, ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామములో అనేకమైన కార్యములు చేయలేదా, దయ్యములు వెలగొట్టలేదా అని చెప్తారు. ఆయన అంటాడు, తొలగిపోండి, మిమ్మల్ని నేనెన్నడూ ఎరుగను అని. చూశారా, అది అది కాదు స్నేహితుడా, అది అది కాదు. భాషలు రుజువా, భాషలు మాట్లాడటం నేను నమ్ముతాను, అయితే పరిశుద్ధాత్మకు అది మాత్రమే రుజువని గురుతని అది నేను తీసుకున్నాను. లేదండి, ఆత్మిక ఫలము రుజువు. చూశారా, ఆ మీరు గమనిస్తున్నారా, ఆ కాదం చేతనే పెంతికోస్తు సహోదరులు వారి కదలికలో నేను ఏకీపించట్లేదు. ఆ విధముగా అనగా ఒక మనుషుడు భాషతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ కలిగిన్నాడని వారు చెప్పుటకు నేను ఏకీపించను. పరిశుద్ధాత్మ అతడు కలిగి ఉన్నాడని అది గురుతు కాదు. అవును, ఎంత త్వరగా అవి మాట్లాడవలను అంత త్వరగా దయ్యములు మాట్లాడుతూ నేను వింటిని. మానవ పురిలో నుండి రక్తాన్ని త్రాగి దయ్యములు పిలుచుట నేను వింటిని. అక్కడ ఆరిజోనాలో వర్షపు నాట్యములో ఇండియా వారు పాములను పట్టుకుని వారు చుట్టూ చుట్టుకుని ఉండుట నేను చూశాను. ఆ విధముగా చేతులు పైకెత్తి చుట్టూ పరుగులు తీస్తారు. మానసిక వైద్యుడు తనకు తాను ఈడితో పొడుచుకుంటాడు. పెన్సిల్ కింద పెట్టగా అది అన్ని భాషలతో రాస్తుంది, దానికి అనువాదం ఇస్తుంది. చూశారా, కాబట్టి అది నాకు చెప్పవద్దు, వాటిలో నేను ఎక్కువగా ఎరిగిన వాడును. అవును, కాబట్టి ఆత్మఫలం ఏమనగా వారి ఫలముల వలన అని యేసు చెప్పాడు. ఉద్రేకాల ద్వారా, భాషల ద్వారా కాదు, అయితే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. చూశారా, కాబట్టి అది ఆత్మఫలము, అది దేవుడు తనకు తాను దీనత్వముతో రమ్యతతో బయలుపరచుకునుట. ప్రతి దినము అంతే, అందును గూర్చి అది ఒకటి. ఒక మనుష్యుడు వాక్యముతోనే నిలబడుట, వాక్యమును అతడు చూచినప్పుడెల్లా ఇతరులు ఏమి చెప్పినప్పటికీ దానితో అతడు ఆమేన్ అని చెప్పును, అది అతడు నమ్ముతాడు. చూశారా, సరే, అయితే మనమెంతో దూరం వెళ్లాం. మూఢభక్తి మీద ఆనుకునేంతగా సాతాను ప్రజల మధ్యకు వస్తాడు, అది సాతాను పని. సాతాను ఒక మంచి వ్యాపారి, అతడు ప్రజల మధ్యకు వస్తాడు, అది వారు కలిగిన్నారని వారు తలచినట్లుగా చేస్తాడు. ఎందుకంటే వారు ఎగిరి దూకారు కాబట్టి. అడు తర్వాత నీ పొరుగువాణ్ణి ద్వేషించుట లేదు. చూశారా, విషయాలు చెప్పడం మరియు భాషలతో మాట్లాడటం అద్భుతం, అలాంటివి చేయటం జ్ఞాపకముచ్చుకో. నీవు స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడగలవు, ఆయనను పరిశుద్ధాత్మ కలిగి ఉండవు. బైబిల్ గ్రంథం అలాగ చెప్పుచున్నది, నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడలేను, ప్రేమ లేని వాణ్ణైతే అది నాకు వ్యర్థం. నేను గనగనలాడు కంచును మ్రోగడు తాళములై ఉన్నాను. మొదటి కొరింథీ 13. చూసారా, అది అది చేయదు. అవును, నజరీస్టులు చెప్తారు మేము కేకులు వేసినప్పుడు మేము అది పొందుకున్నామని, అయితే వారది పొందలేదు. నజరీలు చెప్తారు వారు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు వారది కలిగి ఉన్నారంటారు, అయితే వారిది పొందలేదు. పెంతికోస్తు వారు చెప్తారు మేం భాషలతో మాట్లాడాం మేమది కలిగి ఉన్నామని చెప్తారు, అయితే వారిది పొందలేదు. చూశారా చూశారా, దేవుడు ఆయనకు ఆయన బయలుపరచుకుంట ఉద్రేకములతో కాదు. లేదు, ఉద్రేకములు ఆయనను దానిలో ఉండును. దాని స్థానమును మీరు చూస్తున్నారా? దానికి నీ యొక్క సొంత మనస్సును మిశ్రమం చేయుటకు ప్రయత్నించకున్నట్లయితే, మరియు నీ తలంపులు క్రోడీకరించుకున్నట్లయితే, దానిని ఎవరైనా చూచుటకు అది సాధారణమైనది. అది దేవుడు. తర్వాత వారు మూఢభక్తి గల గుంపుగా మారారు. తర్వాత ఇక్కడ ఈ వైపున చల్లని నామకార్థమైన వారు, ఇక్కడ మతభక్తి కలిగిన మరొక వైపు, ఇక్కడ రెండు వైపులా నుండి పిలువబడుతూ పెళ్లి కుమార్తె నేరుగా వెళ్తుంది. అవును, అది నిజం. దేవుడు ఆయన వాక్య వెంబడి వెళ్ళుచు దానిని రుజువు చేయచు. ఇప్పుడు ఇది కొంత వదిలివేయవలసినది, ఎందుకనగా నా ఎదురు చాలా ఉన్నది, నా సమయం గడిచిపోతుంది. ఎంత త్వరగా నేను త్వరపడగలను అంత త్వరగా నేను త్వరపడతాను. ఏదేని నుండి అది వచ్చినది? మెస్సయా వచ్చునని ప్రవచింపబడినది. ఏదేని నుండి? నేను ఇక్కడ వ్రాసుకున్న నా యొక్క కొన్ని లేఖనాలు, కొంత వివరణలు నేను దాటవేయబోతున్నాను. నాకు సాధ్యపడితే వర్తమానంలో సమయంలో ముగించిన కొరకై తగ్గింపులో దేవుడు తాగింటాడు. నేను త్వరగా మాట్లాడతాను, అయితే అయినప్పటికీ నేను ఇది పట్టుకోవాలి. అవునా? ఏదేని నుండి మెస్సయా వచ్చునని ప్రవచింపబడి ఉన్నది. ఆయన ఎటువంటి వ్యక్తి అవుతాడా అన్నది ముందుగా చెప్పబడి ఉన్నది. దాని మీద ఎక్కువ సేపు ఉండగలము. ఆయన ఎవరైనది, ఎటువంటి వ్యక్తి అనున్నది బైబిల్ చెప్తున్నది మీకు తెలుసు. మోషే చెప్పాడు, ప్రభువైన దేవుడు నా వంటి ప్రవక్తను పుట్టించును. మెస్సయా ప్రవక్తయుండునని, అలాంటి పరిచర్య ఆయన కలిగి ఉంటాడని వారికి తెలుసు. ఆయన ఏమి చేస్తాడో అందరూ ప్రవక్తలు చెప్పారు. సూచన ద్వారా వారు పలికారు, మరియు అది వారి తల్లపైగా పోయినది, మిగతా వారి క్రిందగా పోయినది. చూశారా చూశారా, ఒకరికి క్రిందగా ఒకరికి పైగా పోయినది. చూశారా, కాలం యొక్క రంగం మీదకి ఆయన వచ్చు సమయానికి ఎవరి కొరకై ఆయన పంపబడ్డాడు? ఆ ప్రజలు. ఆయన ఏమైండునో అనుదాన్ని గూర్చి వారి సొంత ఊహాజనిత అనువాదముతో వారి సొంత అనువాదాన్ని వారు కలిగిండేది. బైబిల్ గ్రంథము ఎన్నడూ మారదు. బైబిల్ ఎల్ల వేళల ఒకటిగానే ఉండును. ఆ కారణం చేతనే నేను చెప్తున్నాను, లేఖనం చెప్తుంది, దానితోనే నేను నిలబడుతున్నాను. బైబిల్ కు ఎటువంటి ప్రత్యేక అనువాదము లేదు. కాబట్టి మెథడిస్టులు, బాప్టిస్టులు, పెంటికాస్టులు మీ యొక్క సొంత అనువాదమును దానికి పెట్టుటకు ప్రయత్నము చేయవద్దు. ఇది ఆ అర్థం కాదు, ఇది ఈ అర్థం అని చెప్పవద్దు. దాని అర్థం అదేమి చెప్పినదో అదే అవుతుంది, ఖచ్చితంగా అదే. ఒకరు చెప్పారు అది ఎలాగూ అని. ఎలాగో నాకు తెలియదు, చెప్పడానికి అది నేను కాదు. దాని భద్రతను తీర్చుకునేది దేవుడే, అది చెప్పినది ఆయనే. అవునా? ఆయన తన సొంత దానిని జాగ్రత్త తీసుకొనును. అయితే ఇప్పుడు ఈ మెస్సయ్య ప్రవచింపబడ్డాడు. ఆయన ఎలాగ వచ్చునని, ఆయన వచ్చినప్పుడు ఆయనేమి చేయునని ఖచ్చితంగా ప్రవక్తలు చెప్పారు. అయితే అందును గుర్చి ప్రజల మధ్య వారి సొంత అనువాదం, ఆయన వచ్చినప్పుడు సామాన్యతలో అంతటి సామాన్యతలో ఆయన ఉండెను. సమస్త సంఘ గుంపు అందును గుర్చి తబ్బిబ్బులైపోవునంతగా. అది నిజము కదా? అక్కడే ఎవరైతే బోధింపబడ్డారో, ఒక మనుష్యుడు లేవి వంశంలో జన్మించితే తప్ప అతడు ఒక బోధకుడు యాజకుడు కాలేడు. ఆలోచించే అతని యొక్క గొప్ప 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 ముత్తాత యాజకుడు నేరుగా వాక్యములోని ఆలయంలోని పగలు రాత్రి ఉన్నాడు. కెథలికు యాజకుల వలె లేక తరమల నుండి కొన్ని సంఘములకు అప్పజెప్పబడిన పరిచారకుడు వలె, నా యొక్క తాత తాత ముత్తాత మెథడిస్ట్ బిషప్, మా తాత బిషప్, ఇంకా గమనిస్తున్నారా? అదంతా వాక్యములో జీవించారు. అయితే దాని యొక్క సొంత మార్గమును నిర్మాణము చేసుకున్నారు. దాని గురించి తండ్రులు చెప్పినదే వారి పిల్లలు అంగీకరించరి. నిజమైన మార్గమును తండ్రులు బోధించినందున దాని యొక్క ఒక సంస్థను వారు తయారు చేసినందువలన ఆత్మ సత్యమునిచ్చుటకు ప్రయత్నించినను అది వారు స్వీకరించలేకపోయేది. ఏ రోజు అలాంటిదే జరుగుతున్నది. నేను కఠినంగా ఉండాలని కాదు, అయితే ఇది నిజం. ఈ రోజు అదే విషయం. వారు దాన్ని ఎంతో చిక్కులు చిక్కులుగా చేయుచున్నారు, ఇంకొక విధముగా చేస్తున్నారు. దేవునికి ఇలాంటి మనుమళ్ళు లేరు అని చెప్పబడినట్లు అది మీకు తెలుసా? దేవునికి కుమారులు ఉన్నారు, ఆయనకు కుమార్తెలు ఉన్నారు. అయితే మనమళ్ళు మనమరాళ్ళు లేరు. ప్రతి ఒక్కరూ ఒకటే వెలను చెల్లించవలసి ఉన్నది, ఒకే మార్గమున రావలసి ఉన్నది. నీ తండ్రి ఎలాగు చేశాడో నీవు అంతే. కాబట్టి ఆయన ఎంతో సాధారణమైన వాడు. 4000 సంవత్సరాల వరకు ప్రతి ప్రవక్త ఆయన గూర్చి ఈ మెస్సయ మాట్లాడారు. దావీదు ఆయన గూర్చి పాడారు, మరియు అలాగూ అందరు కూడా చేశారు. ఆయన వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా చేయబోచున్నాడనేది వారి సొంత భావాలను నిర్మించుకున్నారు. అదంతా ఎలాగో వివరణ ఇవ్వబడినది పటముల మీద గిచ్చుకున్నారు. ఆయన సాధారణ మార్గమున వచ్చినప్పుడు అది కేవలం వారి యొక్క వేదాంతాన్ని పాడు చేసినది. చూశారా, వారు దానిని తెలుసుకునలేదు. ఆయన వాక్య ప్రకారంగా వచ్చాడు. ఒక విధముగా మెస్సయ వచ్చునని ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి ఉండేనని మీరు నమ్ముతున్నారా? మనము అక్కడికి వెళ్లి అది ఎలాగో అని వివరణం మరి యొక్క సమయం లేదని అనుకునడం అదెంతో బాధాకరమైన విషయం అవునా? అది ఎలాగైనది మనకందరికి తెలుసు, మనలో చాలా మందికి తెలుసు. ఆయన ఏ విధముగా వచ్చునది దేవుడు చెప్పినది. యూదా బెత్లెహేమ అందులో అల్పమైన దానవు కావు, ఇంకా క్రిందకు. మరియు ఆయన ఎలాగు చేయనది, మరియు ఆయన ఏమీ చేయనది అవునా? అయినప్పటికీ ఆయన ఎంతో సాధారణమైన వాడే ఉండిను. ఎంతవరకనగా ఆ గంభీరమైన మేధావులు దానిలో ఎంతగానో మిళితమైపోయి వారు తప్పిపోయేంతగా. అయితే మీకు తెలుసా, యేసు వాక్యమునకు విరుద్ధంగా రాలేదు. వాక్య ప్రకారమే ఆయన వచ్చాడు, అయితే వారి యొక్క అనువాదమునకు విరుద్ధముగా వచ్చాడు. అవును, ఆయన గూర్చి వారి యొక్క మత సంబంధమైన తర్బేతుకు వ్యతిరేకంగా ఆయన విషయాలు బోధించాడు. ఉదాహరణగా వారు అన్నారు, మెస్సయ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలయంలోకి ఆయన వచ్చి కైఫా లేక ఎవరు ప్రధాన యాజకు అయినప్పటికీ నేను వచ్చాను అని చెప్తాడు. 10 లక్షల దూతల వందనాలతో ఆయన వచ్చును. మంచిది, ఇక్కడున్న సభికులారా, మీరు నిజముగా బలమైన సంఘం, మీరు నా ప్రజలు. నేను ఇక్కడ వంకర ఇరుసును త్రిపబోతున్నాను, పరలోక ద్వారాలు దిగుతవి. ఈ ఉదయం మెస్సయాను మీ యొద్దకు పంపుచున్నాను, అక్కడ ఆవరణములో దిగినట్లు చేసేదను. ప్రజలు చుట్టూ చేరి డాక్టర్ ఫలానా, డాక్టర్ ఫలానా, ఆయన ప్రథమంగా శుభము పలుకుటకు మీరు ముందు నిలబడుడి అని చెప్పుదురు. చూశారా, బహుశా అది ఈ రోజు వారు తలంచినట్లుగా ఉంటుంది. అది కొంత దురుగుతనంగా వినిపిస్తుందని నాకు తెలుసు. అయితే నేను విషయాన్ని వివరించే ప్రయత్నిస్తున్నాను. అక్కడ అది ఆ విధముగా ఉండబోతున్నది. అది ఆ విధముగా రానట్లయితే అది సరికాదు, అది అంత్యక్రీస్తు. చూశారా, అది ఆ విధముగా రానట్లయితే అది ఒక అంత్యక్రీస్తు. చూశారా, కనుక అలాగుండకూడదు. తర్వాత విషయం వస్తుంది. సుమారు 10 మిలియన్ల దూతలు మేళ తాళాలతో వందనములతో ఉంటుంది. ఎక్కడైతే సొలొమోను ఆలయాన్ని నిర్మించాడో అక్కడ ఆవరణములో వారు దిగుతారు. ఓ, ఈ పరిశుద్ధ స్థలములో ఎక్కడైతే పరిశుద్ధులు భక్తులు చనిపోయారో ఇక్కడ కిందకు పైకి. అవును, యేసు చెప్పాడు, వేషధారులైన మీరు అపవాది కుమారులు, మీరు ప్రవక్తల సమాధులను అలంకరించెదరు, మీ పితరులు వారిని అందులో పెట్టారు. అవునది నిజం, అవునది నిజం. చూశారా, ఎంతమంది నీతిమంతులను ప్రవక్తలను మీ యొద్దకు పంపగా ఇంకా వారిని అందరినీ మీరు చంపుతూనే ఉన్నారు. చూశారా, అయితే దేనిని ఆయన నీతిమంతులని పిలచెను, మూఢులని పిచ్చివారని వారెవరిని పిలిచెను? అవును, ఆ విధముగా అది వచ్చునని వారు అనుకున్నారు. అయితే ఆయన పశువుల తొట్టిలో వచ్చును, కన్యకు జన్మించను, ఒక సామాన్యమైన వర్ధంగివాణి పెంపుడు తండ్రి వలన, ఖ్యాతి ప్రఖ్యాతులు లేని ఒక చిన్న బాలిక వలన వచ్చాడు. గమనించారా, ప్రధాన యాజకుని కుమార్తెగా కాదు లేక ఇంకో విధంగా కాదు, నజరేతు అను పిలువబడు ఒక పాతకాలపు నీచే గ్రామములో నివసించే ఒక చిన్న స్త్రీ ద్వారా ఆయన వచ్చాడు. తన భార్య చనిపోయిన ఒక సామాన్యుడు, అతనికి పిల్లలున్నారు, యోసేపు. ఆమె ప్రధానము చేయబడినది. ప్రారంభము నుండే నలుపు పేరుతో ఆయన వచ్చాడు. ఆయన భ్రష్టుడుగా జన్మించాడని వారన్నారు. అయ్యో, అది వారి నైపుణ్యానికి చాలా ఇబ్బంది కలిగించినది. చూశారా, వారి విద్యాశాస్త్రానికి అది మింగుడు పడలేకపోయాను. లేఖను గుర్చి వారి అనువాదము దానినేమీ ఎరుగకుండెను, అయినప్పటికీ అది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అనున్నది. అయ్యో, దాని గురించి ఆలోచించడం ద్వారాను మరియు మరలా అదే విషయం జరుగుచుండటం ద్వారాను అది నన్ను వణికింపజేయుచున్నది. దేవుడు మారడు. అది 12 అయిపోయింది. నిలుపు చేయినా వందనాలు. కొద్దిసేపు నెమ్మదిగా కూర్చోండి. ఇది రానున్న వర్తమానం కొరకు నేను ఒకటి పునాది వేస్తున్నాను. గమనిస్తున్నారా? మీరు త్వరగా వెళ్ళటానికి నేను ప్రయత్నిస్తాను. మనకు సాధ్యమైతే తదుపరి 10 లేక 15 నిమిషాలు. దేవుడు మిమ్ము దీవించును. గమనించుడి, అదెంతో సాధారణమైన విషయం. వారి నిమిత్తమైతే అది గురిని తప్పింది. అయితే అది దేవుని గురిని తాకింది. చూశారా? అది వాక్యాన్ని తాకింది. ఆయన ఖచ్చితంగా ఏమని చెప్పాడో ఆ విధంగానే వచ్చాడు. అయితే అందును గుర్చి వారి యొక్క అనువాదం తప్పు. మోషే కాలంలో విమోచకుని యొక్క అనువాదం తప్పు. నోహు కాలమందు అనువాదము తప్పు. అయితే దేవుడు ఆయన వాక్య ప్రకారముగా వచ్చును. తర్వాత యేసు వచ్చాడు. విరుద్ధమైన వాటిని ఆయన బోధించాడు. నీవు మెస్సయావు అయితే ఏది అది చేయి. అవునా? నీవు అయినట్లయితే సిలువ మీద నుండి వచ్చి ఇప్పుడు మాకు చూపించు. చూశారా? అయితే దేవుడు ప్రజల కొరకై హాస్యగాడు కాడు. దేవుడు మంచివి, సంతృప్తికరమైనవి చేస్తాడు. గంభీరమైన దేవదూతల వందనములతో ఒకరు తప్పక రావలసి ఉన్నదని వారు అనుకున్నారు. అయితే ఆయన పశు తొట్టిలో వచ్చాడు. వారి యొక్క స్వంత నునుపు చేయబడిన విజ్ఞానములకు ఎవరైతే భూమికి స్వంతదారుడో మరియు సర్వాన్ని సృజించిన సర్వశక్తిమంతుడు యెహోవా సర్వోన్నతమైన దేవుడు తన స్వంత బిడ్డ జన్మించడానికి ఎరువు కుప్పలున్న పశుల పాక కంటే మరి శ్రేష్టమైన స్థలము దొరకలేదని తలంచుట ఒక సామాన్య మానవునికి అది ఒక హాస్యాస్పదముగా ఉన్నది. అది ఏమై ఉండెను? సామాన్యతలో దేవుడు ఉండుట అదే ఆయన్ను ఎంతో గొప్పవానిగా చేసినది. చూశారా? విద్య వలన వచ్చిన విజ్ఞత ఆ విధముగా తనకు తాను తగ్గించుకొనదు. చూశారా? దానికది నిల్వ చేయలదు. అయితే దేవుడు తనకు తాను తగ్గించుకున్నంతగా అంతటి గొప్పవాడు తన సొంత బిడ్డకు ధరింపు చేయుటకు బట్టలు లేని వానిగా. అందును గూర్చి ఆలోచించి సత్రములో స్థలము లేదు. ఆయన ఆవుల దొడ్డిలోకి వచ్చాడు. ఒక చిన్న కొండ అంచులో ఉన్న గుహ. దేవుని కుమారుడు గడ్డి పడక మీద వచ్చాడు. ఓ, అది కలిసికొనుట ఎంతో వ్యత్యాసము. ఆయన తల్లిగా ఉండవలసి ఉండేను. ప్రధానం చేయబడక ముందు లేక వివాహక ముందు కొన్ని నెలలకు ముందు ఆమె తల్లి అయినది. ఆమె తల్లి కావలసి ఉండెను. అది ప్రజలు చూశారు. అది ఈ మార్గమందైనదని వారికి తెలుసు. మరి అయితే ఆమె హృదయంలో ఏమీ జరుగుతున్నది? ఆమె ఎరిగి ఉన్నది. యోసేపుకు అర్థం కాలేదు. అయితే ప్రభు దూత రాత్రియందు అతని యొద్దకు వచ్చి, దావీదు కుమారుడైన యోసేపు, నీవు మరియను భార్యగా చేర్చుకుంటానికి భయపడవద్దు, ఎందుకనగా ఆమె ఏమీ పొరపాటు చేయలేదు. అయితే అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అది అయిపోయినది. యోసేపును మనుష్యుడు. దేవుడు తనతో మాట్లాడిన అంతటి సంబంధమును దేవునితో కలిగి ఉండెను. అయితే ఈనాడు మనము మత శాఖల దుస్తులను గట్టిగా చుట్టూ ధరించుండటి వలన మనము ఏ మత గుంపునకు చెందియున్నామో అది తప్ప ఏది మనతో పలకదు. నేను కఠినంగా లేక వ్యతిరేకంగా ఉండదలుచుకోలేదు, కాబట్టి దాన్ని అక్కడే వదిలివేస్తాను. గమనించండి. అయితే నా భావం ఏదో మీరు గ్రహించారా? గమనించుడి, నాగరికత గల వారికి పశుల పాక ఆశాశ్వతముగా ఉన్నది. చివరకు ఆయన ఒక్కరోజైనా పాఠశాలకు వెళ్ళినట్లుగా మనకు వివరణ లేదు. ఆయనను 12 సంవత్సరాల వయస్సులో సాధారణ బాలుడు దేవాలయంలోని బోధకులను తన బోధ ద్వారా ఆశ్చర్యపరిచాడు. ఓహో, ఇంతది దేవుడు తనకు మరుగు చేసుకునుట, తనను మరుగు చేసుకునుట. నేనిప్పుడు భక్తి పులకృతుడైపోతున్నాను. దేవుడు ఒక పాకలో మరుగుపరుచుకునుట, ఒక చిన్న బాలులో దేవుడు మరుగు చేసుకునుట. చూశారా? గమనించుడి, కొద్దిసేపటి తర్వాత అది బయలుపడబోతున్నది. చూశారా? ఆయన చేయవలసి ఉండెను. ఆయన వీధుల్లోకి వెళ్ళినప్పుడు ఇది అనుమానం లేదు. తల్లిదండ్రులు ఇట్లు చెప్పియుందురు, ఆ బిడ్డతో అడుకోవద్దు, ఆయనతో మీకు పని లేదు అని. ఆయన తల్లి ఒక సాధారణమైన వేష తప్ప మరొకరు కాదు. వారు వాస్తవంగా పెళ్లి చేసుకోక ముందు ఆమె తల్లి అయినది. దానితో మనకు సంబంధం లేదు అని చెప్పియుందురు. మరి ఏమి తలంచుండెను? అయితే బయట వారు ఏమి తల ఆలోచించేసినప్పటికీ ఈ విషయాలన్నీ ఆమె మనస్సులో ఆలోచించుకుంటుండెను. వారి హృదయంలో అవి వారు భద్రపరుచుకున్నారు, వారు ఎరిగి ఉన్నారు, అందుకు వ్యతిరేకంగా వేరొకటి మాట్లాడలేదు. కొన్నిసార్లు దేవుడు ఆయన మనిషితో ఆయన మాట్లాడతాడు, మౌనంగా ఉండు, అందును గుర్చి ఏమి చెప్పవద్దు అని నా కూటాలలో ప్రజలు చెప్పుకుంటా నేను గమనిస్తాను. చెప్తారు, నీవు క్రీస్తు దాసుడువైతే ఇది అక్కడ జరుగుచ్చునని నీకు తెలియను. నిశ్చయమే అది జరుగుతుందని నాకు తెలుసు, అయితే అలాగైతే మౌనంగా ఉండు, అందును గుర్చి నీవేమి చెప్పవద్దు అని ఆయన నాతో చెప్పినలా అప్పుడు మీరేమి చేయగలరు? గత దినము కొందరు తీసుకుని వెళ్లి పుస్తకం మీద ఉన్నది వారికి చూపించాను. కొన్ని సంవత్సరాల క్రితము ఒకటి నాతో చెప్పినది అని చెప్పాను. సరే, అది నాకు అర్థం కాలేదు, నీవు అక్కడ చూస్తున్నావా అని అడిగాను. ఇక్కడ వెనకాల, ఇక్కడ ఇది ఉన్నది, తారీఖు మొదలైనది, అక్కడ వెనుక జరిగినవి, అక్కడ పుస్తకంలో ఉండుట చాలా మంది చూశారు, ఇది ఏ విధంగాను, అది ఆ విధంగాను, అది జరుగును అని నేను చెప్పాను. దాని గురించి ఒకటి నీవెందుకు చెప్పలేదు అని అడిగారు. అది ఆ విధంగా ఉండవలసి ఉన్నది. చూశారా, యోసేపు మరో విధముగా ఎరిగి ఉన్నాడు. ఆ బిడ్డ ఎవరికి సంబంధించున్నాడో అతనికి తెలుసు, ఎవరికి అది చెంది ఉన్నదో మరియకు తెలుసు, ఆయనకు తండ్రి ఎవరో యేసుకు తెలుసు. ఆయన ఏమని చెప్పాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. చెక్కను రంపవుతో కోయడము కాదు, తలుపు చేయుటకు. అయితే తండ్రి పనుల మీద ఉండుట, ఆమేన్. తన తల్లితో చెప్పాడు, నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నది, సమయము ఇది అని నీకు అర్థం కాలేదా? వారు అనుకున్నారు, ఈ చిన్న వెర్రి బిడ్డ అక్రమంగా పుట్టిన బిడ్డైన ఒక విధమైన వింతగాను వినోద వస్తువుగాను ఉండును, అక్కడే నీ ఉన్నావు. చూశారా, అయితే దేవుడు తనకు తాను మరుగు చేసుకున్నాడు. విను, మురికి కలుషితం అక్రమం అని లోకమేమని తలస్తున్నదో అందులో దేవుడు తనకు తాను మరుగు చేసుకున్నాడు. చూడు, జీవమును తీసుకుని వచ్చిన కొరకై మృతమైన విత్తనం యొక్క కలుషితంలో తనకు తాను దేవుడు దాగియున్నాడు. చూశారా, నీకు అర్థమైందా? సామాన్యమైన చిన్న బట్టలుతుకు స్త్రీలో దేవుడు తనకు తాను దాగియుండును. ఒక సామాన్య మనిషి తన భోజనపు మూటను తన చంకలో పెట్టుకుని తన భార్య బిడ్డలను ముద్దాడి సెలవు పుచ్చుకొని బయటికి వెళ్ళుచున్న అతనిలు ఒక ఆ కార్యము చేయుటకు ఒకవేళ దాగియుండును. ఈ కార్యము ఆర్చిబిషప్ కు ఏమీ తెలియదు. చూశారా, ఆయన ఎలాంటి కొమ్ములు ఊదడం పంపడం మీరు వినలేదు, అలా మహిమ కలుగును. అంతే, సామాన్యులు అది విని సంతోషించారు, సంతోషిస్తారు. చూశారా, దేవుడు తన చిన్న శిష్యువులోని సామాన్యతలో మరుగు చేసుకున్నాడు, సామాన్య కుటుంబం యొక్క సామాన్యతలో మరుగు చేసుకున్నాడు దేవుడు. మత గురువులు, గొప్పవారు, మేధావులు, తెలివిగలవారు వారందరూ, మరియు ఆనాటి హెరోదీలు మొదలుగు వారు, నేరోలు నిరాకరించరు. దేవుడు సామాన్యతలో దాగి ఉన్నాడు. త్వరగా ఏషియా 40లో బాప్తిస్మిచ్చి యోహాను, మీరు కోరితే మనం తీద్దాం, మలాకి 3 అంతా మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏషియా 40 మీ అందరికీ తెలుసు, అది సమాధానం గురించి మాట్లాడుతున్నది. నేను చదివితే అది మంచిదని అనుకుంటాను, మీకు సమయం ఉంటే మనం అది చేద్దాం. ఒక నిమిషం, ఇక్కడ మనము ఏషియా పుస్తకం తీసి 40వ అధ్యాయం, దీన్ని గురించి అతను ఏమని చెప్పాడో చూచి చదువుదాం. ఇక్కడ చూడండి, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, జ్ఞాపకం ఉంచుకోండి. ఇది 712 సంవత్సరాల అక్కడ ఉన్న ముఖభాగం చూడండి. చూశారా, అతడు జన్మించక ముందు 712 సంవత్సరాలు అతన్ని గూర్చి ప్రవక్త మాట్లాడుతున్నాడు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ఓదార్పు మాటలు మాట్లాడు, ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 అంతులు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఇట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యమార్గము సరళము చెయ్యుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. అతడు ఎటువంటి మనుషుడై ఉండును? చూశారా, నాతో కలిసి మలాకిని త్రిపండి. పాత నిబంధనలో ప్రవక్తల ఆఖరి పుస్తకము మలాకిలో ఇక్కడ వినుడి, మలాకి అది తీస్తున్నది అంత్యకాలము, అది మరవద్దు. మలాకి 3వ అధ్యాయం, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుడుకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెదకచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యోహాను గురించి ఇంకా మాట్లాడుట, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. యేసు దానిని గురించి మత్తయి 11:10 మాట్లాడాడు. మీరు అంగీకరించగలిగితే చెప్పబడినవాడు ఇతడే, ఇదిగో నా దూతను నాకు ముందు పంపుచున్నాను. చూశారా, అది నిజమే. ఇదంతయు ఎలా పలుకబడినది? 700 సంవత్సరములకు ముందే మెస్సయాకు ముందు ఒక ముందటి వాడు వచ్చునని చెప్పబడను. అయితే అతడు రంగం మీదకి వచ్చినప్పటికీ ఎంతో సామాన్యతలు వారతన్ని పోగొట్టుకున్నారు, వారతన్ని చూడలేకపోయిరి. జ్ఞాపించుకో, అతడు యాజకుని కుమారుడు, తిరిగి సెమినరీకి వెళ్లకుండా ఉండుట, తన తండ్రి యొక్క ఉద్యోగాన్ని అనుసరించకపోవుట ఎంతటి అవహేళనో చూడు. అయితే అతని యొక్క పని చాలా ప్రాముఖ్యమైనది. అతని 9 సంవత్సరముల వయస్సున అరణ్యానికి వెళ్లాడు, బోధ చేస్తూ అతడు తిరిగి వచ్చాడు. వారది పోగొట్టుకున్నారు. అతడెంతో సాధారణమైన వాడు, వారి యొక్క ఉన్నతమైన నాగరికత విద్యతో అలాంటి వారిని నమ్ముటకు ఎంతో సాధారణమైన వాడు. అన్ని ఎత్తైన స్థలములు అణచబడును, అన్ని పల్లపు స్థలములు ఎత్తు చేయబడును, కరుకైనవి చదును చేయబడును. అందరు గురించి ఏంటి? దావీదు దాన్ని చూచి అన్నాడు, పర్వతములు చిన్న పొట్టేళ్ల వలె గంతులు వేయను, మరియు ఆకులు చప్పట్లు కొట్టెను అని. అన్ని ఎత్తైన స్థలములు అణచబడును, అన్ని పల్లపు స్థలములు ఎత్తు చేయబడును, కరుకైనవి చదును చేయబడును. అందరి గురించి ఏంటి? దావీదు దాన్ని చూచి అన్నాడు, పర్వతములు చిన్న పొట్టేళ్ల వలె గంతులు వేయను, మరియు ఆకులు చప్పట్లు కొట్టును అని. సర్పములారా, నేను ఫలానా సంస్థకు చెందియున్నాను అని తలంచవద్దు. ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు. అయ్యో, అది అతను కాదు, అక్కడ అతడు కాదని మాకు తెలుసు. అయితే అది అతడే. చూశారా, అతడు మార్గాన్ని శుభ్రం చేస్తున్నాడు. అవునా, అక్కడ కరుకైన స్థలములు చదును చేయబడెను, అక్కడ ఎత్తైన స్థలములు పల్లము చేయబడెను. అబ్రహాము మీకు తండ్రి అని మీరు తలంచవద్దు, అలాంటి విషయాలు చెప్పవద్దు. ఎందుకనగా దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు, ఎత్తైన స్థలములు చదును చేయబడిను. ఓహో, అది ఇది, అవును, వ్యత్యాసము చూడు. ఆ విధంగా జరుగునని ఆయన చెప్పాడు. వారు వచ్చినప్పుడు వారు అనుకున్నారు, అయ్యో వారి యొక్క స్వంత సంస్థాపనకు వచ్చినట్లయితే అతని చేర్చుకోవాలనుకున్నారు. అయితే అతడు అంతటి సాధారణమైన మార్గాన వచ్చాడు. ఆయనను లేఖనములందలి అనువాదముతో ఎత్తైనవి సరాలము చేయబడిను వారు అంగీకరించుటకు ఇష్టపడలేదు. అయితే అవి అట్లే ఉండెను. అబ్బాయ్, అతడు వారిని గురిగి వేశాడు, అతడు వారిని ఊపివేశాడు. సర్పములారా, గడ్డిలోని సర్పములారా, మీరు గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నదని నేను మీతో చెప్తున్నాను. ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. నేను నిజముగా నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చేదను, అయితే నా వెనుక ఒకరు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే బలవంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మిచ్చును. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును, ఆయన పొట్టును కాల్చివేయును, గోధుమలను కొట్టులో చేర్చును. ఆమేన్. అది కరుకైన స్థలమును సమము చేయనప్పుడు గమనిస్తున్నారా? అయితే ప్రజలు దానిని స్వీకరించలేదు. అయితే అది ఖచ్చితంగా వాక్యముతో ఉన్నది, వాక్యము చెప్పిన ప్రకారంగా ఉన్నది. ఎంతో సామాన్యము. వారది పోగొట్టుకున్నారు, వారది చూడలేకపోయారు. ఆ గుడ్డితనముతో మీరు ఉండవద్దు. హుషరా, ఆ గుడ్డితనముతో మీరు ఉండవద్దు. కనుక వినండి, వారు దాన్ని పోగొట్టుకున్నారు. అలాంటి వ్యక్తిని గూర్చి వారి యొక్క సాధారణ విశ్వాసానికి అతనెంతో సాధారణమైన వాడు. అది వారు పోగొట్టుకున్నంతగా తిరిగి అదేమిటి? దేవుడు వాక్యము ఉన్నవాడు, సామాన్యతలో మరుగు చేయబడినవాడు, తన యొక్క కాలర్ తిప్పుకుని తెలివితేటలో ఉన్న యాజకుడు కాదు. యేసు వారిని అదే విషయం అడిగాడు. ఆయన అడిగాడు, మీరేమి చూడ వెళ్ళితిరి అని. యోహాను శిష్యులు వచ్చినప్పుడు మీరేమి చూడ వెళ్ళితిరి అని అడిగాడు. యాజకుని వస్త్రము ధరించిన మనిషిని చూడ వెళ్ళితిరా? అవునా, సన్నపునార వస్త్రములు ధరించిన వాని చూడ వెళ్లారా? అటువంటి బోధకునా అని ఆయన అడిగాడు. అది చూచుటకు మీరు వెళ్ళితిరా? చెప్పబడుతుంది, లేదు. మీకు తెలుసా, పిల్లలను ముద్దు పెట్టుకుంట, మృతులను పాతి పెట్టుట, యుద్ధములోని 2 శిఖరముల ఖడ్గము వారికి తెలియదు. ఒక విధమైన జ్ఞానయుక్తమైన సంభాషణతో కివనాసిస్ క్లబ్ లో మరి దేనికి ఉన్నట్లుగా. చూశారా, వారక్కడ సరియే. అయితే యుద్ధములకి వచ్చినప్పుడు అది ఎరుగుతున్నప్పుడు దాని గురించి వారికి ఏమీ తెలియదు. వారు రాజగృహంలో ఉన్నారు. ఆ విధమైన పండుగతో వారికి వారు మోసం చేసుకుంటున్నారు. అయితే చెప్పబడినది. అలాగైతే మీరు ఏమి చూడవెళ్ళితే? గాలికి కదలచున్న రెల్లును చూడవెళ్ళితిరా? వారన్నారు, చూడు, నీవు ఏకత్వానికి చెందిన వాడవు, అయితే నీవిక్కడకు అసెంబ్లీస్ కు వచ్చినట్టయితే నేనేమి చేస్తానో చెప్తాను. నేను చేస్తానని నేను నమ్ముతున్నాను. ఒక రెల్లు ఊగుట యోహాను కాదు. కాదు 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 కాదు, నీ వచ్చినట్టయితే ఒక సద్దూకైనో లేక ఒక పరిశీలుగానో ఉండు, లేక ఒక దానిగా ఉండు. తరువాత గాలి చేత ఊగినట్లుగా నీవు ఎవరిని చూడలేదు. యోహాను కాదు. కాదండి సహోదరా, అతడు కాదు. ఆయన అన్నాడు, అలాగైతే ఎవరిని చూడవెళ్ళితే? ప్రవక్తన. అది చేటుకు ప్రవక్త కావలేడు. చూశారా, అది ప్రవక్త యొక్క రుజువు. చూశారా, దేవుని యొక్క వాక్యము అతనితో ఉండును, వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. అవునా? ఏమి చూడవెళ్ళితే? ఒక ప్రవక్తన చెప్పబడినది. అవును, అది నిజమే. అయితే నేను మీతో చెప్తున్నాను, ప్రవక్త కంటే గొప్పవాడు అతడు. ప్రవక్త కంటే ఎందుకన్నా అతడి గొప్పవాడు? అతడు నిబంధన దూత. అతడు నిజముగా అతడే. ధర్మశాస్త్రానికి కృపకు మధ్య వారధిని కట్టినవాడు అతడే. చెప్పబడిన ప్రముఖమైన రాయి అతడే. ఆయన చెప్పాడు, మీరు అది అంగీకరించగలిగినట్లయితే ప్రవక్త చెప్పిన వాడు ఇతడే. ఇదిగో మలాకి 3లో నాకు ముందుగా నా దూతను పంపెదను, నాకు ముందుగా అతడు మార్గము సిద్ధపరచును. చూశారా, అతడెంతో సామాన్యమైనవాడు. దేవుడు తిరిగి సామాన్యతలో మరుగు చేసుకునుట అతడేమి చేశాడు గమనించు. బలవంతుడైన క్రీస్తు వచ్చుటను అతడు ప్రకటించాడు. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన యొక్క మార్గమును అతడు విసురుతున్నాడు. అబ్బాయ్, ఇది నా యొక్క భావము. ఆయన కళ్ళమును ఆయన బాగుగా శుభ్రము చేయడు. ఆయన చెత్తను తీసి దూరానికి ఉడ్చి దాన్ని కాల్చివేయును. అవును, ఆయన విత్తనాన్ని సమకూర్చి గరిసెలో ప్రోగు చేయును. అతడు ఆత్మ ఆవేశమును పొంది ఉండెను. అయితే యేసు వచ్చినప్పుడు మీకు తెలుసా, అపోస్తులందరూ ఒకటి ఘనమైనది వచ్చుటకు వారు ఎదురు చూచుచుండేది. ఓహో, ఆయన వచ్చుచున్నాడు. అదంతే, అబ్బాయ్, ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయన భూమి మీద నుండి రోమీయులను తీసివేయును. గ్రీకులు ఇటు వెళ్ళునట్లు రోమేయులు అటు వెళ్ళినట్లు ఆయన వచ్చినప్పుడు చేయును. ఆయన వచ్చినప్పుడు ఒక చిన్న దీనుడైన యవనుడు ఆ ప్రక్కకు ఈ ప్రక్కకు త్రోయబడుచుండెను. ఇంటది దేవుడు సామాన్యతలో మరుగు చేసుకునుట. అయ్యో, తరువాత ఆయన ఒక వర్తమానపు ముగింపులో ఉన్నాడు. అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? నేను నా తండ్రి కార్యములు చేయనట్లయితే నన్ను శిక్షించుడి. అయితే నేనేమి చేయదునని లేఖనము చెప్పినదో అవి నేను చేయనట్లయితే అవిశ్వాసమే పాపము. మీకు తెలుసా, ఎవరు నా మీద నేరం మోపగలరు? దేవుని వ్రేలి చేత నేను దయ్యములను వెళ్లగొట్టినట్లయితే అలాగైతే అందును గూర్చి మీరేమి చేస్తున్నారో నాకు చూపించండి. సామాన్యత. చివరికి ఆయన మరణానికి కూడా అప్పజెప్పుకున్నాడు. ఓహో, అయితే ఆ యొక్క ఈస్టర్ ఉదయవేళ హల్లెలూయా, అక్కడ ఆయన కళ్ళమును శుభ్రం చేసినది, ఆయన చెత్తను ఊడ్చివేసి. ఓహో సహోదరుడా, నిజముగా అవును, గరిసెలో గోధుమలు ముద్రవేయబడి ఉన్నవి. మనం మాట్లాడుతున్న ప్రభు యొక్క రాకడియను మహాదినము కొరకు ఎదురు చూచుచు అందులో నిత్య జీవము కలిగింది. అక్కడ భూమిలో ఉండి ఉన్నది ఆ జీవము. జీవమునకు వచ్చినప్పుడు ఆ పునరుద్ధానములో మనము లేచదము. ఆయనతో పాటు ఆకాశ మండలానికి కొనిపోబడి గరిసెలో కూడుకునేదము. చెత్త కాల్చివేయబడును, చుట్టుకొన్న పొట్టు దానిని ఇటు అటు లాగుటకు ప్రయత్నించును. ఆరని అగ్నితో కాల్చివేయబడును. ఆమేన్. ఆయన ఆశ్చర్యకరుడు కదా? వారాయన్ని పోగొట్టుకుంటారు. సామాన్యతలో దేవుడు ఎందుకు ఎందుకు ఆయన ఎన్నడూ మత సంబంధమైన పద జాలమును వినియోగించలేదు. బోధకుని వలె ఆయన ఎన్నడూ బోధ చేయలేదు. అవునా? దేవుని యొక్క సాధారణ పదజాలమును ఆయన వినియోగించాడు. అలాంటి పదజాలమును గొడ్డలి పెట్టబడి ఉన్నది. చెట్టు పదజాలములను, సర్పములు పదజాలములను మొదలగు వాటిని ఉపయోగించాడు. సెమినరీ ఉపాధ్యాయుల వలె కాకుండా, దినమునుకున్న మత సంబంధికుల వలె కాకుండా, డాక్టర్ ఆఫ్ డివినిటీ ఫలానా ఫలానా డాక్టర్ వలె కాకుండా అతడు అది చేయలేదు. అతడు దూరమున్న అడవి మనిషి వలె బోధించాడు. అతడు గొడ్డల గుర్చి, చెట్ల గుర్చి, సర్పాల గుర్చి, అలాంటి వాటిని గుర్చి, గోధుమలు గరిసెలు మొదలైన వాటిని గుర్చి బోధించాడు. ఈ రోజు అతడు సబ్బు పెట్టే బోధకుడుగా పరిగణింపబడతాడు. ఆ దినాన అతడు చెట్టు ముద్దు బోధకుడుగా పిలువబడి ఉంటాడని నేను తలస్తున్నాను. ఆ దినాన అక్కడ యోర్ధాన్ నదిలో యోర్ధానులో చెట్టు ముద్దుకు ఆనుకుని ఉన్నాడు. సామాన్యతలో దేవుడు లోకం యొక్క జ్ఞానానికి మరుగుగా ఉన్నాడు. ఇప్పుడు మనం కనుగొన్నాము, యేసు అన్నాడు, తండ్రి, నీవు ఈ సంగతులను లోక జ్ఞానులకు మరుగుపరిచి పసి బాలులకు వీటిని తెలియచేయుచున్నావు. చూశారా, దేవుడు సామాన్యతను మరుగు చేసుకున్నాడు. క్రీస్తులో దేవుడు సామాన్యతను మరుగు చేసుకున్నాడు. యోహానులో చూశారా, అది ఆలోచన చేయి. దేవుడు సామాన్యతలో లోకములకు తనకు తాను మరుగుపరుచుకున్నాడు. ఒక నిమిషం లేక రెండు ముగించుకుందాం, ఎందుకనగా ఎక్కువ సేపు మిమ్మల్ని ఉంచదలుచుకోలేదు. చూడు, ఒక నిమిషం నిలుపు చేద్దాం. ఒకటి వ్యక్తిగతము, ఇప్పుడు అది ముగించుటకు. మనము జీవిస్తున్న దినముల గురించి ఆలోచించు. మనము నివసిస్తున్న చిన్న స్థలములో దేవుడు వచ్చి రోగులను స్వస్థపరుచుతున్నాడు. మరి ధనికులు, అహంకారులు, అధిక విద్యావంతులు, అద్భుత కార్యాలు జరుగు దినములు గతించినవి, దైవిక స్వస్థత అనేది లేదు అని చెప్పుతున్నారు. ఇక్కడ ఈ స్థలం నుండి ఈ ఉదయం నేను వెళ్తూ బోధించిన వర్తమానం గుర్తున్నదా మీకు? దావీదు గొల్యాతును గూర్చి అడిగారు సహోదర అబ్రహాం. దీనంతటితో అక్కడ ఒక విద్యా లోకమును నీవు ఎదుర్కొనగలవు. నే చెప్పాను, దానిని నేను ఎలాగో ఎదుర్కొనగలను, ఎదుర్కొనగలనా? నాకు నేను సహాయం చేసుకోలేను. దేవుడు చెప్పాడు వెళ్ళు అని. చూశారా, అది అంతే. అవును, అది ఆయన వాక్యము. దానిని ఆయన వాగ్దానం చేశాడు. ఆ ఘడియ ఇక్కడే, అక్కడ మీరు చూచుచున్న పటములో ఉన్న ఆ దూత రానున్న జూన్ కు 30 సంవత్సరాల క్రితము లేదా 33 సంవత్సరాల క్రితము ఆ దినమున నది యొద్దకు వచ్చి చెప్పెను. 5,000 మంది ఇంకా మరెక్కువ మంది వారి ఎదుట చెప్పెను, బాప్తిస్మిచ్చి యోహాను పంపబడినట్లు నీ యొక్క వర్తమానము ప్రపంచమును చుట్టువచ్చు ఘడియ వచ్చినది. అక్కడున్న మీలో ఎవరికైనా విమర్శ జ్ఞాపకమున్నదా? రాయ్ స్లాటర్ లేక ఇక్కడ కూర్చున్న కొందరికి ఆ దినము జ్ఞాపకం ఉందనుకుంటాను అని తలస్తున్నాను. లేదా కొందరు శ్రీమతి స్పెన్సర్ లేక ఆ పాత వారైన కొందరున్నారో వారికి తెలుసు, అవునా? జార్జ్ రైట్ లేదా వారిలో కొందరు. అది ఎలాగైంది వారికి తెలుసు. అయితే అది చేయలేదా? అది దానిని చేసినది. తర్వాత మధ్యలో వారు నిరాకరించి ఇది మానసిక స్వస్థత అని అన్నారు. దేవుడు తిప్పి ఒక మూగజీవి అయిన పోసం అను జంతువును పంపి దేవుని యొక్క శక్తి ద్వారా స్వస్థపరిచాడు. లైల్వుడ్ మరియు బ్యాంక్స్ మేమక్కడ కూర్చుని ఉన్నప్పుడు దేవుడు సత్యమును రుజువు పరచనని తెలుసుకుంటే, ఒక చిన్న మంచినీటి చేప చచ్చిపోయి నీళ్ల మీద పడి ఉన్నది. నిన్నగాక ముందటి దినమున పరిశుద్ధాత్మ మాట్లాడి ఆయన మహిమ ఆయనకు చూపించక ఉరి అందును గుచ్చి ఒకటి చేయకోరెను. ఆ ఉదయం అక్కడ నిలబడి ఉండగా పరిశుద్ధాత్మ బోట్లోనికి వచ్చాడు. నేను నిలబడి ఆ చేపతో మాట్లాడుతూ అర్ధగంట సేపు అది చచ్చి నీటిలో పడి ఉన్నది. దాని శ్వాసేంద్రియములు మరియు పొట్టప్రేవులు దాని నోట్లో నుండి బయటకు వచ్చినవి. అది ప్రాణం పొందుకున్నది. మిగతా చేపలే ఈదుకుంటూ వెళ్లిపోయింది. ఇంటది దేవుడు సామాన్యతను మరుగు చేసుకున్నట. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలు పుట్టించగలడు. దేవుడు హోజమును లేక చేపను లేక దేనైనా స్వస్థపరచగలడు. ఆయన యొక్క వర్తమానం తీసుకుని వస్తే ప్రజలు దాన్ని నమ్మినట్లయితే దాని నమ్ముటకు దేవుడు హోజమును పుట్టించగలడు. హల్లెలూయా. చచ్చిపోయిన చేపను దేవుడు లేపగలడు. చచ్చిపోయిన పోజమన జంతువును ఆయన లేపగలడు. ఆయన చేయగలడు. ఆయన చేయవలని అనుకున్నది ఆయన చేయగలడు. ఎంతటి గర్థింపు ఈ తరానికి. దాని గురించి వారు తొట్టిలినప్పుడు, దాని గురించి వారు గజిబిజి అయినప్పుడు, నీవు ఇది చేయలేదు అది చేయలేదు అని దేవుడు సాధారణమైన జంతువును పంపాడు. అవునా, ఎంతటి గర్థింపు. ఇంతది సామాన్యతలో దేవుడు గొప్పవాడుగా తనకు తాను చూపించుకున్నట. ఓహో, ఈ తరం యొక్క మనుషులకు వారి యొక్క అవిశ్వాసమునకు ఎంతటి గద్దింపు అది. వారు ఎల్లప్పుడూ కలిగినట్లుగానే ఇప్పుడు వారు కలుస్తారు. వారి సొంత మార్గాన అది జరగవలసి ఉన్నది. దైవిక స్వస్థత అటువంటిది ఉన్నట్లయితే ఇప్పుడు ఒక కేథలిక్ మనిషి ఇది నాకు చెప్పినట్లుగా గత రాత్రి అందును గూర్చి నాకు చెప్పారు. దాని గురించి మీకు తెలుసు. చెప్పబడినది ఈ ఐఎస్ హోస్టల్ లో ఉన్న అతని అబ్బాయిని చూడ వెళ్ళింది. అతను చెప్పాడు అది దేవుని యొక్క వరమైనట్లయితే అది కేథలిక్ సంఘంలో రావాల్సి ఉన్నది. మీరు చూసారా, ఆ మెథడిస్టులు అనుకున్నారు అది వారి సంఘంలోకి రావాల్సి ఉన్నది అని. పెంతికోస్తు వారు అనుకున్నారు అది వారి సంఘంలోకి రావాల్సి ఉన్నదని. అయితే ఏ ఒక్కరి దగ్గరికి అది రాదు. యేసుక్రీస్తు ఆయనకు ఆయన ప్రత్యక్షపరచుకున్న పునరుద్ధరణ శక్తి వలన అది వచ్చినది. అది నిజం, అది ఖచ్చితం. ఆయన చేసి ఉన్నాడు. అది గమనించు. నీ యుద్ధ నిర్ధాన్ని దాటేవద్దు. దానిని నీ గుండె కింద ఉంచుకో మరియు అది జ్ఞాపకం ఉంచుకో. అక్కడ దానిని ధ్యానించుకో. అది వారి సొంత మార్గాన రావలసి ఉన్నది. వారి యొక్క సొంత సంఘశాఖ ద్వారా అది చేయనట్లయితే అది ఆయన కాదు. చూశారా, అది కేవలము మనస్తత్వ శాస్త్రము లేక అది దయ్యము. అది దేవుడు కాదు. ఎందుకనగా అది దేవుడై ఉన్నట్లయితే ఆయన రావలసి ఉన్నది వారి సొంత మార్గమున. మీరు గమనించారా, అది మనము అనువదించవలసిన విధమున పరిశ్రయలు యుద్ధకు యేసు ఆ విధముగా రావలసి ఉండేను, ఆ విధముగా ఉండవలసి ఉండేను. తుషరా, దేవుడు ఒక మెస్సయాను పంపగోరినట్లయితే ఆయన ఎలాగ వచ్చునో అంతా వారు అనువదించేవారు. ఎందుకనగా ఆయన వ్యత్యాసంగా వచ్చాడు. అలాగైతే అది మెస్సయా కాదు, ఆయన ఒక విధంగా అక్రమగా వచ్చినవాడు, ఆయన బయల్జెబూబు. అయితే అది దేవుడు సామాన్యతలో మరుగు చేసుకున్నాడు. ముందుండేవాడు తప్పక ఒక విద్యావంతుడై ఉండవలసి ఉన్నది, ఎలాంటి సందేహం లేకుండా. ప్రతిదినము ప్రతి సంవత్సరము వారి పరిచారకులు వారు అభిషేకించి వారిని మిషనరులుగా పంపుటకు మత ప్రవిష్టులుగా చేసి లోపలకు తెచ్చునప్పుడు ప్రతి ఒక్కరూ తలంచారు, వచ్చునటువంటి ముందటివాడు ఇతడే అయి ఉండును అని. ఎలాంటి సెమినరీ అన్నది లేని చోట అరణ్యములో ఉండి దేవుడు అతన్ని పుట్టించాడు. అవునా, అలాంటి వాటి నుండి తుషరా, దేవుడు దీనత్వములోను సామాన్యతలోను తనుకు తాను మరుగు చేసుకుంటాడు. అయితే ఇప్పుడు ఆగండి, ముగింపులో ఇది చెప్పుకుందాం. అయితే దేవుని యొక్క సాధారణమైన వర్తమానమును తృణీకరించినట్లయితే దానిని తృణీకరించుట దేవుని యొక్క సాధారణమైన మార్గమును నిత్యము నాశనమౌట అవుతుంది. అది ఎంతటి సామాన్యమైనదో మనం మాట్లాడుకున్నాము. ప్రజలు ఆలోచిస్తారు, దాని గురించి వారు నవ్వుతారు, అది నిరాకరిస్తారు, వారికి ఇష్టమొచ్చినట్లుగా దాన్ని చూస్తారు. అయితే అది దేవుని యొద్ద నుండి నిత్యమైన ఎడబాటు అవుతుంది. నోహు దినాల్లో ఎవరైతే చనిపోయారో అతని వర్తమానమును ఆలకించలేదు, వారు నశించిపోయారు. చీకటి గొలుసులలో ఆయన మరణములో యేసు వెళ్లి వారికి బోధించాడు. ఆయన లేవక ముందు ఆయన నరకంలోకి వెళ్లాడు, చెరసాలో ఉన్న ఆత్మలకు బోధించాడు. నోహు దినాల్లో నుండి దీర్ఘశాంతమును మారు మనస్సునందని వారికి బోధన చేశాడు. దేవుని యొక్క సాధారణ వర్తమానము సాధారణమైన మనుషుని వలన ప్రకటింపబడినది. ఆయన చెప్పాడు, నేను ఇక్కడ ఉంటానని నోవహు బోధించాడు, నేను ఇక్కడ ఉన్నాను. అవునది నిజం. అవునా, ఆ యొక్క ప్రవక్త వర్తమానములో ఎవరైతే వినకపోయారో దేవుని యొద్ద నుండి తాను పొందుకున్న మోషే అక్కడ అరణ్యములో ఉన్నాడు. అగ్ని స్తంభం ద్వారా క్రమముగా రుజువు చేయబడినవాడు, అరణ్యములో నడిపించాడు. దాని ద్వారా ఒక నిర్మాణాత్మక చేటుకు లేచుటకు ప్రయత్నించారు. వారిలో ప్రతి ఒక్కరూ నశించిపోయారు, అరణ్యంలో చచ్చిపోయారు. అయితే ఇద్దరు యెహోషువా కాలేబులు అక్కడ పరిశీయులు ఎంతో గుడ్డివారు అది చూడలేకపోయారు. కాబట్టి వారు వెనుకకు చూచి, మా పితరులు మన్నాను తిన్నారు, అరణ్యంలో మన్నాను తిన్నారు అని అన్నారు. యేసు చెప్పాడు, అవును వారు తిన్నారు, ప్రతి ఒక్కరూ చచ్చిపోయారు. దేవుని మహిమను వారు చూశారు, వారు వెలుగులో నడిచారు, వారు వెలుగులో నడిచారు, వారు అగ్నిస్తంభం యొక్క వెలుగులో నడిచారు, దాని యొక్క శక్తి సన్నిధిలో నడిచారు. పరిశుద్ధాత్మ వారు నడుచుటకు సిద్ధపరిచిన స్థలము గుండా వారు నడిచారు. దేవుడు సిద్ధపరిచిన పరలోకం నుండి పడిన మన్నాను వారు భుజించారు, నశించి నరకానికి వెళ్లిపోయారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ చనిపోయారు. ఆ మాట మీరు తీసుకున్నట్లయితే అది దేవుని సన్నిధి నుండి నిత్య ఎడబాటు అవుతుంది. వారందరూ ప్రతి ఒక్కరూ చనిపోయారు. చూశారా, యేసును తృణీకరించిన ప్రతి ఒక్కరూ నశించిపోయారు. నా భావమేదో మీరు గ్రహించారా? దేవుని యొక్క సామాన్యతను తృణీకరించుట, సరే నేను తప్పు చేశాను అని అంటావు. నీవు ఆ విధముగా చేయకూడదు, ఆ విధముగా దేవుడు అంగీకరించడు. నీవు నిత్యముగా నశించిపోతావు. మనం దాని గురించి ఆలోచించడం మంచిది. అది దేవుని చేత సరిగా గుర్తింపబడవలసి ఉన్నది. తర్వాత అది అలాగైతే అది ఆయన యొక్క వాక్యము. చూశారా, వారి వారి దినాలలో మోషేను తృణీకరించినట్లుగా, ఏలియాను తృణీకరించినట్లుగా, యోహాను తృణీకరించినట్లుగా, యేసును తృణీకరించినట్లుగా ఉండును. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పనివ్వండి, ఎక్కువగా మేము బాధించట్లేదనుకుంటాను. అయితే చూడండి, గత దినము టెక్సాస్ లోని హోస్టల్ కు పిలువబడ్డాను, ఒక క్షమాపణ పొందటానికి, ఒక వర్తమానం బోధించుటకు, జనులను సమకూర్చుటకు, ఈ యవనస్తుడు యవన బాలిక యొక్క క్షమాపణ సంతకము పొందుకుంటుకు. ఆ ఇబ్బందిలో వారున్నారు. మీకు తెలుసా, పత్రికలో మీరది చదివారనుకుంటాను, అది మిస్టర్ అయ్యర్ యొక్క మారుకుడుకు ప్రభు దూత యొక్క పటమును తీసిన వాడు మిస్టర్ అయ్యర్. దాన్ని మీరు అక్కడ చూస్తున్నారు. ఒక రోమన్ కేథలిక్, అతని భార్య యూదురాలు, అతడు ఈ యొక్క యూద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మత సంబంధమైన విషయాలు వారి మధ్య ఒకరు వారు మాట్లాడుకోరు. టెడ్ కిపర్మన్ వ్యాపారంలో అతనితో ఉంటున్నాడు, డగ్లస్ స్టూడియో కలిగున్నాడు. అతను అక్కడికి వచ్చినప్పుడు మిస్టర్ బెస్ట్, డాక్టర్ బెస్ట్, బాప్టిస్ట్ సంఘానికి చెందిన మిస్టర్ బెస్ట్, డాక్టర్ బెస్ట్ సహోదరుడు బోస్వర్త్ ముక్కు కింద అతను పిడికిల్లి పెట్టి అది కదిలించి అన్నాడు, నేనది చేస్తున్నట్లుగా నా పటము తీ అని అన్నాడు. నేను ఆ ముసలవాని చర్మం వలచి దైవిక స్వస్థత జ్ఞాపకార్థముగా నా పఠన గదిలో తగిలించుకోబోతున్నాను అని అన్నాడు. టెక్సాస్ లోని హాస్టల్ కు నేను వెళ్లక ముందు అక్కడికి వెళ్లమని ప్రభుని దేవుడు నాతో చెప్పాడు. ప్రభువు నామన నేనక్కడ ఉన్నాను. జరిగిన వాగ్వాదమంతా మీ అందరికి తెలుసు. పుస్తకాల్లో మరి ఇతరమైన వాటిలో మీరు చదివారు. అది అదే ఆ రాత్రి దీనంగా నడుచుటకు ప్రయత్నించాను. ఎందుకని వారు అన్నారు, వారు ఒక అవివేకుల గుంపు. డాక్టర్ బెస్ట్ అన్నాడు, వారు ఒక అవివేకుల గుంపు తప్ప మరేమీ కాదు అన్నాడు. అటువంటి వారు తప్ప దైవిక స్వస్థతను నమ్మువారు లేరు. అది ఒక వెనుకబడిన వెర్రి గుంపు. దేవుడు సామాన్యతలో ఉంటాడని వారికి తెలియదు. ఎందుకని చివరికి వ్యాకరణ విద్య ఎరుగిన వ్యక్తి అతను తన నాగరికత పాండిత్య డిగ్రీలతో సహోదరు బోస్ వర్తను పడగొట్టగలని తలంచాడు. అయితే వాక్యం వద్దకు వచ్చినప్పటికీ అతనికి పదే వంతుడు కూడా ఇతరు సరికాడు. చూశారా, సహోదరు బోస్ వర్తకు తెలుసు తానెక్కడ నిలబడ్డాడు. అతని యొక్క ప్రజలు చాలా మంది ఆ వాదనలో ఉన్నారు. మరి అది అదే తర్వాత మా మీద విరుచుకుపడ్డాడు. మేము అవివేకులు గుహం అని చెప్తూ విజ్ఞానవంతులైన వారు ఎవరు చివరికి అది నమ్మరు అని అన్నాడు. సహోదరు బాస్వర్త్ అన్నాడు, ఒక క్షణం. అతను చెప్పాడు, ఈ నగరంలో ఎంతమంది? సుమారు 30,000 మంది ఆ రాత్రి మా మధ్య కూర్చున్నారు. ఇక్కడున్న ఈ పట్టణంలో ఈ పెద్ద అందమైన బాప్టిస్ట్ సంఘాలకు వెళ్లువారు. సహోదరు బ్రహాం నగరంలో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి ద్వారా వారు స్వస్థత పొందియున్నారని వైద్యుని వివరణ వలన రుజువు చేయగలరు. నిలబడండి. 300 మంది నిలబడ్డారు. దాని సంగతి ఏంటి? అది అదే సామాన్యతలో దేవుడు మరుగు చేసుకున్నాడు. అతడన్నాడు, దైవిక స్వస్థత చేసిన వాళ్ళని తీసుకురా. ఒకరికి మాయజ్వాల చేయుటను చూడదిమ్ము. ఈ రోజు నుండి 1 సంవత్సరం నన్ను వారిని చూడదిమ్ము. ఎవరైతే చిత్రం తీశారో ఆ ఐఎస్ అక్కడే ఉన్నాడు. అతడన్నాడు, మిస్టర్ బ్రహాం మాయాతంత్రం చేసే వానికంటే మరొకడు కాడు. ఆమె గొంతు మీద కాయ కలిగిన ఒక స్త్రీని చూశాను, అది అలాగున్నది. అతడన్నాడు, ఆ స్త్రీని మాయాతంత్రం చేశాడు అని. తర్వాత రోజు ఆమెతో నేను మాట్లాడాను. ఆమెకు గొంతు మీద కాయలేదు. చెప్పాడు, అతడు ఆమెను మాయాతంత్రం చేశాడు. ఓ, అతడు నన్ను హేళన చేశాడు. నేను పట్టణ విడిచి పారిపోవలసినదని అన్నాడు. అది చేయునది అతనే అన్నాడు. అత చూశారా అలాంటివన్నీ అన్నాడు. పెద్ద అక్షరాలతో ముందు పేజీలో పెద్ద అక్షరాలతో అవి హాస్టల్ క్రానికల్లో ప్రచురమైనవి. ఒక్క మాట నేను చెప్పలేదు. నా తండ్రి పనిని చేయుటకు నేనెక్కడ ఉన్నాను. అది అంతే. ఆ వాక్యంతో నిలబడు. ఆయన నన్ను అక్కడికి పంపాడు. అది ఆయన పని. ఆ రాత్రి నేనెక్కడికి నడిచి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, నేను ఎలాంటి స్వస్థపరచువాడను కాను. నేను కాదు. ఎవరైనా అది చెప్పినట్లయితే వారు తప్పు అని నేను చెప్తాను. దైవిక స్వస్థత చేయువాడు అని పిలిపించుకున్నట్టుకు నేను కోరుకున్నాను. నేను చెప్పాను, డాక్టర్ బెస్ట్ రక్షణను బోధిస్తే అలాంటప్పుడు దైవిక రక్షకుడు అని పిలువబడడు. నేను చెప్పాను, అలాంటప్పుడు దైవిక స్వస్థతను నేను బోధించినప్పుడు దైవిక స్వస్థత ఇచ్చువానిగా పిలువబడుటకు నేను కోరను. అయితే అతను అంటున్నాడు, అతడు దైవిక రక్షకుడు కాదని. నిజమే, అతడు కాదు. నేను కూడా దైవిక స్వస్థత ఇచ్చువాడిని కాదు. అయితే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. దానికి నేను ఎత్తిచూపుచున్నాను. చూశారా, కాబట్టి అతడన్నాడు, బుద్ధిహీనత మీకు తెలుసా? తిరిగి వెళ్లాడు. మరియు నేను అన్నాను, ఈ ప్రసన్నత దేవుని యొక్క ఈ వరము ప్రభు యొక్క ఈ దూత అది ప్రశ్నార్థకమైనట్లయితే అది నిరూపించబడును. ఆ సమయానికి ఇక్కడ ఆమె సుడిగాలిలో దిగివచ్చినది అన్నాను. ఇప్పుడు మాట్లాడిన అవసరం లేదు. ఆయన ఇదివరకే నాతో మాట్లాడాడు. నేను బయటికి వెళ్లిపోయాను. నేను హాస్టల్ లోకి వెళ్లాను. అది పెద్ద నగరము, దేశంలోని అందమైన ఒక పట్టణము. అంతటిలో నిన్నటి దినము నేను అక్కడికి వెళ్లినప్పుడు ఆ పట్టణాన్ని చూచుటకు విచారకరమైనది. వేతులు మురికిగా ఉన్నాయి. టెక్సాస్ మూల వరకు బజార్లన్నీ అలాగే ఉన్నవి. ఎక్కడైతే చలన చిత్ర తారలు నివాసముంటారో రైస్ హోటల్కు వెళ్లాను. క్రింది అంతస్తు ఎద్దుకు వెళ్లాను. ఆ పలహారశాల ఎద్దుకు వెళ్లాను. సీలింగ్ పడిపోతుంది. గచ్చు నేలపై ఉంది. మురికి ధూళితో ఉంది. నా జీవితంలో ఎన్నడూ కన్ని విని ఎరుగునంతగా బోధకుల మధ్య కలవరమున్నది. ఎందుకని? వెలుగును తృణీకరించుట చీకట్లో నడుచుట అవుతుంది. అక్కడే వారి పిల్లలు మరణ వరుసలో ఉన్నారు. అవును, దేవుడు దిగివచ్చాడు. సామాన్యత చూపబడి మరి నిరాకరించబడినప్పుడు అప్పుడు దేవుడు తనకు తాను సామాన్యతలో చూపబడెను. ప్రపంచాన్ని వ్యాప్తి చేసిన ఆ పటమును వారు అక్కడ తీశారు. చివరికి శాస్త్రవేత్తలు చెప్పారు, ప్రపంచ చరిత్రలో మరెన్నడూ ఫోటో తీయని అతీతమైన ఉనికి మాత్రమే ఇది అని అన్నారు. మత సంబంధమైన కళలతోనున్న హాలులు వాషింగ్టన్ డిసిలో వ్రేలాడుతున్నది. అది అదే సామాన్యత ప్రత్యక్షత మాయలు. తరువాత చూశారా చూశారా, సామాన్యతలో దేవుడు మరుగు చేసుకును, తరువాత తనకు తాను ప్రత్యక్షపరచుకును. అవునా, ఆయన తనకు తాను క్రీస్తు యొక్క మరణంలో మరుగు చేసుకున్నాడు, అయితే పునరుద్ధానంలో ప్రత్యక్షపరచుకున్నాడు. ఓహో, ఇంకా మొదలగిన వాటిలో మనం చెప్పగలం, దానికి అంతము లేదు, చెప్తూ వెళ్లవచ్చు. అయితే అక్కడే నీవు నావు. అవునా, క్రింది అంతస్తుకు వెళ్లి వెలుగు చూడకుండా నీ కళ్ళు మూసుకుని ఒక సూర్యరశ్మి ఉన్నదని నిరాకరించుట చెప్పుట నిరాకరించి చెప్పుట జ్ఞాపకం ఉంచుకో. నీది తప్పు ఎంటుకగల ఒకే ఒక కారణం, మొదటిగా నిజాన్ని నిరాకరించుటే. చూశారా, నీ కళ్ళను తెరచుటకు నిరాకరించుట. నీవు చీకట్లో జీవిస్తావు, గ్రహించవా? నీవు చూచుటకే నిరాకరిస్తే నీవు ఎలాగో చూడగలుగుతావు? చూశారా, సామాన్యమైన వాటిని గమనించు, స్వల్పమైన వాటిని చేయుటకు మరచి పెద్ద కార్యములు చేయుటకు ప్రయత్నములు చేయుట. తరువాత ఇది చూడు, ఇది నీకు నన్ను చెప్పనివు, మత్తయి 11:10 ఆయన ఇలాగూ చెప్పాడు, మీరది అంగీకరించగలిగితే ఇది అతడే. చూశారా, నాకు ముందుగా పంపబడినవాడు ఇతడే, అది సామాన్యత. ఆయన ఒక దినాన అడిగారు, శాస్త్రులు ఎందుకు చెప్పుతున్నారు? అలాగైతే ఆయన చెప్పాడు, మనుష్య కుమారుడు యెరూషలేములకు వెళ్ళుచున్నాడు, నేను పాపుల చేతుల్లో పెట్టబోతున్నాను, మనుష్య కుమారుని వారు చంపబోతున్నారు, ఆయన చనిపోబడబోతున్నాడు, మరియు మూడవ దినమున ఆయన మరణా లేవబోతున్నాడు అన్నాడు. అక్కడ ఆ దర్శనం ఎవరితోనూ చెప్పవద్దు. ఇప్పుడు అది ఆలోచించి, ఎవరైతే యోహానుతో అరణ్యములో నడిచారో, అతనితో మాట్లాడారో, అతనితో భుజించారో, వారు నది ఒడ్డున కూర్చొని అడిగారు, ఏలియా మొదట రావాలని ఉపదేశకులు ఇది ఎందుకు చెప్పుచున్నారు అని. నీవు చెప్తున్నావు, నీవు సిలువ వేయబడుటకు వెళ్ళుచున్నానని మరియు తిరిగి లేచదను అని. నీవు మెస్సయ్యావు, సమస్త లేఖనాన్ని ఇక్కడ చెప్పుచున్నవి, లేఖనములు విషయముగా చెప్పుచున్నవి. క్రీస్తు రాకముందు ఏలియా మొదట వచ్చును. ఆ అవునండి, ఆయన చెప్పాడు, ఆయన ఎప్పుడో వచ్చను, అది మీరు ఎరుగలేదు. ఎవరది? శిష్యులు. నేను ఇక్కడ మిమ్మల్ని కొద్దిగా గాయపరచగోరుచున్నాను, అది చూస్తారని భావం కాదు. తర్వాత కొద్ది క్షణాలు చూశారా, 1-2 క్షణాలు అయితే తద్వారా మీరు తప్పక అర్థం చేసుకుంటారు. నా స్వరం వింటున్నారా? చూడండి, ఎందుకని క్రీస్తుతో నడిచిన ఆ మనుషులు మొదట ఏలియా తప్పక రావలసి ఉన్నదని లేఖనం ఎందుకు చెప్పుచున్నది? యోహాను వలన స్వంతగా మార్పు చెందినవారు వారు. అతడెవరో చివరికి తెలియదు. నా భావమేదో మీరు అర్థమైందా? మీకు అర్థమైందా? ఏలియా మొదట రావలసి ఉన్నదని లేఖనములు ఎందుకు చెప్పుచున్నవి? ఆయనతో నడిచిన శిష్యులు ఈ సంగతులకు ముందు అతడు మొదట వచ్చి సమస్తమును చక్కబెట్టునని ఎందుకు లేఖనములు చెప్పుచున్నవి? సుమారు 1/2 డజన్ ముందు అతడు చేశాడు, అదంతే. చూశారా, దాన్ని స్వీకరించదగిన వారు వారు మాత్రమే, అది చూచుటకు నిర్ణయించబడిన వారు వారే. యేసు చెప్పాడు, అతడు ఎప్పుడో వచ్చాడు, మీరు అది ఎరగలేదు, అయితే అతడు ఏమి చేయడని లేఖనము చెప్పినదో అదే చేశాడు. అతడు వారిని పునరుద్ధరణ చేశాడు, మీరందరూ నన్ను స్వీకరించి నాయందు విశ్వాసముంచితిరి. అతడు చేస్తాడని లేఖనం ఏది చెప్పినదో ఖచ్చితంగా అదే చేశాడు. వారేమి చేయదురనే లేఖనం చెప్పినదో అతని ఎడల అదే వారు చేశారు. అతడెప్పుడో వచ్చాడు, మీరది ఎరగలేదు. మీరు సంసిద్ధమేనా? నేను కొద్దిగా మిమ్మల్ని దిగ్భ్రాంతి కలుగు చేయకూరుతాను. ఎత్తబోట ఆ విధముగానే ఉంటుంది, అదెంతో సాధారణంగా ఉండును, అలాగా ఉండునని అనుటకు ఎలాంటి సందేహం లేదు. ఒకనొక దినాలలో ఎత్తబడుట వచ్చును, దాని గురించి ఎవ్వరు ఏది ఎరుగరు. ఇప్పుడు ఎవరు వెళ్లిపోవద్దు, వెళ్లిపోవద్దు, వెళ్లిపోవద్దు. అయితే ఒక నిమిషం పట్టము చేయండి, నేను ఖచ్చితంగా ముగిస్తున్నాను. అంతటి సాధారణమైన విధముగా ఎత్తబడుట వచ్చును, తీర్పు వచ్చే వరకు. మరియు మనిషి కుమారుని వారు చూతరు, వారు చెప్తారు, మనం ఫలానా ఫలానాది కలిగి ఉన్నాము కదా అని. ఏలియా మనకై పంపబడవలసింది కదా, ఒక ఎత్తబడుట ఉండవలసి వలయను కదా అని. యేసు చెప్తాడు, అదెప్పుడో జరిగినది, మీరేది తెలుసుకోలేదు. దేవుడు సామాన్యతలో. చూశారా, ఈ వారం మనము భక్తిపూర్వకమైన నిగూఢమైన ఉపదేశము పొందుకోబోతున్నాము. ఇప్పుడు గమనించుడి, ఎత్తబడుట ఆ పెళ్లి కుమార్తెలు ఎంతో కొద్ది మంది మాత్రమే వెళ్తారు. ఇప్పుడు చూడండి, ఏ విధంగా ఉపదేశకులు అది పొందుకున్నారు. వారికి పఠములు ఉన్నవి. ఇక్కడకు 10 మిలియన్ల మంది వచ్చారని వారు వచ్చి చూపుతారు. అది మెథడిస్ట్ బోధకులైతే అందరూ మెథడిస్టులు అంటారు, పెంతికోస్తు బోధకులైతే పెంతికోస్తులందరూ అని అంటాడు. అది ఎన్నడూ దాన్ని ముట్టదు. అది అలాగుందిను. బహుశా ఒకరు విడుస్తారు జెఫర్సన్విల్, కేవలం ఒకరు తప్పిపోదురు, మిగతా వారికి తెలియదు. ఒకరు విడిచిపెట్టబడతారు జార్జియాను. చూశారా, ఒకరు ఆఫ్రికాను విడుస్తారు. జీవిస్తున్న వారిలో 500 మంది కొనిపోబడుటలో ఉంటారని చెప్పగలం. అది సంఘ సభ్యులు కాదు, ఇది పెళ్లి కుమార్తె. అది సంఘము కాదు, ఇది పెళ్లి కుమార్తె. చూశారా, సంఘము వేలాది మందిగా లేపబడతారు. అయితే అది తరువాత పునరుత్థానము. 1000 సంవత్సరాల వరకు వారు బ్రతకరు. అవునా? అయితే పెళ్లి కుమార్తెలో ఈ నిమిషంలో 500 మంది విడువబడితే అందరూ గూర్చి ప్రపంచానికి ఏమీ తెలియదు. యేసు చెప్పాడు, ఒకరు పడకలో ఉంటారు, నేను ఒకరిని తీసుకుంటాను, ఒకరిని విడిచిపెడతాను. అది రాత్రి పూట పొలములో ఇద్దరు ఉంటారు, భూమి యొక్క అవల భాగాన ఒకరిని తీసుకుంటాను, ఒకరిని విడిచిపెడతాను. నోహు దినములో ఉన్న రీతిగా మనిషి కుమారి దినములో ఉండును. ఆలోచించు, ప్రతిదీ సాధారణంగానే కొనసాగుచుండును. ఒక మూఢభక్తి వర్తమానము కొనసాగుచుండును. మొదటి విషయం ఏంటో తెలుసా? ఈ సేవకుడికి ఎక్కడికో పోగుచున్నాడు. అతడు తిరిగి రాడు. బహుశా అడవుల్లోకి వేటకు వెళ్లి ఉండును. అతడు తిరిగి రాడు. ఇతడు ఎక్కడికో వెళ్లాడు. ఏం జరిగిందో తెలుసా? నేను అనుకుంటున్నాను ఆ యవ్వన బాలిక ఎక్కడో ఒక చోట చిక్కుకుని ఉండును. తెలుసా, ఒకరు ఆ బాలికను తీసుకుని చెరచి బహుశా నదిలో పడవేసి ఉందరు. ఆమె ఎవరితోనూ లేదు. అందులో సగం, ప్రతి దానిలో 99 నేను చెప్తాను, ప్రతి 100 మిలియన్లలో అందును గూర్చి ఎరుగరు. చూశారా, ఆమెకు పరిచయస్తుల్లో ఒకరు తప్ప అని చెప్తారు. అమ్మాయి తప్పిపోయినది, ఎందుకని? నాకు అర్థం కాలేదు. ఆ విధముగా ఆమె ఈనాడు విడవదు. లేదు, సమాధులు తెరవబడును అని వారు చెప్పినప్పుడు, సమాధులు ఎట్లు తెరవబడును? నేను అనుకున్నట్లుగా ఇందులోకి వెళ్ళటకు నాకు సమయం లేదు. దేవుని యొక్క సామాన్యతను చూపించుటకై నేనిది తీసుకోబోతున్నాను. ఆ యొక్క కాల్షియం, పొటాష్ మొదలగునవి నీళ్లలోన్న ప్రతి ఒక్క పదార్థములు కేవలము గంటె మాత్రం అవుతుంది. అవునది నిజం. అదేం చేస్తుందనగా, అది ఆత్మను జీవమును వెనుకకు తీస్తుంది. దేవుడు అలా మాట్లాడగా ఎత్తబోట వస్తుంది. అది అక్కడ అలాగుండబోదు. దేవదూతులు దిగివచ్చి సమాధులను త్రవ్వి సచ్చిన పీనుగులను బయటకు తీయుట కాదు. అదేంటి? ప్రారంభములో అది పాపములో పుట్టినది. అయితే మీకు తెలుసా, దానిని పోలియున్న నూతనమైనది ఒకటి. మనము దీనిని కలిగుంటే మనము తిరిగి చనిపోతాము. చూశారా, నీవు చెప్తావు సమాధులు తెరవబడిను, చనిపోయిన వారు బయటికి వచ్చేదరు. అది నిజము కావచ్చును, అయితే తెరవబడిను అని నీవు చెప్పినట్లుగా కాదు. గమనిస్తున్నారా? అవునది నిజం. గమనిస్తున్నారా? అది అలాగూ కాదు, అది రహస్యమై ఉంటుంది. ఎందుకనగా మధ్యరాత్రి వేళ దొంగవలి అని ఆయన చెప్పాడు. ఈ ఎత్తబడిన గుర్చి ఆయన ముందుగానే మనకు చెప్పాడు. తర్వాత తీర్పులు వచ్చును, పాపము, తెగుళ్లు, వ్యాధులు, ప్రతిదీ వచ్చును. తీర్పులు వచ్చినప్పుడు ప్రజలు వారిని తీసుకోమని మరణము కొరకు మొరపెడతారు. ప్రభువా, మా పైన ఎందుకు ఈ తీర్పు? ఎత్తబడుట మొదట జరుగును అని నీవు చెప్పినప్పుడు అవి ఎందుకు అందురు. ఆయన చెప్తాడు, అదెప్పుడూ వచ్చినది, మీరు దాన్ని ఎరగలేదు. చూశారా, సామాన్యతలు ఆయనకు ఆయన మరుగు చేసుకును. ఓహో, సరే, అది ఎప్పుడు జరిగినది? మీరేది తెలుసుకోనలేదు. ఆయన రాకను గుర్చిన చిన్న సూచన విశ్వాసులు ఎందుకు నమ్మరు? లేఖనముల ద్వారా పలుకుబడిన వీటన్నిటి కోసం వారు ఎదురు చూస్తారు. మధ్యలో చంద్రుడు దిగిపోతాడు, లేక సూర్యుడు మధ్యాహ్నమందు. అన్ని విధాలైన అలాంటివి ఉండబోతున్నవి. నేను ఇక్కడ వివరణ పట్టి రాసుకున్నాను. చూశారా, అవేంటో చూపించలేదు. ఈ వారంలో ముద్రల తెలుగుబడిలో మనం అది పొందుకుందాము. ఎలాగైనా సరే, అది అదే. అవి ముందుగానే జరిగిపోయినవి, నీవు అది ఎరగలేదు. చూశారా, అది అలాగైనట్లయితే ప్రభు యొక్క దూత ఆ ముద్రలు విప్పినట్లయితే, చూడండి, జ్ఞాపించుకోండి, ఆ మరమైన 7 ఉరుములతో అది ముద్రించబడినది. చూశారా, ఇప్పుడు ఏంటి? దీనులైన ప్రజల చిన్న సామాన్యతను ప్రజలు ఎందుకు నమ్మరు? గమనిస్తున్నారా, దేవుని సూచనల యొక్క స్వరము, అది ఎందుకు నమ్మరు? ఎల్లప్పుడూ ఉన్నట్లుగాని దేవుని యొక్క సత్యవాక్యము ప్రత్యక్షపరచబడుట, అది అంతే. వ్రాయబడిన వాక్యం యొక్క సాధారణ పద్ధతిని నమ్ముటకు వారి యొక్క అధిక విద్య, అతి తెలివి నమ్మకుండా చేసినవి. దానికి వారి యొక్క స్వంత అనువాదమును పెట్టగొరుతారు. ఇది దీని యొక్క అర్థం కాదు, అది దీని యొక్క అర్థం కాదు. చూశారా, అది ఆ అర్థం కాదు. వినండి, నేను ఇది త్వరగా చెప్పనా, ఇక్కడ ఈ స్థలంలో దేవుడిచ్చిన దర్శనాలు కూడా అవి ఎంతగానో అపార్థం చేయబడేను. ఆ కారణము చేతనే టేపుల్లో మీరు నావి వింటున్నారు. ఈ విధముగా చెప్పబడుతుంది, టేప్ ఏమి చెప్పినది చెప్పండి, దర్శనం ఏమి చెప్పినది చెప్పండి. మీరు బాగా మేల్కొని ఉంటే మీరు అక్కడ చూస్తారు. అవునా? నేను నా చేతిలో పెట్టుకుని మీకు చూపించిన అవసరం లేదు. అవునా? 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 అది ఇక్కడే ఉన్నది. మనము అంతములో ఉన్నాము. అవునా? అవునండి. తెలివితేటలు గల విద్యావంతులు దాన్ని పోగొట్టుకుంటారు. సాధారణమైన దర్శనాలు అంతటి సాధారణమైన విధముగా అవి బయలుపరచబడినప్పుడు ప్రజల తలపైన ముసుగులైనట్లుంటుంది. చూశారా? ఎందుకనగా నేను దర్శనాన్ని చూశాను, అక్కడ వేటకు వెళ్లినంతా మీతో చెప్పాను. అది ప్రజలు తొట్టిలా చేసింది. ఒక ఉద్దేశం కొరకే దేవుడు పంపాడు. తిరిగి వచ్చి దాన్ని అనువదించి నా తల్లి వెళ్లిపోవుట మొదలైనవి చూపించుట. తరువాత తిరిగి వచ్చి ముందుగానే దాన్ని చెప్పాను. అవి జరుగునని ఆయన ఆ విధముగా చెప్పాను, ఏ విధముగా చెప్పాను, ఖచ్చితంగా ఆ విధంగా జరిగినవి. చూశారా? ఆయనను అక్కడికి వచ్చి ఒప్పుకున్నాడు. అతను చెప్పాడు, నేను మెస్సయాను కాదు, కాని నేను అరణ్యములో కేకవేయే ఒక శబ్దమును అని. సాక్షాత్తు శిష్యులు అన్నారు, ఏలియా మొదట రావలసి ఉన్నదని లేఖనం ఎందుకు చెప్పుచున్నది? చూశారా? దేవుని యొక్క సామాన్యత ప్రజలు తలలపైన వెళ్ళుచున్నది. దీన్ని తీసుకుని తర్వాత ముగిస్తాను. దేవుని సహాయం చేత నేను చేస్తాను. చూడండి, చూడు, దీన్ని వివరిద్దాం. ఇదంతా చెప్తున్నందుకు మన్నించండి. చూడండి, మిమ్మల్ని ఉంచినందుకు క్షమించండి. అయితే కొద్ది గంటలు మాత్రమే, తిరిగి మనం వస్తాం. చూడండి, ఒక సాధారణమైన సిరా చుక్కను తీసుకుందాం. ప్రతిదీ ఒక ఉద్దేశం కొరకు. ఈ ఉదయవేళ మీరిక్కడ కూడుకున్నది ఒక ఉద్దేశం కొరకు. చార్లీ, నేను మీ ఇంట్లో భోజనం చేశాను. నెల్లీ, నీవు నా కొరకు వంట చేశావు ఒక ఉద్దేశం కొరకు. ప్రతిదీ ఒక ఉద్దేశం కొరకు. ఈ ఆలయం ఒక ఉద్దేశం కొరకు నిర్మితమైనది. ఒక ఉద్దేశం లేకుండా, ఒక కారణం లేకుండా ఏది ఉండదు. ఇప్పుడు మనము చిన్న సిరా చుక్కను తీసుకుందాం. మీరు వినగలుగుతున్నారా? చిన్న సిరా చుక్కను తీసుకుని దాన్ని చూద్దాం. అదేంటి? సిరా చుక్క. అది ఎక్కడి నుంచి వచ్చినది? అయితే ఇప్పుడు ఈ సిరా చుక్కను తీసుకుందాం. ఇది నల్ల సిరా అందాం. ఆ సిరా ఒక ఉద్దేశం కొరకు. చెరసాల నుండి బయటికి వచ్చు నా క్షమాపణను ఇది వ్రాయగలదు. మరణ గదిలోండి క్షమాపణను అది వ్రాయగలదు. అవును, యోహాను 3:16 అది వ్రాయగలదు. అది నమ్ముడు ద్వారా నా ఆత్మను అది రక్షించగలదు. అవును, అది నిజమేనా? లేక అది నా మరణ శాస్త్రమును సంతకం చేయగలదు. చూశారా? అది నన్ను న్యాయ తీర్పును వద్ద ఖండించగలదు. అది ఒక ఉద్దేశం కొరకి. అవును, అది నిజమేనా? సరే, అది ఎక్కడి నుండి వచ్చినదో ఆ కొద్ది సిరా అని చూద్దాం. అది సిరా. అది సిరాగా అగు వరకు రసాయనాలు మొదలైనవి కలుపుడు ద్వారా అది వచ్చినది. అది నలుపు. మీ బట్టల మీద అది వేస్తే అది మరకలు ఏర్పడుతుంది. అయితే మనము చలువ పిండి బ్లీచ్ అను దానిని మనము తయారు చేస్తున్నాం. స్త్రీలైన మీరు క్లోరాక్స్ బ్లీచ్ ని వినియోగిస్తారు. సరే, నేను ఒక సిరా చుక్కను తీసుకుని బ్లీచ్ తిట్టులో వేస్తాను. సిరాకు ఏం జరుగుతుంది చూడండి. ఎందుకు? బ్లీచ్ తయారు చేయబడి పరిశోధించబడిన రసాయనం వలన రసాయనముల కలయిక అవుతుంది. మీరు అది చూడలేనంతగా విడగొట్టును. బ్లీచ్ లోని కొంత భాగము నీళ్లు. నీళ్లు H2O అనగా హైడ్రోజను ఆక్సిజన్. హైడ్రోజను ఆక్సిజన్ రెండు కూడా హానికరమైన ప్రేలుడు పదార్థాలే. ఆ తర్వాత హైడ్రోజను ఆక్సిజన్ వాస్తవంగా బూడిద. అవి అదే నిజము, రసాయనిక బూడిదలు. కేవలము రసాయన బూడిదలు. వాటిని కలుపు, నీరు నీకు వస్తుంది. అయితే అది విడది, నీవు హైడ్రోజన్ ఆక్సిజన్ పొందుకుంటావు. అది ఆ విధంగా వెనుకకు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ రసాయనిక శాస్త్రవేత్తలు కూర్చుని ఉండవచ్చును. ఇప్పుడు అది చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనగా అది రసాయన వేత్తలు అంటారు. ఫార్ములా, సూత్రము తెలియదు నాకు. దేవుడు అందులో ఆయన బయలుపరుచుకున్నాడని నమ్మి నా స్వంత దీన మార్గములో అది వివరించగోరుతాను. చూడండి, సిరా చుక్కను బ్లీచ్ లో నేను వేస్తున్నాను. ఏం జరిగింది? వెంటనే నల్ల మరక వెళ్లిపోయింది. నీవు కావాలనుకుంటే మరణానివది కనుగొనలేవు. అది వెళ్లిపోయింది. నీవెన్నడూ అది చూడలేవు. ఏం జరిగినది? దాని నుండి అది వచ్చుట నీవు చూడలేవు, నీవు కనుగొనలేవు. నీవు ఎందుకని చూడలేవు? ఎందుకనగా అది విడిపోయినది. దాని యొక్క అసలైన ఆమలోకి అది తిరిగిపోయినదని విజ్ఞాన శాస్త్రం చెప్పుచున్నది. ఎక్కడి నుండి ఆమ్లములు వచ్చినవి గమనిస్తున్నారా? ఫలానా వాటి ద్వారా అవి వచ్చినవి అని మీరు చెప్పవచ్చు. సరే, ఉదాహరణగా ఆవిర్ల వలన ఆమ్లములు తయారగును. ఆవిర్లు ఎక్కడి నుండి వచ్చినవి? అది మనం చెప్పవచ్చు, పరమాణువుల ద్వారా ఆవిర్లు తయారవుతవి. పరమాణువులు ఎక్కడి నుండి వచ్చినవి? అణువుల నుండి. అణువులు ఎక్కడి నుండి వచ్చినవి? రుణ విద్యుత్ కణము ద్వారా. అవి ఎక్కడి నుండి వచ్చినవి? సూర్యరశ్మి ద్వారా. చూసారా, రసాయన వేత్తలు కనుగొన్న వాటి యొద్దకు వెళుచున్నాము, మరియు అది ఒక పదార్థమై మరియు ఒక సృష్టి అయితే అది సృష్టికర్త యొద్ద నుండి రావలసి ఉన్నది. మీరు ఇక్కడ తలవన తలంపుగా కూర్చుని ఉండలేదు. అనుకున్న రీతిగా 12:30 లేక 1 గంట వరకు మిమ్మల్ని ఉంచలేదు. నీతిమంతుని అడుగుజాడలు ప్రభు చేత నిర్ణయించబడినవి. అవునా? అందుకొరకు కారణం ఒకటి ఉంటుంది. నమ్ముటకు నీ కొరకు ఒక కారణం ఉంటుంది. నీవు నమ్మకుండా ఉండుటకు కారణం ఒకటి ఉంటుంది. అది సిరావలే అది ఉంటుంది. ఇప్పుడు దాన్ని విడదీద్దాం. మొదటి విషయం, పరమాణువుల వరకు మనం అది తీసుకుని వద్దాం. ఇప్పుడు మనము పరమాణువు తీసుకుందాం. నేను చెప్తాను, సంఖ్య ఒక్కసారి పరమాణువులు 9, 9 సార్లు పరమాణువులు 12, అది 11 అయితే దాని నుండి ఎరుపు వస్తుంది. అయితే నలుపు ఒకటి కొరకై అది 12 కావలసినది. అటు తర్వాత అణువు ఎద్దుకు అది తీసుకెళ్దాం. అది అణువు మరియు 9 6లు సమానులకు ప్లస్ 4 3 సమానువులు కలిపినలా అది 11 16 11 సమానులు అవుతుంది. అది 16 12 అయితే అది ఊదారంగు కావచ్చును. చూసారా, తరువాత ఆ విధముగా విచ్ఛిన్నం చేయి, విడగొట్టు. ప్రారంభంలో అక్కడ ఏదో ఒకటి ఉన్నదని అది తెలుపుతున్నది. అది కేవలము ఇంగిత లేక సాధారణ జ్ఞానము. అది సృష్టి. దానికి ఒక సృష్టికర్త ఉండవలసి ఉన్నది. అది ఒక సృష్టికర్త యొద్ద నుండి బయలుదేరి అది నిర్ణయించబడి వివిధమైన వాటిలో పెట్టబడినది. విజ్ఞాన శాస్త్రము అణువు బి 16 12 గుణించినను 14 గుణించినను ఎన్నిసార్లు చేసినను దాన్ని చేయలేరు. దేవుడే దానిని చేయవలెను. అటు తర్వాత ఎక్కడైతే అణువులోకి చేరుకున్నదో ఆ స్థలానికి తీసుకురాబడుతుంది. తర్వాత విజ్ఞాన శాస్త్రం అది తాకుతుంది. తర్వాత అది పరమాణువులోకి వస్తుంది. తర్వాత కొంచెం బాగుగా అది చూడగలుగుతారు. అడు తర్వాత దాని నుండి ఒక దానిలోకి వస్తుంది. ఆ తర్వాత మొదటిగా రసాయనలోనికి వచ్చి వీటిని ఒకటిగా కలుపుతుంది. నేను ముగిస్తున్నాను, ఇది పోగొట్టుకోవద్దు. మానవుడు పాపం చేసినప్పుడు అతడు దేవునికి తనకు తానే వేరైపోయాడు. మహా అఘాధమును దాటాడు. ఈ వైపున మరణంలోనికి వెళ్లిపోయాడు. అతడు వదిలిపెట్టాడు. ఇక వెనుకకు మార్గం లేదు. ఖచ్చితం తిరిగి వెనుకకు వచ్చుటకు మార్గం లేదు. అయితే అటు తర్వాత అతను చేసినప్పుడు రక్తము కొరకు గొర్రెపిల్లనే కాని లేక మేకను కాని లేక గొర్రెను కాని లేక ఒక దాని ప్రత్యామ్నాయంగా దేవుడు అంగీకరించాడు. అది మహా అఘాధం అవతల వైపున ఆదాము లేక హెబెలు పలికాడు. ఆ వైపున అతడు దేవుని యొక్క కుమారుడు. అతడు దేవుని సంతానమై ఉన్నాడు. అతడు భూమిని స్వతంత్రించుకుని వాడై ఉండెను. అతడు ప్రకృతిని స్వాధీనము చేసుకోగలడు. అతడు శూన్యతలో మాట్లాడగలడు. అతడు తనకు తాను సృష్టికర్త. అతడు దేవుని యొక్క సంతానము. అతడు దాటినప్పుడు అతని కుమారత్వంకు అతడు వేరైపోయాడు. అతడు ఒక పాపి. స్వాభావిక అతడు సాతాను యొక్క హస్తాల్లో, సాతాను పరిపాలనలో ఉన్నాడు. ఒక రసాయన మగు రక్తమును అర్పణముగా దేవుడు తీసుకున్నాడు. అయితే కోడెల యొక్క మేకల యొక్క రక్తము పాపము నుండి వేరుపరచలేకపోయాను. లేదు, అది పాపమును కప్పివేసినది. నా చేతి మీద ఎర్రటి మరక నాకున్నట్లయితే, తెల్లదానితో కప్పినట్లయితే ఎర్రటి మరక ఇంకా అక్కడే ఉన్నది. చూడు, ఇంకా అది ఉన్నది. పాపము నిమిత్తమై ఒక విరంజన శూన్యమును బ్లీచ్ను దేవుడు పరలోకం నుండి పంపాడు. అది ఆయన యొక్క సొంత కుమారుని రక్తము. మనము ఒప్పుకునే పాపము దేవుని బ్లీచ్ లో పడగనే అది తిరిగి దానిని కనుగొన ప్రయత్నిస్తే కాలకాలాలుగా మధ్యవర్తుల ద్వారా ఉన్న పాపపు రంగు వెనుకకు పోయి మన మీద నేరారోపణ చేయు సాతాను కొట్టి న్యాయ తీర్పు దినం వరకు అది అతనిపైనే ఉండును. కుమారునికి ఏమి జరిగినది? తిరిగి అతనికి తండ్రితో సంపూర్ణ సహవాసములో ఉండును. అఘాధము మరోవైపు నిలబడి అతనికి వ్యతిరేకమైన ఇలాంటి పాపపు జ్ఞప్తి లేకుండా ఉండును. ఎక్కడ కూడా ఎటువంటి బ్లీచ్ మరక ఇక కనబడదు. అతడు స్వతంత్రుడు. హల్లెలూయా. ఆ యొక్క క్లోరాక్స్ వలె లేక ఆ యొక్క సిరా ఇక సిరా వలె ఉండదు. ఎందుకనగా అది పగులుగొట్టబడి వెనుకకు పంపబడినది. యేసుక్రీస్తు రక్తంలోకి ముంచబడిన ఒక పురుషుడు లేక ఒక స్త్రీ అది అన్ని సూచిక లక్షణాలను చంపివేస్తుంది. ప్రతి పాపము యొక్క పరిమాణము తిరిగి దయ్యం మీదకి వెళ్లిపోతుంది మరియు న్యాయ తీర్పు దినం వరకు అతని పైన ఉంటుంది. అక్కడే అతని నిత్య స్థానమైన అగ్ని గుండములో పడద్రోయబడుతుంది మరియు అఘాధము కట్టబడి ఇక ఎన్నడూ జ్ఞప్తికి రాదు. నీతిమంతుడుగా తీర్చబడి మానవుడు ఒక దేవుని కుమారునిగా నిలబడతాడు. సామాన్యత మోషే కోడెల యొక్క మేకల యొక్క రక్తము క్రింద ఉండి దేవుని వాక్యంలో ఉన్న అతని ఒప్పుకొలుతో దేవుడు ఆ సాధారణ మనిషిని తీసుకుని ఆయన మాటలు అతని నోటిలో ఉంచాడు. అతడు యెహోవా సేవకుడని అతడు రుజువు చేశాడు. ఎందుకనగా యెహోవా అతనితో దర్శనముల ద్వారా మాట్లాడుచుండగా అతడు నడుచుచుండెను. అతడు తన చేతులను తూర్పు వైపునకు చాపి అతడు బయలువెళ్లాడు. జ్ఞాపకముచ్చుకో, దేవుడు అతనితో మాట్లాడాడు. అది దేవుని యొక్క ఆలోచన. దేవుడు మానవుని వినియోగించుకుంటాడు, దేవుడు అతనితో మాట్లాడతాడు. అవును, అది నిజం. ఆయన చెప్పాడు, వెళ్లి నీ చేతిలో ఆ కర్ర తూర్పు తట్టు చాచు ఈగలు అని చెప్పు. మోషే ఆ మేక గొర్రెల యొక్క రక్తం కింద ఉన్నవాడై అక్కడకు వెళ్లి కర్ర తీసుకుని తూర్పు దిశకు చేరుకున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈగలు కలుగురు కాక. ఎన్నడూ ఈగలు వినలేదు, వెనుకకు తిరిగాడు. అది ఎప్పుడో పలుకబడినది, అది ఒక తలంపు. ఇప్పుడు అది పలుకబడింది, అది తెలియపరచబడినది. అప్పుడు అది దేవుని యొక్క వాక్యము కోడెల యొక్క లేక మేకల యొక్క రక్తము క్రింద ఉన్న సాధారణ మానవుని ఒక నరుని పెదవుల నుండి అది వచ్చినది. మొదటి విషయం ఏంటో తెలుసా? ఒక ఆకుపచ్చ ఈగ చుట్టూ తిరుగుటకు ఆరంభించినది. తర్వాత విషయం ఏంటో తెలుసా? ఒక గజానికి 5 పౌండ్లు ఉండిపోయినవి. ఏంటది? సృష్టికర్త అయిన మోషే ద్వారా పలకబడిన దేవుని యొక్క వాక్యము కాలమెదినగా రక్తం కింద దేవుని యొక్క సన్నిధానములో అతను నిలబడి ఉన్నాడు. అతని యొక్క సొంత మాటలు అతని సొంత మాటలు కాదు. మీరు నా యందు నిలిచినట్లయితే, నా మాటలు మీ యందు నిలిచినట్లయితే, మీకు ఏది అవసరమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సంఘము ఎక్కడ నిలబడి ఉంది? కప్పలు కలుగును కాక. దేశంలో ఒక కప్ప కూడా లేదు. ఒక గంట సమయానికి ప్రతి చోట 10 అడుగులు అవి ఉన్నవి. అదేంటి? అది దేవుడు సృష్టికర్త సామాన్య మానవులో ఆయనకు ఆయన మరుగు చేసుకునుట. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కోడెల యొక్క రక్తము మేకల యొక్క రక్తము బ్లీచ్ గా వినియోగించగలిగినట్లయితే అది కేవలం కప్పగలదు మాత్రమే, సృజింపగలిగిన దేవుని యొక్క స్థానంలో మనిషిని ఉంచగలిగి ఈగలు కలిగినట్లు చేయగలిగితే బ్లీచ్ గా ఇండు యేసు యొక్క రక్తము, యేసు క్రీస్తు యొక్క రక్తము ఎవరైతే ఉడతలు లేక మరొకటి సృష్టి కలుగుటకు మాట్లాడుటకు మీరెందుకు తొట్టిల్లుచున్నారు? అది మీరు చేయవద్దు. సామాన్యతను గురించి మీరు తొట్టిల్లవద్దు. ఆయన ఇంకా దేవుడై ఉన్నాడని నమ్ముడి. ఓహో, పాపమునకు క్షమాపణ. తర్వాత మార్కు 11:22, మీరు ఈ కొండను చూచి కదలిపోమ్ము అని చెప్పి మీ హృదయంలో సందేహింపక, అయితే మీరు అడుగురి అడుగునది జరుగునని నమ్మిలా మీరు చెప్పిన ప్రకారమే మీకు జరుగును. నాకు 3 లేక 4 పేజీలున్నవి, దానిని మనం వదిలివేద్దాం. ధన్యవాదాలు మీకు. దేవుడు సామాన్యతలో తనకు తాను మరుగు చేసుకుంటాడు. మీరు చూచుట్లేదా? ఒక పొరపాటు ఒక చోట ఉన్నది, ఒక పొరపాటు ఒక చోట ఉన్నది. దేవుడు ఒక వివరణ చేసినట్లయితే ఆయన అబద్ధమాడాడు, ఆయన వాగ్దానం చేశాడు. చూశారా? సామాన్యతలో ఆయన మరుగు చేసుకుంటాడు. అదెంతో సామాన్యమైనది. విద్యావంతులు పండితులు చెప్తారు, ఓహో అది మానసికమైన విద్య లేక ఇంకేదో అని. మీకు తెలుసా, కాలమనే ప్రవాహాల గుండా దేవుడు తానే వెళ్లి ఏమి జరిగినదో ఖచ్చితంగా ఆయన చెప్పగలడు. ఈ రోజు నీవేమయ్యున్నది ఖచ్చితంగా చెప్పగలడు, రానున్న దినాల్లో చెప్పగలడు. అది ఇంకా యేసుక్రీస్తు బ్లీచ్ ద్వారా. ఆయన ఒక పాపిని తీసుకుని అందులో ఆయన బ్లీచ్ లో కడుగును, అతడు దేవుని సన్నిధిలో నిలబడును. మీరు నాయందు నిలిచి ఉండేలా మరియు నా వాక్యములు మీయందు ఉండేలా మీకేమి కావాలనో అడుగుడి, అది జరుగును. నాయందు విశ్వాసముచువాడు నేను చేయు కార్యములు చేయును. మీరు ఎలా నన్ను ఖండిస్తున్నారు? దేవుని వాక్యం ఎవరి ఎద్దుకు వచ్చును? ప్రవక్తల ఎద్దుకు. వారిని మీరు దేవుళ్ళని పిలవలేదా అని మీ స్వంత ధర్మశాస్త్రం చెప్పుట్లేదా? అలాగైతే నేను దేవుని కుమారునని చెప్పినట్లయితే మీరు ఎలా నన్ను ఖండించుచున్నారు? వారది చూడలేకపోయారు, వారది చూడలేకపోయారు. సంఘము ఈ రాత్రి నుండి వర్తమానములు అది చూడకుండా ఉండవద్దు. చూశారా, మనము జీవిస్తున్న ఈ దినాన్ని చూడండి. యేసుక్రీస్తు రక్తము మీ నుండి పాపములు ఎంతో దూరము తీసుకుని పోవును. అవి ఇక దేవుని యొక్క జ్ఞాపకములు లేవు. మరకనంతా అది తీసివేయును. పాపము ఎర్రని మరకను వదిలివేసినది. ఆయన దానిని హిమ్మంతా తెల్లగా కడిగాడు. తరువాత ఆయన సింహాసనం ఎదుట ఆయనలో సంపూర్ణుడనై నిలబడదను. ఓహో, నేను ఎలాగూ సంపూర్ణుడు కాగలను? నేనెట్లు సంపూర్ణుడిగా కాగలుగుతాను? ఎందువలనగా, రక్తం వలన, నేను కాదు. అయితే ఆ రక్తము దేవునికి నాకు మధ్య నిలబడినది. నేను దానిని అంగీకరించాను. నేను పాపిని. అయితే ఆయన దేవుడు. అయితే పాపమును చంపివేయు రసాయనము నా మధ్య నిలబడినది. కాబట్టి దేవుడు బ్లీచ్ లోనున్న నీళ్లు ఎంత తెల్లగా ఉన్నదో అంత తెల్లగా ఆయన నన్ను చూస్తాడు. నా పాపము పోయింది. అది ఆయన ఎద్దుకు చివరకు అందుకోలేదు. ఎందుకంటే అక్కడ అర్పణ పెట్టబడినది. సాధారణ దేవుని వాక్యమును నమ్ముటకు మన యొక్క విశ్వాసం ఎక్కడా? దేవుడు ఏమి చెప్పి ఉన్నాడు? ఆయన వాక్యంతోనే ఆయన్ను స్వీకరించు. దేవుడు ఇప్పుడు సామాన్యతలో దీనులైన చిన్న గుంపులో దేవుడు తనకు తాను మరుగు చేసుకున్నాడు. అయితే గతించిన దినాలలో ఆయన ఎల్ల వేళలో ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ ఒకనొక దినాలలో ఆయన ప్రత్యక్షపరచుకును. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? నేను ఆయనను ప్రేమించదను. నేను ఆయనను ప్రేమించదను. ఎందుకనగా మొదట ఆయన నన్ను ప్రేమించను. మరియు కలవరి చెట్టుపై నా రక్షణ కొనెను. మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? ఆయన ఆశ్చర్యకరుడు కాదా? దేని కొరకు వర్తమానం ఉద్దేశింపబడినదు అట్టి దానిని అది ఉత్పన్నము చేయడని నేను నిరీక్షిస్తూ నమ్ముతున్నాను. మీరు ఎదురు చూడని అలంకార ఆడంబర విషయాలకై అది మిమ్మలను తీసుకుని వెళ్ళును. లేక గొప్పతనములో దేవుని మీరు చూచినప్పుడు అదెంతటి సాధుత్వమో చూడండి. అప్పుడు దేవుని మీరు చూస్తారు. ఎలీషా గుహలో ఉన్నప్పుడు పొగ చుట్టూ వచ్చినది. రక్తము, ఉరుము, మెరుపు చూస్తున్నారా? మనకున్న అన్ని ఉద్రేకాలు, ముఖము, చేతుల్లో రక్తము, ప్రతి చోట ఉద్రేకాలు, అవేమీ ఆ ప్రవక్తను ఇబ్బంది పరచలేదు. చిన్న మెల్లని స్వరం విని వచ్చే వరకు అతడు అక్కడ పండుకున్నాడు. ఏంటది వాక్యము? అడు తర్వాత తన ముఖమును కప్పుకుని బయటికి వచ్చాడు. చూశారా? అది అది జ్ఞాపకం ఉంచుకో స్నేహితుడా. గొప్ప వాటి కొరకు ఎదురు చూడవద్దు. దేవుడు ఆయన గొప్ప విషయాలు పెద్దవిగా మాట్లాడతాడు అని ఒక సమయం వస్తుంది. ఇది అది లేక మరొకటి గొప్ప విషయాలు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాన్ని మీరు పట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. చూశారా? గొప్పవి, పెద్ద విషయాలు. చూశారా? ఓహో, అప్పుడు అది జరిగినప్పుడు అది గొప్పది, ఇంత పెద్దది. అది తగ్గింపు కలిగి ఉంటుంది. అంతా నీవు పోగొట్టుకుంటావు. అలాగే వెళ్ళును. చూడండి, నీవు వెనుకకు చూచి చెప్తావు అది ఇక రాదు. చూశారా? పైపైగానే దాటిపోయినది. చివరికి దాన్ని చూడలేదు, వెళ్లిపోయినది. చూశారా? అదెంతో సామాన్యమైనది. చూశారా? దేవుడు సామాన్యతలో ఉంటాడు. చూశారా? గొప్పతనములో తనకు తాను ప్రత్యక్ష మగుటకు ఆయన ఏది ఘనమైనదిగా చేసినది? ఎందుకనగా ఆయన తనకు తాను సామాన్యుడిగా చేసుకుంటూ వలన. ఒక పెద్ద గొప్ప మనిషి తనకు తాను సామాన్యుడిగా చేసుకోలేడు. అతడు హోదాతో ఉండవలసి ఉండును. చూశారా? అయితే అతడు ఇంకా తగినంత పెద్దవాడు కాలేడు. అతడు పెద్దవాడైనప్పటికీ అప్పుడు ఏ విధంగా వస్తాడు? తను తాను తగ్గించుకోగలడు. చూశారా? అక్కడి షికాగోలో ఒక వృద్ధులైన భక్తుడు చెప్పినట్లుగా ఆ వ్యక్తి పాండిత్యమంతట్లో కూడా పలు పలు విధాలైన వాటిలో పైకి ఎక్కిపోయాడు అన్నాడు. బాధ నొందిన వాడై తలదించుకుని అతడి క్రిందికి వచ్చాడు. ఓడిపోయిన వాడై నడిచి వెళ్లాడు. అతడు చెప్పాడు, అతడు దిగి వచ్చిన మార్గాన అతడు ఎక్కి వెళితే అతడు పైకి వెళ్లిన మార్గాన అతడు దిగి ఉండును. సరే, అవునది నిజం. చూశారా? నిన్ను నీవు తగ్గించుకో, దీనుడుగా ఉండు, వింతగా ఉండటానికి ప్రయత్నించుకు, యేసును ప్రేమించు. చూశారా? ప్రభు నా హృదయంలో ఏదైనా కపటమున్నట్లయితే ఏదైనా తప్పిదమున్నట్టయితే తండ్రి ఆ విధముగా ఉండాలనుకోవట్లేదు, దానిని నీవు తీసివేయి, ఆ విధంగా ఉండాలని నేననుకోవట్లేదు. ఆ దినాన వారిలో ఒకరిగా నేను లెక్కింపు ఆశించుచున్నాను. ప్రభువా, ఆ దినము సమీపించి చూచుచున్నాను. దేవుడు వాటిని మనకై తెరచినేలా ఈ ముద్రలు ప్రారంభించటం మీరు చూస్తారు. జ్ఞాపించుకోండి, ఆయన ఒక్కడు మాత్రమే అది చేయగలడు. మనం ఆయనపై ఆధారపడి ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును. ఈ మధ్యాహ్నం మనం కొడుకొరక ముందు మన సంఘ కాపరి మీతో ఒక మాట చెప్తాడని లేక చెప్పుటిక ఉందని నేను అనుకుంటున్నాను. కూడిక, పాటల కూడిక 6:30 కాపరి 6:30 తలుపులు 6 తీయబడును. 6:30 పాటల పరిచర్య ప్రారంభమగును. ప్రభు చిత్తమైనట్లయితే ఈ రాత్రి నేను 7 పుస్తకం యొక్క అంశం మీద నేను మాట్లాడతాను. తర్వాత సోమవారం రాత్రి తెల్లని గుర్రంపై స్వారీ చేయవాడు, మంగళవారం నల్లని గుర్రం మీద స్వారీ చేయవాడు, బుధవారం రాత్రి బూడిద వర్ణ గుర్రము, పాండుర వర్ణ గుర్రము మరియు ఎర్రని గుర్రము మీద స్వారీ చేయవాడు. ఆ తర్వాత 6వ దానిలోకి 4వది 5వది మరియు 6వది తర్వాత ఆదివారం రాత్రి తర్వాత ఆదివారం ఉదయం ఒకవేళ స్వస్థత పరిచర్య నాకు తెలియదు. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, మనలను మనముగా ఆలయాన్ని దేవుని యొక్క పరిచర్య కొరకు ప్రభువుకు సమర్పణ చేసుకున్నాము. దేవుడు మిమ్మలను దీవించును కాక. నేను 1 ఆలస్యం, మీరు నన్ను క్షమిస్తారా? నేను చూడండి అలా చేయాలని నేను అనుకోలేదు. అయితే చూడండి, ఈ వారం నేను మీతో ఉంటాను. నేను తిరిగి విడిచి వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడకు నాకు సాధ్యమైనంత వరకు ప్రతి నిమిషం మీకై ఉపయోగించాలని నేను ఆశించుచున్నాను. ఎందుకనగా నిత్యత్వం మీతో గడపాలని ఆశించుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు సహోదరుడు నెవిల్.